వ్యాంకటం 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 ఓం నమో వ్యాంకటేశాయ ఓం శ్రీ వ్యాంకటేశాయ నమః ఓం శ్రీ వ్యాంకటేశాయ నమః ఓం నమో వ్యాంకటేశాయ ఓం నమో వ్యాంకటేశాయ ఓం నమో నారాయణాయ నారాయణ 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 ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ వెంకటేశాయ నమః వెంకటం 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 ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ వెంకటేశాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ సందర్భం మనం మామూలుగా చెప్పుకునే ప్రవచనాల సందర్భం కాదు. టీటీడీ దేవస్థానం వారు ఒక భాగాన్ని ఏర్పాటు చేశారు. హిందూ ధర్మ ప్రచారాన్ని చేయటం కోసం ఒక వింగు, ఒక శాఖను ఏర్పాటు చేశారు. ఇక పేరు చూస్తున్నారు, హిందూ ధర్మ ప్రచార పరిషత్. అంటే మన హిందూ మతాన్ని ప్రచారం చేసి హిందూ మతంలోంచి ఇతర మతాల్లోకి వెళ్లకుండా, అంటే మనం ఏ మతంలో అయితే మనం అందరం పుట్టామో ఆ మతంలోనే మనం మోక్షం పొందటానికి, ఆత్మజ్ఞానం సంపాదించడానికి, మనస్సు వికాసం పొందటానికి తగిన సామాగ్రి ఉంది. ఇదంతా విడిచిపెట్టుకుని మీరు మతాలు మార్చుకోవద్దు. మన మతమైన విశిష్టత మీకు తెలియటం లేదు. ఇది ఒక ధర్మం, మన మతం అంటే ఇది సనాతన ధర్మం. కేవలం ఒక వ్యక్తి చేత ప్రతిష్ఠించబడిన మతం కాదు. బౌద్ధ మతం బుద్ధుడు స్థాపించాడు, మహమ్మదీ మతం మహమ్మద్ స్థాపించాడు, క్రైస్తవ మతం క్రీస్తు స్థాపించాడు. అలా హిందూ మతానికి అసలు ఒక స్థాపకుడు లేడు. అందుకే దీన్ని సనాతనం అన్నారు. అంటే ఈ పంచభూతాలు, భూమి అంతకాలం నుంచి ఉంటుంది, సృష్టి అంతకాలం నుంచి ఈ మతం ఉంది. అది మతం అని హిందూ మతం అంటారు, కానీ ఇది ఒక సనాతన ధర్మం. ధర్మం ఇది ఒక సనాతన ధర్మం. అంటే ఏ రకంగా మనం జీవిస్తే, ఏ రకంగా మనకి వ్యవహారం జీవితం ఉంటే, ఏ రకంగా మనకి విషయ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో, మన మన బిహేవియర్, మన ప్రవర్తన ఎలా ఉంటే మనం మోక్ష సుఖాన్ని పొందుతాము, అంటే పునర్జన్మలేని స్థితిని పొందుతాము, ఇవన్నీ కూడా మన హిందూ సనాతన ధర్మంలో చెప్పబడింది. అదొక ధర్మం. ధర్మం అంటే ఒక జీవిత విధానం. ధర్మ అంటే ఏంటి? ఒక జీవిత విధానం. ఆ జీవిత విధానం ప్రకారం మనం ప్రవర్తించుకుంటే మనకు మోక్షం వస్తుంది, అందరం తరిస్తాము. ఆ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం తిరుపతి దేవస్థానం వారు ఈ చాలా జిల్లాల్లో, పూర్వం భీమవరంలో ఒకసారి పెట్టారు ఇటువంటి కార్యక్రమాలు, ఇలా చాలా జిల్లాల్లో పెడుతున్నారు. అంటే హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ఆ సందర్భాన్ని పురస్కరించి గణపూర్వంలో 3 రోజులు ఏర్పాటు చేశారు. ఇవాళ ఒక్కరోజే కాదు, రేపు మధ్యాహ్నం కూడా 3 ప్రవచనం ఉంది, మళ్ళీ శనివారం మధ్యాహ్నం 3 ప్రవచనం ఉంది. తర్వాత 27 లడ్డూలు తెచ్చారు తిరుపతి నుంచి. 27 రూపాయలు అంటే 27 లడ్డూలు 1 లక్ష రూపాయలు ఖరీదు చేసి లడ్డూలు తెచ్చారు. ఇక్కడ మీరందరూ మీటింగ్ అయిన తర్వాత మీరు తిరుపతి వెళ్ళక్కర్ లేకుండా తిరుపతి నుంచి లడ్డులు మీకు అందరికీ ఓ లడ్డు పంచి పెడతారు. మీరు వెళ్ళిపోకండి, తొందరగా వెళ్ళిపోకుండా. ఆ లడ్డులు ఉన్నాయి, 27 లడ్డులు ఇవాళే ప్రారంభం పంచిపెట్టం. అంటే మీరు అందరూ తలవ లడ్డు తీసుకుని ఇంటికి పట్టుకెళ్ళి తగించండి. అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం అది ముందు చెప్పడం మంచిదని చెబుతున్నాను. ఒకవేళ మామూలు మీటింగ్ మీద వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోకుండా అందరూ ఒక లడ్డు తీసుకుని వెళ్ళండి. ఇవాళకి రేపటికి దీన్ని కలిపి 27 లడ్డులు తెచ్చారు. ఈ రోజు మీకు కూడా మీకు అందరికీ ప్రవచనం అయిపోయిన వెంటనే పంచి పెడతారు. అందరూ తలవ లడ్డు తీసుకుని వెళ్ళండి. తర్వాత స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు కలియుగ దైవం అని చెప్తారు. అంటే ప్రత్యక్ష దైవం, అంటే అక్కడ మనకి శ్వేతాయుగంలో రాముడు ఎవరో, ద్వాపరయుగంలో కృష్ణుడు ఎవరో అని వెంకటేశ్వరుడుగా ఈ కలిలో సంకల్పాన్ని బట్టి వెంకటేశ్వరుడుగా మహావిష్ణువే, ఏ మహావిష్ణువు అయితే రాముడిగా వచ్చాడో, ఏ మహావిష్ణువు అయితే కృష్ణుడిగా వచ్చాడో, ఏ ఆ మహావిష్ణువే వెంకటేశ్వరుడిగా తిరుపతిలో అవతరించాడు. అంటే ఇది నర్చావతారం అంటారు. అంటే మన అర్చన చేసుకోవడానికి అనుకూలంగా వెంకటేశ్వర స్వామిని అర్చావతారం అంటారు. అంటే వాడు ధర్మస్థాపన కోసం వచ్చిన వాడు రాముడు కృష్ణుడు. అయితే దీన్ని మనం సేవించి వారిని పూజించి స్మరించి తరించుకోవడానికి వచ్చినటువంటి అవతారం అది కలియుగ దైవం. కలియుగంలో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే వెంకటేశ్వర స్వామిని అర్చన చేసిన వాళ్ళు కూడా ఎక్కువ నారాయణ నారాయణ వెంకటేశ్వర అలాగంటే ఎక్కువ గోవింద 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 అని అంటారు. అంటే గోవిందనామం కృష్ణునికి వర్చిస్తుంది, కృష్ణుడికి వర్చిస్తుంది. అంటే ఆ గోవిందనామం అనేది ఆ విష్ణు నామాల్లో ఎక్కువ గోవిందనామం ఎక్కువ ప్రచారం పొంది నామాల్లో. మంత్రాల్లో నారాయణ మంత్రం ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ 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 అనేది నాలుగు అక్షరాలు. అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు పురుషార్థాలు నాలుగు ప్రసాదిస్తున్నారు. ధర్మ అర్థ కామ మోక్ష ఈ పురుషార్థాలు నాలుగు ప్రసాదించిన నాలుగు అక్షరాలు నారాయణ నాలుగు అక్షరాలు. అంచేత ఇది వైష్ణవ సాంప్రదాయంలో ఎక్కువ నారాయణ నామం చేస్తారు. దీన్ని మూలమంత్రం అంటారు, నారాయణ నామాన్ని మూలమంత్రం అంటారు. తర్వాత కొంతమంది నారాయణ అంటే ఒక వ్యక్తి కాదు బ్రహ్మమే, నారాయణ అంటే ఒక వ్యక్తి కాదు కేవలం ఒక ఇండివిజువల్ కాదు ఒక పెర్సన్ కాదు బ్రహ్మమే అంచేది ఏమంటారు మంత్ర బ్రహ్మం అంటారు కొంతమంది. అంటే మీరు నారాయణ నామం స్మరించేవుడికి కేవలం మహావిష్ణువే కాదు బ్రహ్మస్వరూపం అది మంత్ర బ్రహ్మం అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో మంత్ర బ్రహ్మం, కొంతమంది మూల మంత్రం అంటారు, కొంతమంది మంత్ర రాజం అంటారు. అంటే మంత్రాలకు రాదు. ఏంటది మంత్రాలకు రాదు? పూర్వం ఎక్కువ నారాయణ నామం చేసేవారు. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఉదయం అష్టాక్షరి చేసి సాయంత్రం పంచాక్షరి చేస్తారు, అంటే నమశివాయ. అది కొంతమంది అష్టాక్షరి మార్నింగ్ చేసి ఈవినింగ్ టైంలో ఈ పంచాక్షరి చేస్తారు. అది పంచాక్షరి ఇది అష్టాక్షరి. ఇది ఈ నారాయణ నామం కంటే తిరుపతిలో ఎక్కువ ఈ నామం ఇది ప్రచారమైంది. గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిన వాళ్ళు కూడా కొండపైన అందరూ గోవింద నామస్మరణం చేస్తారు, గోవింద గోవింద గోవింద. ఇది కలియుగ దైవం. అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామిని అర్చన చేస్తే అందరి దేవతని సర్వదేవతా స్వరూపుడు, ఆయనే సుబ్రహ్మణ్యుడు, ఆయనే మహావిష్ణువు. తర్వాత ఈయన బాల, అంటే బాలది అమ్మవారు. కొంతమంది వెంకటేశ్వర స్వామిని అమ్మవారు అంటారు. అంచేది శుక్రవారం అభిషేకం చేస్తారు. వెంకటేశ్వర స్వామికి వారానికి ఒక రోజున అభిషేకం, అదేని శుక్రవారం చేస్తారు. ఇప్పుడు మనం ఏమో శ్రీనివాసుడు అంటాం, లేదా వెంకటేశ్వరుడు అంటాం. ఉత్తరాదిలో శ్రీనివాసుడు అంటారు, వెంకటేశ్వర బాలాజీ అంటారు. వెంకటేశ్వర స్వామిని అక్కడ వెంకటేశ్వర స్వామిని పిలవరు, ఉత్తరాదిలో బాలాజీ బాలాజీ అంటారు. అంటే బాల అనేది అమ్మవారికి వర్చిస్తున్న మాట. అంచేత అమ్మవారు కాబట్టి ఆయన అమ్మవారు, ఆయనే సుబ్రహ్మణ్యుడు, ఆయనే వెంకటేశ్వరుడు. ఈ శివశబ్దం ఉంది, ఆయనే మహావిష్ణువు, ఆయనే శివుడు, ఆయనే మహావిష్ణువు, ఆయనే అమ్మవారు, ఆయనే సుబ్రహ్మణ్యుడు. అయ్యగా ఒక మహావిష్ణువు యొక్క అంశం మాత్రమే కాదని సర్వదేవతా స్వరూపుడు. అయితే వెంకటేశ్వర స్వామిని అర్చన చేసే వాళ్ళందరికీ అందరి దేవతల్ని ఆరాధన చేసిన పుణ్యం వస్తుంది. అంటే జనరల్ గా సాంప్రదాయంలో మహావిష్ణువే అలా అత్యవతారంగా అవతరించాడని చెప్తాడు, కానీ సర్వదేవతా స్వరూపుడు. ఇంచేదంటే శుక్రవారం అభిషేకం చేస్తారు. అది శుక్రవారం అభిషేకం చేస్తున్నారంటే ఆయన అమ్మవారని, ఆయన అమ్మవారని అంటే సర్వసాధారణ శుక్రవారం అమ్మవారికి ప్రియం. లక్ష్మీదేవిని అందరూ కూడా అమ్మవారిని పూజించే వాళ్ళందరూ కూడా అమ్మవారికి మూల నక్షత్రం. సరస్వతీదేవి కూడా మూల నక్షత్రం. అంచేత స్త్రీలకు మూల నక్షత్రం కొంతమంది ఏమనుకుంటారంటే స్త్రీలకు మామూలుగా మూల నక్షత్రం మంచిది కాదేమో అనుకుంటారు, స్త్రీలకు మంచిదే. అమ్మవారికి సరస్వతీదేవి నక్షత్రం కూడా మూల నక్షత్రం. అంచేత అది వెంకటేశ్వర స్వామిని అర్చన చేయటం వల్ల అందరి సర్వదేవతలు సరిపడి కాబట్టి అందరి దేవతల్ని ఆరాధన చేసినట్టు అవుతుంది. అంటే కలియుగ కృష్ణుడి శరీరం విడిచిపెట్టాక కలియుగం ప్రారంభమైంది. కృష్ణుడి శరీరం విడిచిపెట్టాక కలియుగం ప్రారంభమైంది. అప్పుడు పరీక్షన్ మహారాజు అంటే అర్జునుడు మనమని దేశాన్ని పరిపాలనలోకి వచ్చాడు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుడి కుమారుడు పరీక్షత్తు. పరీక్షత్తు ఈ పరీక్షత్తు అప్పుడు కలియుగం ప్రారంభంలో పరీక్షత్తు దేశాన్ని పరిపాలన చేశాడు. దాని అదే పరీక్షత్తుని బట్టే భాగవతం వచ్చింది. భాగవతం వచ్చింది అంటే ఈ కలిదోషాల గురించి ఇక్కడ సందర్భం చెప్పి మన సబ్జెక్టులోకి వస్తాం. ఈ కలియుగంలో ఈ పరీక్షత్తు అంటే పరీక్షత్తు ఏం చేశాడంటే ఈ కలియుగంలో కలియుగం కలి లక్షణాలు అన్నీ వచ్చేస్తాయి. కలియుగంలో ఒక యుగానికి ఒక లక్షణాలు ఉంటాయి. మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఈ కలియుగంలో ధర్మం ఒక పాదంతో నడుస్తుందంటారు. అంటే అధర్మం ఎక్కువ ఉంటుంది, ధర్మం తక్కువ ఉంటుంది. కలియుగం యుగం యొక్క ప్రభావం వ్యాసకాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి, శీతాకాలంలో చలి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాలం యొక్క ప్రభావం. అలాగే కలియుగంలో కలిదోషాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు కలియుగంలో ఈ కలి వచ్చి కృష్ణుడి శరీరం విడిచిపెట్టాడు, కలి వచ్చేస్తుంది. కలి వచ్చి దేశాన్ని అంతా ఆక్రమించుకోవడం ప్రారంభమైంది. పరీక్షిత్ ఏమో అప్పుడు పరిపాలన ఉన్నాడు, ఈయన చదివేది మొదలుపెట్టాడు పరీక్షిత్. ఇదేంటి భయ్యా, కలియుగం నాది, నేను కలిలో ఉంటాను, నన్ను ఎక్కడ పడితే అక్కడ తరిమేస్తున్నాను పట్టుకుని. అంటే కలి ప్రభావం ఎక్కువ ఉంటే మనుషులు పాడైపోతారని పరీక్షిత్ ఉద్దేశం. మంచివాళ్ళు కూడా చెడ్డ బుద్ధులు కలుగుతున్నాయి. మంచివాళ్ళు కూడా చెడ్డ బుద్ధులు కలిగే రోజులు ఇవి. అయితే కలి ప్రభావం ఈ ఎక్కువ అయిపోతున్నది. పరీక్షిత్ ఎక్కడికి వెళ్తే అక్కడ దండయాత్రకి తరిమేస్తున్నాడు కలిని. అప్పుడు కలి ఏమన్నాడంటే, ఇది నా యుగం, ఇది నా యుగంలో నన్ను ఉండనివ్వాలి కదా. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇది కలియుగం. ఈ కలియుగంలో మరి నా యొక్క స్థానం ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సరివేస్తావంటే నువ్వు మరి ఈ దేశంలో నువ్వు ఉండటానికి ఇవ్వలేదన్నాడు. మరి ఈ దేశంలో ఉండటానికి ఇవ్వలేదంటే ఎక్కడ ఎక్కడికి వెళ్ళి నన్ను తరివేస్తాను, ఎక్కడో చోటు ప్లేసులు చూపించి నాకు ఉంటానని మిగతా గొడవలకు రానన్నాడు. నేను ఉండటానికి జాగా అయినము, మిగతా గొడవల్లోకి నేను రాను. అది ఎక్కడ కూర్చుంటే అక్కడ తరిమేస్తానంటే ఎలాగ నన్ను, మిగతా నాకు ఎక్కడ ఉండటానికి బాగా అయ్యి ఓ నాలుగు ప్లేసులు ఐదు ప్లేసులు చూపించు, అక్కడే పడి ఉంటాను, అందరి గొడవల్లోకి రాను అని చెప్పాడు. అది చెప్పు, మరి నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ తరిమేస్తాను, నువ్వు బలవంతులు నన్ను తరిమేస్తాను. ఈ కలియుగంలో కలి ధర్మం ఎంత ఉండాలో అది యుగ ప్రభావం, వ్యాసకాలంలో గాలిపులు ఇచ్చినట్టు అని దానికి అంగీకరించాడు పరీక్ష. పరీక్ష దానికి అంగీకరించాడంటే మరి నన్ను ఎక్కడ ఉండమంటారని అడిగాడు. ఎవడు కలి ఏమన్నాడంటే పరీక్షిత్తుని అడిగాడు అర్జునుడు మనవడు. ఎక్కడ ఉండమంటావంటే ఈయన ఏమన్నాడంటే, ఎక్కడైతే దోదం ఆడుతున్నారో అక్కడ ఉండొచ్చు అని చెప్పాడు. ఎక్కడైతే దోదం అంటే గుండాట్లు పేకాట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్కడైతే దోదం ఆడుతున్నారో జోదాలు ఆడుతున్నారో అక్కడ ఉండొచ్చు అని చెప్పాడు. మీకు అర్థమవుతుందా? జోదం తర్వాత జోదం తరం మొత్తం ఐదు ప్లేసులు చెప్పాడు. ఐదు ప్లేసులు నువ్వు ఎక్కడ నాకు అభ్యంతరం లేదని చెప్పాడు. రాజీ పడ్డారు పరీక్షిత్తుని వాడి కలిను. తర్వాత జోదం తర్వాత చెప్పాడు. జోదం తర్వాత కామ అంటే కోరికలు ఎక్కువ. ఎక్కడైతే ఏ మనుషులైతే కోరికలు ఎక్కువ ఉంటే, కామ అంటే కోరిక అంటే ఎక్కడైతే కోరిక ఉండదో, ఎక్కడైతే కోరిక ఉంటుందో కోరిక కూడా భయం ఉంటుంది. కోరికలోని చోట భయం ఉండదు. మనకి ఏదైనా భయం వేస్తాం అనుకోండి, లోపల ఏదో కోరిక ఉందని అర్థం. డిజైర్లెస్గా ఉండేవాడే ఫియర్లెస్గా ఉండగలడు. మహాత్మా గాంధీ గారికి భయం అంటే ఏంటి తెలియదు. దానికి కారణం ఆయన కోరిక లేదు. అంటే ఏదో మంత్రి పదవి చేద్దాం, ఎమ్మెల్యే చేద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం, ఇంకోటి చేద్దాం, లేదా గౌరవం కూడా అక్కర్లేదు. ఆయనకి ఏ కోరిక లేదు కాబట్టి ఆయనకి భయం లేదు. ఇవాళ ఇంకో గంటలో మీరు చచ్చిపోతారంటే రెడీగా ఉండేవాడు చచ్చిపోతారు. కోరిక లేదు. ఎవడైతే డిజైర్లెస్గా ఉంటాడో వాడే ఫియర్లెస్గా ఉండగలడు. డిజైర్ ఎంత మాత్రం ఉన్నాడు, భయంగా ఉండలేడు. అయితే అది జోగం ఉన్న చోటు ఉంటే కామం ఎక్కువగా ఉన్న చోటు కూడా నువ్వు మకాం అయ్యాడు. నాకు అభ్యంతరం లేదని చెప్పాడు. జోగం ఉన్న చోట, కామం ఉన్న చోట తర్వాత అర్థం, కామం తర్వాత అర్థం. కొంతమంది దురాశ పనులు ఉంటా సంతృప్తి అనేది ఉన్నది వాళ్ళకి. నువ్వు వాళ్ళకి కొంతమంది కానీ జీవితంలో కంటెంట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. అసలు సంతృప్తి అనేది ఉండదు. మీరు దేశాన్ని వాళ్ళకి రాసిచ్చేసినా సంతృప్తి ఉండదు. ఈ భారతదేశాన్ని రాసిచ్చేస్తారనుకోండి, వాళ్ళకి సంతృప్తి ఉండదు. కాదు, అలాగే కొంతమంది ఎక్కడైతే అర్థం అంటే ఎక్కడైతే మీకు ఆ ధనం మేడాప్టర్ మడి మీరు అర్థమవుతుంది, మేడాప్టర్ నష్టం ఈ జోదం ఒకటి లేదా మేడాప్టర్ మడి మేడాప్టర్ నష్టం ఈ మూడు ప్లేసులు చెప్పాడు. తర్వాత ఇంకోటి ఇంకా రెండు ప్లేసులు చెప్పాడు. ఇంకా మర్చిపోయాను, ఎక్కడైతే కలహాలు రోజు కొంతమంది కలహాలు పెట్టుకుంటారంట, కలహ ప్రియులు ఉంటారు. అది పేచీలు లేకుండా రోజు వెళ్ళగలరు. అహా, కొంతమందికి ఏదో రోజు కాలేదు పేచీలు లేదో మోసం అవ్వదు. అసలు ఎక్కడ చోట ఏదో పేచీ ఉండాలి వాళ్ళకి, ఆ ఇంట్లో వాళ్ళతోటి బయట వాళ్ళతోటి క్వారలింగ్ అది ఒక అలవాటు. పేచీలు లేకుండా రోజు వెళ్ళదు కొంతమంది, వెళ్ళకడ అంటే మాట్లాడితే పోట్లాడతారు. కొంతమంది మనుషులు ఎలా అంటారంటే మరి మర్యాద కోసం మాట్లాడితే పోట్లాడలు దిగుతారు. తర్వాత మనకి అనిపిస్తే ఎందుకు పలకరించేవాళ్ళు, మాట్లాడితే పోట్లాడితే అక్కడ కూడా ఒక ప్లేస్లో ఉండమన్నాడు. నాలుగైనాయి, ఇంకో ప్లేస్ చెప్పాడు. మీకు అర్థమవుతుందా? కలహాలు ఉన్న చోట, కలహాలు ఉన్న చోట కలి అక్కడ ప్రవేశించే పేచీలు పెంచేస్తా ఉంటాడు, అక్కడ మకం వేసుకున్నాడు. మీకు అర్థమవుతుంది? ఒకటి జోదం, తర్వాత ఇంకోటి కామం, తర్వాత అర్థం, తర్వాత కలహం, ఇంకోటి ఏదో చెప్పాను నాకు గుర్తురా. మొత్తం ఐదు ప్లేసులు ఇచ్చి ఐదు ప్లేసులు నువ్వు పడుండి మిగతా చోటుకి వెళ్ళకన్నాడు. అప్పుడు నుంచి అలాగే పడుంటున్నాడు. మిగతాడు గొడవలోకి వెళ్తారని ఐదు ప్లేసుల్లోనే పడున్నాడు. ఇది కలియుగం కాబట్టి, కలియుగ దైవం కాబట్టి ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకటి మీరు గుర్తు పెట్టుకుని అందుకు గుర్తొచ్చి చెప్తున్నాడు. ఇప్పుడు మనకు లోపల ఉన్న శత్రువులు కామము, క్రోధము, లోభము, మోహము, గ్రీడ్, ఏమంటే కామము లస్ట్ అంటారు ఇంగ్లీష్లో, క్రోధము యాంగర్ కోపము, తర్వాత ఆశ గ్రీడ్, తర్వాత ఏమో లోభము అంటే వాడు మైదరుగా ఉంటాడు, ఏమంటే గ్రీడ్, తర్వాత ఏమో డెల్యూజన్, మోహం అంటే డెల్యూజన్ అంటారు. మోహం అంటే అడిగి మంచి చెడ్డగా కనిపిస్తుంది, చెడ్డ మంచిగా కనిపిస్తుంది, అది బ్రాంచ్. అదేంటది బ్రాంచ్? ఆడికి ఈ బ్రాంచ్ పడే వాడికి మంచి చెడ్డగా కనిపిస్తుంది, చెడ్డ మంచిగా కనిపిస్తుంది, అది బ్రాంచ్. దాని ఇంగ్లీష్లో డెల్యూజన్ అంటారు. ఏమంటే అది ఒక రకమైన ఇల్యూజన్. అది డెల్యూజన్ ఉన్నప్పుడు ఇల్యూజన్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఎంతకాలం అయితే మనం బ్రాంచ్లో ఉంటామో అంతకాలం మాయలో కూడా ఉంటాం. ఆ బ్రాంచే మనం మాయలోకి తింటేస్తుంది. అంటే ఇది ఈ బయట ఉన్న శత్రువులు కంటే మనకు ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు, సహజం అది. కృష్ణుడికే శత్రువులు ఉన్నారు, రాముడికి శత్రువులు ఉన్నారు. అంచేత బయట ఉన్న శత్రువుల కంటే లోపల ఉన్న శత్రువులు జయించడం కష్టం. ఈ లోపల ఉన్న శత్రువులు ఉన్నాయి కదా, మన చెప్తారు మన కామ, క్రోధ, లోభ, మోహ, మద, గ్రీడ్ అండ్ ప్రైడ్. గ్రీడ్ అండ్ ప్రైడ్ మీకు అర్థం. కొంతమందికి డబ్బు కాంక్ష ఉన్నా గర్వం ఉండదు, వినయంగా ఉంటారు. కొంతమందికి డబ్బు కాంక్ష ఉంటుంది, ఎప్పుడైతే ఆశ ఉంటుంది, గర్వం కూడా ఉంటుంది. వాళ్ళు మనం పొగుడుతూ ఉండాలి, ఏదో చేస్తామంటే ఆ గ్రీడ్తోటి పాటు వాళ్ళకి ఏమవుతుందంటే గ్రీడ్ కూడా ఉంటుంది. ప్రైడ్, గ్రీడ్తో పాటు ప్రైడ్ ఉంటుంది. ప్రైడ్, గ్రీడ్, ప్రైడ్, గ్రీడ్ని అంటే ఎక్కడైతే డబ్బు ఉంది అక్కడ సర్వసాధారణ గర్వం వచ్చేస్తుంది. ఈ డబ్బు ఒకటి, పాండిత్యం ఒకటి, ఈ గౌరవం ఒకటి, సమాజంలో ఊరేగింపులు ఒకటి, వీళ్ళకి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు వచ్చి మా కలిగి కప్పెట్టేస్తాడు. అని వాళ్ళకి తెలియదు కలి వచ్చేస్తున్నాడు మన మీద, కానీ కలి వచ్చి దండయాత్ర చేసేస్తాడు. ఇప్పుడు మీరు ఏదో మాట ఏదో కారణం వల్ల మీరు ధనవంతులు అయిపోయారు అనుకోండి, మీకు తెలియకుండా గర్వం వచ్చేస్తుంది, అది మీరు ఆపుకోవడం కష్టం. ఆపుకుంటే మంచిది. ఎంతో కలి ఇంద్రియ నిగ్రహం, మనస్సు నిగ్రహం, ఈ భక్తి ఉంటేనే కానీ ఆపుకోలేరు, లేకపోతే వచ్చేస్తున్నారు. ఏ రకంగా మీకు ధనం వచ్చినా, లేకపోతే ఏదైనా గౌరవాలు వచ్చినా, మీకు ఏదైనా వేదం బాగా చదువుకున్నా, లేకపోతే ఏదైనా పాండిత్యం సంపాదించినా, మీలో ఏదైనా ఒక స్కిల్, ఏదైనా ఒక నేర్పు వచ్చినా, ఆయన ఇవన్నీ చూసుకుని వాటికి మనకు సంబంధం లేదు, అది మన ప్రారంభాన్ని బట్టి వచ్చినాయి. మీకు అర్థమవుతుందో? డబ్బు సంపాదించుకుంటున్నారంటే మీలో కొంతమంది మీ తెలివితేటలను బట్టి రాలేదు. మీరు ప్రారంభాన్ని బట్టి వచ్చింది కానీ మనం తెలివితేటలను బట్టి రాలేదు. ఇది కృష్ణుడు గీతలో చెప్పాడు. దేవుని చెప్పాడంటే మీరందరూ బొమ్మలు, ఈ బొమ్మల్ని ఆడించే వాడిని నేను, డైరెక్టర్ని. మీరందరూ బొమ్మలే. ఇప్పుడు యంత్రాలు అన్నాడు, ఈ శరీరాలన్నీ యంత్రాలు, అందరు అంతర్యామిగా ఉన్నాడు ఈశ్వరుడు, అందరుయాల్లో అంతర్యామిగా ఉన్నాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు చేతిలో మానవ కోటంతా కూడా జీవకోటంతా కేవలము బొమ్మలు, యంత్రాలు. ఆ యంత్రాన్ని నడిపేవాడు ఎలా తిప్పుతాడో, మొత్తం ఎన్ని వేలాది కోట్ల యొక్క శరీరాలని వాళ్ళ యొక్క ప్రారంభాన్ని బట్టి, వాళ్ళ పూర్వజన్మలు బట్టి, ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి యంత్రాన్ని యంత్రాన్ని తిప్పోడు, యంత్రాన్ని ఎలా తిప్పుతాడు, మీ శరీరాన్ని యంత్రాల్ని ఎక్కడో వైకుంఠంలో ఉండి కైలాసంలోని తిప్పటలేదు, మీ హృదయంత్రాడాల్లో మీరు అంతర్యామిగా ఉండి, మీ హృదయంలో మీ కంట్రోల్గా ఉండి, మీ శరీరం అనే యంత్రాలు నేను తిప్పుతున్నాను. ఆ సంగతి మీకు తెలియటం లేదు, మీరెవరు స్వతంత్రులు కాదు పరతంత్రులు అని అడుగుతారు. ఇప్పుడు మన ఆరోగ్యం బాగున్నాం ఒక గంటలో చచ్చిపోవచ్చు ఏం చెప్పలేము. ఇప్పుడు మన అందరం ఆరోగ్యంగా ఉన్నాం, రేపు ఎలా ఉంటామో చెప్పలేము, ఏ టైంకి ఏది వస్తుందో చెప్పలేము, ఏ గంటలో ఏమవుతుందో మనం చెప్పలేము. కొంతమంది అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంలో ఇష్టంగా ఉంటారు, వాళ్ళు వాటాలు పంచుకున్నా కోట్లు వెళ్ళిపోతారు, దెబ్బలాట పెట్టేసుకుంటారు, పేచీలు పెట్టేసుకుంటారు, కలి దోషం. వాడు ఏ కొబ్బరి చెట్టు కదా పేచి వస్తుంది వాళ్ళకి, ఇలాంటి సరిగద్ది గోడ దగ్గర పేచి వస్తుంది, వాళ్ళు ఇంకా రోజు కోర్టుకు వెళ్ళిపోతారు. పోయి కొబ్బరి చెట్టు ఎవరో కూడా తింటాడు, అన్నగారికి ఉండదు, తమ్ముడికి ఉండదు, ఈ నలుగురు అన్నదమ్ముడు కలిసి కోర్టుకు వెళ్ళిపోతారు. అది కలి దోషం. అదేంటది అంటే పరీక్ష చెప్పాడు, కలహాలు ఉన్న చూడకూడదు ఉందని. ఎక్కడైతే రోజు పేచీలు పెట్టుకుంటున్నారో వాళ్ళు ఇంటికాడు కూడదు మకం ఏమని చెప్పాడు. నాకు అభ్యంతరం లేదు, బుద్ధిమంతుడి జోలికి రావద్దని చెప్పాడు. నువ్వు బుద్ధిమంతుడి జోలికి కూడా వస్తున్నా, అందుకే నేను చదివేస్తున్నానని చెప్పాడు పరీక్ష. అప్పుడు ఇద్దరు రాజీ పడ్డారు, అప్పుడు కలి ప్రారంభమైంది. జోగం మర్చిపోయి ఇంకూడదు, ఐదో చెప్పడం మర్చిపోయారు కదా, ప్రాణం ఇది బాగా వేసుకున్నాడు దగ్గర. కొంతమంది ఇది బాగా వేసుకుంటారు, ఏమంటే వేసుకుని రమణ మహర్షి గారిలాగా నేను అవ్వండి అంటారు. అయ్యా వాళ్ళు ఎవరో మనకేం తెలుస్తుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలియదు పాప వాళ్ళకి, వాళ్ళకి ఏం మాట్లాడుతుంది వాళ్ళు ఎవరో మనం చెప్పాలంటారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు, వచ్చేసి నేను ఇవ్వండిరా అంటారు. అది వాళ్ళు ఎవరో మనకే ఎలా తెలుస్తుంది, నువ్వు నువ్వు ఎవడు అనరా అన్నాడు. నేను ఇవ్వండిరా అంటారు రమణ మహర్షి గారు ప్రశ్నంత కానీ నేనేవండి ఆడు ఋషులే అంటే నేను ఇవ్వండిరా అంటారు. వాళ్ళకి ఏం తెలియదు పాపం, అంటే ఆ టైంలో మెదడు వాళ్ళ కంట్రోల్లో ఉండదు, వాళ్ళు మెదడు వాళ్ళు కంట్రోల్ ఉందో తిట్టేస్తారు, ఇంట్లో కొట్టేస్తారు, కొంతమంది కొట్టేస్తారు తిట్టేస్తారు. వాళ్ళు బాధలు పడలేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు పాట. రాజమండ్రిలో మేస్టర్ ఉన్నారు, ఆయన రోజు తాగొచ్చి భార్యను కొట్టేస్తాడు. ఆ భార్య టీచర్, ఇవన్నీ కౌకి దెబ్బలు తగులుతాయి. ఏదో మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం భర్తను ఇచ్చి పెట్టేస్తే బాగుంటుందేమో ఆవిడ కాపురం చేస్తాను. మరుసటి రోజు స్కూల్కి వెళ్తే మేస్టర్ దెబ్బలేంటాడు, మిగతా మేస్టర్ వెళ్తే ఏం చెప్పాలి ఆవిడ తిరిగిపోయి మా ఆయన పట్టుకు కొట్టేసి అంటే అది ఒక వ్యవస్థకం అయితే. ఈ ప్లేస్ ఇచ్చాడు పరీక్షిత్ రాజీ పడ్డాడు, ఆవిడ కలిగాడు జోగమే కాదు పానం అన్నాడు. పానం అంటే వేసుకో, వాళ్ళు ఇది ఎక్కడైతే గట్టిగా వేసుకుంటున్నారో అక్కడ కూడా నువ్వు ఆ ఇంట్లో కాపురం పెట్టి నాకు అభ్యంతరం లేదన్నాడు. జోగం ఇప్పుడు మర్చిపోయానమ్మా, జోగం పానం అర్థం కామం ఇంకోటి ఏదో చెప్పాను కదా కలహం. కొంతమంది సహజంగా కలహ ప్రియులు ఉంటారు, వాళ్ళతో వాళ్ళని పలకరిస్తే పేచి, కూర్చున్నారంటే పేచి, నుంచున్నారంటే పేచి, మర్యాద చేస్తే మనం మర్యాద చేస్తేనే పేచి కొంతమందితో అక్కడ అలా ఉండాలి. ఈ ఐదు చోట్లు ఇచ్చే ఐదు చోట్లు పడి ఉంటున్నాడు అప్పుడు నుంచి. బుద్ధిమంతుల జోలికి రావటాలు జరగదు రాజు కలి అంటే, కలి అంటే ఈయన కలియుగద అయ్యం కాబట్టి మనం ఆయన నామాన్ని స్మరించుకుంటా అంటే ఈయన ఉపాసన అంటే. ఉపాసన ఎప్పుడు కూడా కొంతమంది వెంకటేశ్వరం ఉపాసన చేస్తారు, శనివారాలు కూడా చేస్తారు. శనివారాలు వెంకటేశ్వరం ఉపాసనలో మనకి ఎప్పుడు కూడా ఉపాసనలో సక్సెస్ అవ్వాలంటే రెండు ఉండాలి, ఒకటి సరిపోదు, భక్తి ఒకటి సరిపోదు, శ్రద్ధ ఉండాలి. మనం ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, ఆ నామాన్ని స్మరించుకోవటం, అక్కడ భక్తి సరిపోదు. శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటే సరిపోదు, భక్తి ఉండాలి. ఈ రెండు కనుక మనకి సమానంగా రెండు ఎడ్ల బండి రెండు ఎడ్లు ఎలా లాగుతాయో అలాగే మన మనసుకి రెండు అంటిస్తే ఏ రెండు ఒకటి భక్తి, రెండు శ్రద్ధ. ఈ రెండు మన రూపం మీద అనే ఆ నామం మీద మనం శ్రద్ధగా ఉండి భక్తిగా ఉండి ఉపాసన చేస్తుంటే అవి ఉపాసన ఫలం వస్తుంది. ఏమి చేస్తాము? అనుగ్రహం పొందుతాం. అప్పుడు మనకు ఆత్మకి విషయ జ్ఞానంతో పాటు ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలుగుతుంది, విషయ జ్ఞానం కలుగుతుంది. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుస్తూ ఉంటుంది, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తూ ఉంటుంది, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. బిహేవియర్ ప్యాటర్న్ కలుస్తుంది. అంచేత ఉపాధి వెంకటేశ్వరం కూడా కొంతమంది ఉపాసన చేస్తారు. వెంకటేశ్వరం భక్తులు ఉంటారు, మెడ్రాసులో నెలకోసారి తిరుపతి వెళ్ళి వాళ్ళు ఉన్నారు. అది మెడ్రాస్కి దగ్గర, 3 గంటలు వెళ్ళిపోవచ్చు. చిన్న కార్లు వెళ్ళినా 3 గంటలు వెళ్ళిపోవచ్చు మెడ్రాస్. నెలకోసారి తిరుపతి వెళ్ళి దర్శనం చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మెడ్రాసు. అంటే వాళ్ళకి వాళ్ళ ఫేవరెట్ కాదు, వాళ్ళకి తమిళకి వాళ్ళ ఫేవరెట్. వాళ్ళు శ్రీనివాస పెరిమాళ్ళు అని ఏదంటారు, వాళ్ళు శ్రీనివాస పెరిమాళ్ళు అంటారు. తర్వాత ఏమో ఏదో రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతంలో పేరు ఎక్కువ పాపులర్. వైష్ణవులు ఎక్కువ వెంకటేశ్వరు శ్రీనివాసులు అంటారు. వైష్ణవులు మనకేదైనా ఒకటే వెంకటేశ్వరు అంటాం, శ్రీనివాసులు అంటాం, గోవిందులు అంటాం, ఏడుకొండల వాడు అంటాం, రకరకాలుగా పిలుస్తాం మనం. వడ్డీ కాసులు వాడు అంటాం. కానీ వైష్ణవులు ఎక్కువ శ్రీనివాసులు అంటారు, మనం వెంకటేశ్వరుడు అంటాం. సరే ఏ పేరైనా అనికే వర్తిస్తుంది, ఏ పేరైనా వర్తిస్తుంది. అంటే ఉపాసన ఎందుకంటే ఉపాసన వల్ల ఏంటంటే ఉపాసన లేకుండా మోక్షం రాదు. ఉపాసన లేకుండా ఉపాసన వల్ల శరణాగతి వస్తుంది. ఇంకా నేను నేను నేనంటే మనసు నువ్వే 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 అంటావమ్మా. అది నేనంటే మానేస్తానంటే దేవుడు ఏమంటాం? ఇంకా నువ్వే నువ్వే అని ఏం చేసినా నువ్వే. ఇంకా నేను నేనంటే వదిలేసి నువ్వే అంటే నేను అసలు లేను, నువ్వే ఉన్నావు అని చెప్పడానికి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే నేనున్నాను దేవుడు లేడు అనుకుంటున్నాం. మీకు అర్థమవుతుందా? మనం కొంచెం ఉపాసన చేశాక మన భక్తి అభివృద్ధిలోకి వచ్చాక నేను అన్నా నువ్వే 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 అంటా. ఇంకా నేను పోతాను. ఇక రమణ మహర్షి గారు ఎక్కడ విచారణ మార్గం అక్కడ లేకుండా ఈ శరణాగతిలోనే ఆ నేను పోతాను. ఇప్పుడు ఏదైతే మనం నేను నేను అంటున్నామో ఆ నేను భక్తి వల్ల కూడా పోతుంది, ఆ శరణాగతి వల్ల కూడా అది పోతుంది. అయితే పరమేశ్వరుడు ఏమన్నా అంటే వెంకటేశ్వరం మనకు దేహాత్మ బుద్ధి ఉంది కాబట్టి అదే దేహం మనకు తెలియదే ఉందండి. దేహం ముక్కులో గాలి పోతే శవం అవుతుంది. మనకు తెలియదే ఉంది ముక్కులో గాలి బయటికి వెళ్ళిపోతే ఎవరో పట్టించుకొని శవం అవుతుంది. ఏమంటే ఈ చుక్కని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకట్లో కాదు, ఇది ఆత్మ రావచ్చు. దీనికి జ్ఞానమా ఆత్మ ఇంకా పాడా ఏంది? ఏ రోజు ఒక రోజు స్నానం చేయకపోతే ఏ రోజు స్నానం చేయకపోతే ఆ రోజున వాసన. మీరు ఒకరోజు స్నానం చేయటం మానేయండి, మరుసటి మీ శరీరం మీకే వాసన. అంతా మట్టి. మీరు ఇలా గట్టిగా అనుకోండి, మీ చెయ్యి మట్టే వస్తుంది. మీ చెయ్యిని ఒక చెయ్యి పెట్టి ఇలా చెయ్యి పాముకొని ఉన్నదంతా మట్టే. ఈ శరీరం మనకు తెలియదు, శవాలను చూస్తున్నాం కదా. ఇప్పుడు అనేక శవాలను మనం అనేక శవాలను చూస్తున్నాం కదా. అలాగే మన శరీరం కూడా శవం అయిపోతుంది. ఈ శవాన్ని నేను నేను అనుకుంటే అర్థమేంటి? ఈ శవాన్ని ఆత్మ అనుకుంటే అర్థమేంటి? మీకు అర్థమవుతుంది? అంటే భగవాన్ ఏమన్నారంటే మోక్షం ఎవరికి వస్తుందని అడిగారు. ఎవడైతే పొక్కలేదాడికి వస్తుందని చెప్పారు. మోక్షం ఎవరికి వస్తుందని రమణ మహర్షి గారిని అడిగితే ఎవరైతే పుట్టలేదో వాడికి మోక్షం వస్తుంది అన్నారు. అంటే నీ లోపల బ్రహ్మ పదార్థం ఉంది, అది నీవై ఉన్నారు. ఇదార్థం ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, సాత్వమసి, ఐమాత్మ బ్రహ్మ, ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి. నీకు అర్థమవుతుంది? తత్వమసి అది నీవై ఉన్నావు. నువ్వు దేహం నువ్వు అనుకున్నా, మనస్సు నువ్వు అనుకున్నా, అహంకారం నువ్వు అనుకున్నా, అజ్ఞానం నువ్వు అనుకున్నా, నీ లోపల బ్రహ్మ పదార్థం ఉంది. దానికి పుట్టుక లేదు, దానికి చావు లేదు, దాని దేశకాలతో సంబంధం లేదు. దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం జ్ఞానం, దాని స్వరూపం ఆనందం. అది తప్పించి అది దాని స్వరూపం ఉండటమే. అది తప్పించి ప్రతిదీ స్వప్న సమానం. అది నీకు దొరకాలంటే యేసుక్రీస్తు బైబిల్ ఏమన్నాడంటే, యేసుక్రీస్తు బైబిల్ ఏమన్నాడంటే స్వర్గరాజ్యములో నీ తండ్రి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాడో, స్వర్గ రాజ్యంలో నీ తండ్రి ఎంత పవిత్రుడుగా ఉన్నాడో, స్వర్గ రాజ్యంలో నీ తండ్రి ఎంత పూర్ణుడుగా ఉన్నాడో, అలా నువ్వు పూర్ణుడుగా ఉంటే స్వర్గ రాజ్యం నీకు దొరుకుతుంది అన్నాడు యేసు బైబుల్లో. స్వర్గరాజ్యంలో నీ తండ్రి స్వర్గరాజ్యంలో ఉన్నాడు, ఆ స్వర్గరాజ్యంలో నీ తండ్రి ఎంత పవిత్రుడో, ఎంత పూర్ణుడో, ఎంత పెర్ఫెక్ట్ గా ఉన్నాడో, నువ్వు కూడా నీ తండ్రిలాగంత పెర్ఫెక్ట్ గా ఉంటే స్వర్గరాజ్యంలో ఉన్న పురుషోత్తముడు ఎంత సంపూర్ణంగా ఉన్నాడో, అలా నువ్వు కూడా ఉండగలిగితే స్వర్గరాజ్యానికి నువ్వు వారసుడు అవుతా ఉన్నాడు బైబుల్లో. నువ్వు కూడా అంత పెర్ఫెక్ట్ గా ఉండగలిగితే అంచేత తత్వమసి అది నీవై ఉన్నావు. నువ్వు అనుకో దేహం, నువ్వు అనుకో, నువ్వు అనుకునే శవం నువ్వు కాదు. మనస్సు మనస్సు ఎలా అవుతుంది, రోజు కూడా రకంగా, గంట కూడా రకంగా అవుతుంది మన మనస్సు. ఈ సత్వగుణం, ఈ రజోగుణం, తమో గుణం, ఈ గుణాలు మన మనస్సును సరిగ్గా ఉండవు. మనుషులు అందరూ చాలా మంది మూఢశంక మనుషులు. పొద్దున్న రకంగా ఉంటారు, మధ్యాహ్నం రకంగా ఉంటారు, సాయంత్రం రకంగా ఉంటారు, అప్పుడే మర్యాదగా మాట్లాడారు, అప్పుడే పట్టుకు తీసేస్తా ఉంటారు. అందరూ మూఢశంక మనుషులు. మనకు తోకలు లేవు అంతే. తోకలంటే గుర్తొస్తాయి, రేపు హనుమంతుడు జయించే తోకంటే గుర్తొస్తాయి. మనకేం తోకలు లేవు. రేపు హనుమంతుడు జయించు, రేపు హనుమతి జయంతి, రేపు తర్వాత యాక్చువల్ ఏంటంటే రాముడు తమ్ముడు ఎవరికీ విగ్రహాలు లేవు, గుళ్ళు ఎక్కడ లేవు. మన ఆంజనేయ స్వామిని ఎలా భక్తుడిగా చూస్తాం, నీకు అర్థమవుతుంది. మన భారతదేశంలో రాముడి కంటే ఆంజనేయ స్వామి దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మన అందరూ ఆంజనేయ స్వామిని ఏమనుకుంటారు, రామభక్తులు అనుకుంటారు. అంతే కదా, రాముడికి చాలా సేవ చేశాడు, స్వార్థం లేకుండా రాముడికి సేవ చేశాడు. తనకు స్వార్థం అంటే ఏమి లేదు. ఎవరికి ఆంజనేయ స్వామికి తన సొంత పరంటు లేదు. అటినప్పుడు ఆయన రాముడు తప్పించి ఏం అక్కర్లేదు. రామనామం, రాముడు రూపం తప్పించి ఆంజనేయ స్వామి. అంచేత రాముడు దేవుడు అనుకుంటున్నాం, ఆంజనేయ స్వామిని రామ భక్తులు అనుకుంటున్నాం. భారతదేశం మొత్తం మీద ఆంజనేయ స్వామి కొన్ని దేవాలయాలు రాముడికి లేవు. ఆంజనేయ స్వామికి లంక మీద కోపం వచ్చి లంక అంటించేశాడు. తర్వాత జ్ఞాపకం వచ్చింది ఏం చేస్తా, సీతను కూడా లంకలు మరి అందరూ లంక అందరినీ ఈ నిప్పు అందరినీ కాల్ చేసినప్పుడు సీతను కూడా కాల్ చేస్తుంది కదా మరి అని మనం తర్వాత తొందరపడ్డాడు. నీకు అర్థమవుతుంది. తర్వాత అనుకుంటే మనం తొందరపడ్డాం, తర్వాత సీతం అందరూ కాలలేదనుకుని మనం తొందరపడ్డాం. తొందరపాటు పనులు చేయకూడదు, ఎప్పుడు నిదానంగా ఉండాలి. తర్వాత మనకు చెప్తాడు, మనకి ఇతబోధ చెప్తాడు, నేను తొందరపడి అలా కాల్ చేశాను, నేను తొందరపడి అలా కాల్ చేశానని చెప్తాడు. ఇప్పుడు టు ఎర్ర ఈజ్ హ్యూమన్ పొరపాటు చేయి. ఎంత జాగ్రత్తగా మనిషి పొరపాటు చేస్తాడు. ఆయనలో లంకలో సీతాదేవి ఉందని కూడా గుర్తు లేకుండా లంక అంటించేశాడు. అంటే చాలా జాగ్రత్తగా ఉన్న మనుషులు కూడా అజాగ్రత్త మనుషులు ఎదురయండి. చాలా జాగ్రత్తగా ఉన్న మనుషులు కూడా ఎప్పుడైనా కాలు జాగ్రత్త. కలియుగం ప్రభావం, సహవాస దోషాలు, నీకు అర్థమైందే కలియుగ ప్రభావం. ఇంకేది పరీక్షిత్తు ఈ మాట ఎంత చెప్తాడు షమీక మహర్షి. షమీక మహర్షి పరీక్షిత్తు ఒకసారి వేటకెళ్ళాడు. పరీక్షిత్తు ఒకసారి ఆ పూర్వపు రోజుల్లో రాజులు జంతువులు నాటేవారు, వీటిని దుప్పులు నాటిని వేడవ, అదొక వినోదం. రోజు వెళ్ళేవారు కాదు, ఎప్పుడైనా వెళ్ళేవారు, అదొక వినోదం. వాళ్ళకి ఏ మేకలు వినోదం. ఈ మధ్య ఎవరో ఏదో గుర్తిస్తాం. ఈ మధ్య మాంసం తినేవాడు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మాంసం తినేస్తాడు. ఈ మధ్య మానేశాడు, అక్కడ 30 ఏళ్ళ నుంచి మాంసం తింటున్నాడు ఆయన. ఈ మధ్య మానేశాడు. ఆ ఇంటి పక్కన ఏమన్నాడో ఏమన్నా ఎక్కడ మేకలకు వస్తాను అక్కడికి వెళ్ళిపోయేది మీరు. ఈ మధ్య ఏంటి మాంసం దుకాణం దగ్గర కనబడ్డాడు, ఒక మాంసం మానేశారు. ఆయన ఏమన్నాడు తెలుసండి, నేను మాంసం మానలేదు, మాంసం మీద నాకు వాసన పోలేదు, పళ్ళు ఉడిపోయినందుకు మాంసం మానేశారు. రాజుగారి మాంసం మానేశారు, రాజుగారి మాంసం మానేశారు అనుకుంటున్నారు. రాజుగారు ఎందుకు మారితే పళ్ళు లేవు, ఆ మొక్కలు మింగలేకపోతున్నాను, తిని 30 ఏళ్ళు మాంసం తిన్నాను, ఇప్పుడు తినాలని శరీరం సహకరించలేదు, నవలపండి మింగేస్తాంట, మోషంలో వచ్చినా పళ్ళు ఉడిపోయిన మొలని మానేశారు మాంసం లేకపోతే మాంటాను అంటాడు. నేనెక్కడ మాంటాను మాంసం, శుభ్రంగా ఆ మొక్క కొనుక్కుందా అంటే పళ్ళు లేవు, మింగేస్తే మోషం చదువుతున్నాయి, మాంసం మొక్కలు మింగేస్తే మోషం చదువుతున్నాయి, ఈ మోషం బాధ పడలేక మాంసం మానేశాడు. అంటే ఇదివరకు ఎక్కడ మేక లేటేస్తే అక్కడ ఉండేవారని రాజుగారు, ఇప్పుడు ఏంటి మీరు మాంసం దుకాణాల దగ్గర కనపట్టాలంటే అని చెప్పాడు. నేను మాంసం మానేశాను ఈ మధ్యని, మాంసం ఇష్టం లేక మానేయలేదు, పళ్ళు ఉడిపి ఒక్క పన్ను కూడా ఒట్లేదు, ఈ భోజనాలతో తినలేక మానేశాను, కానీ మాంసం మీద ఇష్టం పోలేదు. అది వాసన, అదేంటది వాసన, అది శరీరం సహకరించడం లేదు, లోపల వాసన అలా ఉండిపోయింది. మరి ఈ వాసన లేవు రాబోయే జన్మలకు కారణం. పరీక్షణ మహారాజు ఏటకెళ్ళాడు అంటే తొందరపాటి పనులలో ఎలా ప్రమాదం వస్తుందో అది శమీక మహర్షి అయినా కానీ ధ్యానం చేసుకుంటాడు. ఋషులంతా గుర్తొస్తాను, కొంతమంది ఋషులు వాళ్ళు ధ్యానం చేసుకుని తపస్సు చేసుకుని వాళ్ళు చరిస్తారు, వాళ్ళు ఆత్మజ్ఞానం సంపాదించుకుంటారు, మిగతా లోకం కూడా వాళ్ళకి ఏం ఉండదు. కొంతమంది కొంతమంది వాళ్ళు ఆత్మజ్ఞానం సంపాదించలేని కాదు లోకానికి పంచి పెడతారు, వాళ్ళు మహాత్ములు అన్నాడు. కొంతమంది వాళ్ళు తరించి ఊరుకుంటారు, కొంతమంది వాళ్ళు తరించి ఓడలా పనిచేసి ఓడే ఎంతమంది జనాన్ని తీసుకెళ్తున్నా ఎంతమంది జనాన్ని తీసిపోతూ ఉంటారు. కొంతమంది ఋషులు కూడా ఏదో మనకి ఇలా మనం పొందవలసిందే పొందాం, మనం పొందవలసిందే పొందామని అక్కడ సరిపెట్టుకుంటాము. కొంతమంది ఆ జ్ఞానాన్ని అందరికీ, ఆ శాంతిని, జ్ఞానాన్ని, కాంతిని అందరికీ పంచిపెడుతూ, తాను పొందిన అనుభవాన్ని అందరికీ పంచిపెడుతూ వాడ ఎంతమంది జనాన్ని తీసుకెళ్తుందో అంతమంది మోక్షాన్ని, లోకంలో జనాలు మోక్షాన్ని తీసుకెళ్తారు. అటు ఉన్నారు ఇటు ఉన్నారు. కొంతమంది లోకానికి ఎక్కడ తాడు కట్టగలం, మనం ఏదో తరించాం కదని వాళ్ళు ఒడ్డుకు వచ్చేస్తారు. వాళ్ళు కొంతమంది ఒడ్డుకు వచ్చినా మిగతావాళ్ళని కూడా తరించాలని ప్రయత్నం చేస్తుంటారు ఆ దేహ ప్రారంభాలు. వాళ్ళు ఓడలేక వెళ్ళిపోయి స్టేమర కాదు, నామా కాదు, పడవా కాదు, ఓడలా మోసిపోతూ ఉంటారు జనాలు. అంటే వాళ్ళు పొందిన అనుభవాన్ని లోకానికి పంచిపెడతాం. ఆ మహర్షి అప్పుడు మహాత్ముడు అవుతాడు. ఈ శమీక మహర్షి ధ్యానం చేసుకుంటున్నాడు, అతను తపస్సులో ఉన్నాడు, అంటే దేహస్మృతి లేకుండా ఉన్నాడు. ఉంటే ఆకలేసేవాడు ఒకడికి, దాహం వేసేవాడు ఒకడికి, దాహం త్వరగా పోతుంది, ఆకలి తీరబోతుంది, చిరాగ్గా ఉంటారు. మనకు బాగా ఆకలి వచ్చేసింది అనుకోండి, అన్నం దొరకటం లేదని పోయి తినటానికి ఇడ్లీ ఏది దొరకటం లేదనుకోండి చిరాగ్గా ఉంటానుకోండి, మీకు అర్థమవుతుంది. బాగా దాహం వేస్తాననుకోండి, బాగా వెడి దాహం వేస్తాననుకోండి, మంచి నీళ్ళు దొరకటం లేదనుకోండి, అప్పుడు చిరాగ్గా ఉంటాం. ఇది దాహం వేసింది పరీక్షకి, మీకు అర్థమవుతుందా? భాగవతం ఇలా ప్రారంభమైంది. కానీ దాహం వేస్తే శమీకి మహర్షి దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయని అడిగాడు. నీళ్ళు ఎక్కడ దొరుకుతాయంటే వాడన్నాడు, వాడేం అసలు ఈ ఆ మాట వినపట్టాలన్నాడు. నీకు అర్థమవుతుందే, ఈ మాటలు వాడు వినపట్టాలి, వాడు మైండ్ ఎక్కడ లేదు, సమాధి స్థితిలో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, అది ఎక్కడో బ్రహ్మమై ఉన్నాడు, బ్రహ్మాకార స్థితిలో ఉన్నాడు. ఈ మాట అసలు మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయంది, వాడు దేహ జాస లేకుండా, దేహాభిమానం లేకుండా, దేహభ్రాంతి లేకుండా ఉన్నాడు. రామకృష్ణుడు చెప్తాడు గొర్రెకి, గొర్రెకి కానీ మేక కానీ మెడలో పట్టుకెళ్లి మనం దండ ఇస్తే ఆ దండ ఊడిపోయినా ఆ దండ మెడలో ఉన్నా గొర్రె పట్టించుకోదు, ఆ దండ ఊడిపోయినా ఆ గొర్రె పట్టించుకోదు. జ్ఞానికి దేహం కూడా అంతే, దేహం ఉన్నాడు పట్టించుకోడు, దేహం పోయినవాడు పట్టించుకోడు, అదే ఆత్మజ్ఞానం యొక్క వైభవం అన్నాడు. అది అపూర్వం. అద్భుతం ఉదాత్తం. ఆ గొర్రె మేడలో ఆ దండ ఉన్నా దానికి ఏమనిపించదు. మనం ముస్తాబయ్యామని కానీ దండ ఎప్పుడు ఊడిపోయిందని ఏమనిపించింది. బ్రహ్మజ్ఞానికి దేహం ఉన్నా ఆ దేహం తోటి ప్రయోజనం లేదు. దేహం పోయినా దేహం ఇప్పుడు భోగవాంఛ లేని వాడికి దేహంతో పనే ఉంది. అసలు ఒక మనిషికి భోగవాంఛ ఏమి లేదనుకోండి, వాడికి దేహంతో పనే ఉంది. ఏం చేసుకుంటాడు దేహాన్ని, ఏం చేసుకుంటాడు దేహాన్ని? అంటే వాడికి ఉంటే లాభం లేదు, దేహం పోతే నష్టం లేదు. ఉన్నాకే దేహం ఉన్నాకే ఇది, పోతే పోయింది పోయిందని అనుకోడు. ఈ స్థితి రమణ మహర్షి గారికి సాధన వల్ల కాకుండా, ప్రయత్నం వల్ల కాకుండా సహజంగా పొందాడు. అది రమణ మహర్షి గారు పొందింది, మీరు పొందొచ్చు. అయితే ఆయన సహజంగా పొందాడు. మన ప్రయత్నం చేసి సాధన చేసి గుంజులు తీసి పొందాడు, అంతే తేడా. ఈ షమీకి మహర్షి గారికి వచ్చింది మంచినీళ్ళు అడిగాడు, దాహం వేస్తాడు. అంటే ఈ లోకంలో లేడని ఎక్కడో ఉన్నాడు. వీడు మంచినీళ్ళు అడుగుతున్నాడు. వీడు రాజు గౌకం కర్రం అంటే రాజు పైగా వీడికి రెండు ఉన్నాయి, అధికారం ఉంది, డబ్బు ఉంది. ఎక్కడ ఇల్లు అంటుకుంది అనుకోని దానికి గాలి తోడైతే ఇంకా 10 కొంపలు ఎక్కువ ఇంటికి పోతాయి, అంతే కదా. అలాగే వీడికి అధికారం ఉంది, అధికారంతో డబ్బు కూడా ఉంది. అప్పుడు అతను ఏమి వింటావు అంటే, వీడు నేను రాజు లాంటి వాడిని, నేను మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే పోను పలానా తోట ఉంది, అక్కడ చెరువు ఉంది, వెళ్ళి తాగినమని చెప్పొచ్చాం కదా. వీడు మాట్లాడటలేదంటే రాజుని కూడా, రాజు లాంటి వాడిని కూడా అడిగిన మాట్లాడటం, అంటే వాడు ఈ లోకంలో లేడని తెలియటలేదని ఆయన గర్వం అనుకున్నాడు. ఎవరికి? అశ్విమికి మాట గర్వం. ఏం చేశాడు, చేతిలో బాణం ఉంది, ఆ పక్కన ఏదో పాము, ఏదో బురద పాము, తాచుపాము, చచ్చిపోయి ఉంది. చచ్చిపోయింది ఒక పాము అక్కడ దూరంగా, అది ఫారెస్ట్. ఆ బాణంతో పామును ఎత్తిడి మెడ వేసాడు. ఎవరు మెడలోను? షమీకి మహర్షి మెడలో. అంటే నేను మంచిని అడిగితే వీడు చెప్పలేని చెప్పి, అంటే అడిగి తెలియలేదు, ఈ లోకంలో లేడని అడిగి తెలియటాడు. వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఏమోలేదు మనం, అర్జునుడు మనవడిన మన అర్జునుడు మనవడిన పరీక్షలు మనం ఆక్షేపించక్కర్లేదు. మనకి కోపం వచ్చినప్పుడు అలాగుంటాము, ఏం చెప్పగలం. అన్నంతోడు బాధపడేవాడు, అన్నంతోడు బాధపడేవాడికి భక్తి గురించి చెప్తే అడికి ఏం కలవాలి. ఇప్పుడు మీకు ఎప్పుడైతే దాహం వేస్తాను కూడా మిమ్మల్ని కూర్చోబెట్టి భక్తి గురించి చెప్తే అర్థం ఏంటి? లేకపోతే మీరు అందరూ ఆకలితో మాడిపోతున్నారు, 4 రోజుల నుంచి భోజనాలు లేవండి, మీరు కూర్చొని నేను భాగవతం చెప్తానంటే ఆ మాటకు అర్థం ఉంది. తిండి లేని వాళ్ళకి, నీళ్లు లేని వాళ్ళకి కూర్చొని భాగవతం చెప్తానంటే ఆయన అగౌరవపరచినట్టు. నీకు అన్నం పెట్టి మంజీలు ఇచ్చి అప్పుడు చెప్పొచ్చు భాగవతం. వాడు ఏం చేశాడు, ఆ దండ ఆ పాము మళ్ళేసి వెళ్ళిపోయాడు. అంటే అడిగి దాహం తోడున్నాడు, ఇది ఏం చెప్పడేంటి, ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పకూడదు? నేను మంచి నిమ్మని అడగటాలు కదా, ఎక్కడున్నా నీళ్ళు పెరిగి చెప్పడంట. వాడు ఈ లోకంలో లేడు మహర్షి అని గుర్తించలేదా? అది ఎందుకు గుర్తించలేదంటే ఆయన తెలివిచకూడదు. ఆ దాహం మీద ఉన్న, ఆ దాహం మీద వచ్చిన బాధ మీద గుర్తించలేదు. వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన అరగంట కానీ శృంగి అని ఈ షమీకి మహర్షి కొడుకు పేరు శృంగి ఆడు ఇచ్చాడు. మామూలుగా తండ్రిని చూడటానికి వచ్చాడు ఆయన లోకంలో. అప్పుడు ఈ పాముని చూశాడు, ఎవరు చచ్చిపోయిన పాము, అది బతుకున్న పాము కాదు, పాముని చూశాడు. ఈ పరీక్షిత్ చేశాడు వాడి దేశానికి రాదని ఈయనకి తెలియదు. ఎవరికి? శృంగికి. నా తండ్రి మెడలో ఎవడైతే ఈ చచ్చిపోయిన పామును వేసాడు, వాడు వారం రోజుల్లో చావుగాక, ఇంకో పక్షకుడు అనే పాము ఇచ్చి వాడిని కలిసేస్తుంది, వాడు వారం రోజుల్లో చావుగాక అన్నాడు. పెద్ద పెద్ద కేకలు చేస్తున్నాడు, ఎవడు? శృంగి. అప్పుడు అది ఆ కేకలు అనిపడి కళ్ళు తెరిచాడు. ఎవరు? చెప్పేది ఏంటి, ఎవరిని చెప్పిస్తున్నావు అన్నాడు. ఎవరిని చెప్పిస్తే నీ మెడలో పాము వేస్తున్నాడు అన్నాడు. అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూశాడు, పరీక్ష చేశాడు. ఎవరు ఈ పాము? ఈ దండ వేసినవాడు, మెడ వేసినవాడు మామూలు వాడు కాదు, దేశానికి రాజాడు. ఆయన వారం రోజుల్లో చావమని నువ్వు శాపం పెట్టావు, వారం రోజుల్లో రావు చావమని శాపం పెట్టావు, నీ శాపాన్ని తిరిగి వెళ్ళి చచ్చిపోతాడు, నీ శాపాన్ని తిరిగి వెళ్ళి చచ్చిపోతాడు. అప్పుడు అంటాడు ఏమని, వాడు మంచివాడు, వాడు పరీక్షిత్ మంచివాడే, అర్జునుడికి మనుమడు, పరీక్షిత్ మంచివాడే, వాడు ఏదో కోపంగా ఉండి నీళ్లు దొరక్క బాధలు నా మేడలో దండ వేసాడు, కానీ విజయాన్ని వేయలేదు, విజయాన్ని వేయలేదు. పరీక్షిత్ చాలా మంచి గుణాలు ఉన్నాయి, ఒకసారి కోపానికి లొంగిపోయాడు, వేశాడు. అంత మాత్రం చేత ఒక మహారాజుని శపించడం నీళ్ళే తప్ప ఉన్నాడు. అప్పుడు అంటాడు ఎవడు క్షమికి మరి టు ఎర్రీ శుభం, నీదే తప్పు, ఎవడంటాడు. అయితే నువ్వు శపించేసి ఆడి పాము వేసాడు వెళ్ళిపోయాడు, నువ్వు శపించేసి ఇది ఆప్ చేయడం, అది ఆప్ చేయడం, ఇది ఆప్ చేయడం అంటే నువ్వు వాడికి తెలియపరచు. వారం రోజులు నువ్వు చచ్చిపోతావు నువ్వు శపించానంటే వాడు ఈ వారం రోజులు జాగ్రత్తలు తీసుకుంటాడు, వాడు తరించడానికి జాగ్రత్తలు తీసుకుంటాడు అంచేది నువ్వు వాడికి చెప్పి తెలియపరిచి కనీసం, లేకపోతే తష్టకుడు వారం రోజులు వచ్చాయని కలిసేస్తాడు చచ్చిపోతాడు. ఆయన ఒక మహారాజు ఏదో చిన్న పొరపాటు చేసినందుకు ఇది మీకు పెద్ద శిక్షలు చేశాడు, ఇది తగదు, ఋషులకి తగదు, సత్పురుషులకి సౌరమైన వాడు. ఆడేదో పొరపాటు చేసే ఆ పొరపాటే మనం చేయించు, ఎవడైనా ఒక మనిషి పొరపాటు చేశాడన్నప్పుడు ఆ పొరపాటు మనం చేస్తేలా కూరుతున్నాను, అదే తప్పు చేశాడు ఏదో, నేను నాకు తెలియ ఆయన తెలియక ఇక్కడ ఏదో చచ్చిపోయిన పావుని వేశాడు. ఆయన ఎంత ఉద్రేకపడ్డా, అంతకంటే ఉద్రేకపడి నువ్వు ఈ శాపం ఈ శాపం చేశావు, అంతకంటే పెద్ద పొరపాటు చేశావు, అయిపోయింది ఇది ఆఫ్ చేయలేము మనం అంచేది. వాడికి నువ్వు తెలియపరచు వారం రోజులు నువ్వు చచ్చిపోతావు, తెలియపరిచాను. తెలియపరిచిన తర్వాత ఈ వారం రోజు అప్పుడు భాగవతం వస్తుంది. తర్వాత వ్యాసుడి కుమారుడు పేరేంబుడు, వ్యాసుడి కుమారుడు శుకుడు రావటం, ఈ భాగవతం నిర్మించడం ఆ 7 రోజులు అంటే భాగవత సప్తాహం అందుకే పెడతారు. తెలియపరిచిన వెంటనే ఆడు జాగ్రత్త పడ్డాడు పరీక్ష, జాగ్రత్తపడి భాగవతం ఆ ఎవడు వ్యాసుడి కుమారుడు వచ్చి ఎవడు శుకుడు వచ్చి భాగవతం చెప్పటం ఎంత, ఈ కథ అంతా మీకు తెలుసు. ఎందుకు ఇది మాట ఎందుకు చెబుతున్నానంటే, ఆకలితోడు బాధపడేవాడు, దాహంతోడు బాధపడేవాడికి వాడికి చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, అయితే వాళ్ళకి ఏ టైంలో ఏం మాట్లాడతారో తెలియదు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కలి ఎక్కడెక్కడ ఉంటాడు, కలి ఎక్కడ ఉంటాడు, ఈ జ్ఞాప 5 ప్లేసులు, ఒకటి జోదం, ఒకటి ఏంటి 2 పానం, 2 ఏంటి పానం, 3 అర్థం, 3 ఏంటి అర్థం, 4 కామం, 3 అర్థం 4 కామం, 5 ఇంకోటి ఉంది కలహం, పేచుకోటు, ఎక్కడ పేచుకోలు ఉంటే అక్కడ నెమ్మదిగా చేరిపోతా ఉంటాడు. కొంతమందికి పేచీలకు కారణం ఉంటుంది, కొంతమంది అలా పేచీలకు కారణం ఉంటుంది, అది పేచీకోర్లు అంటారు. మాట్లాడితే మాట్లాడేంటారు, మాట్లాడకపోతే పలకరించలేదు అంటారు, ఇంకేసి మాట్లాడితే మాట్లాడేమంటారు, అది మనం పోయి మాట్లాడటం మానేద్దామంటే నాతో ఎందుకు మాట్లాడతలేదు అంటారు. ఇవాళ మన వెంకటేశ్వరు కలియుగ దైవం గురించి ఈ మాటలని, వెంకటేశ్వరుడు గురించి అన్ని మాటలు చెప్పుకుంటున్నాం. మీరు ఓం నమో వెంకటేశ్వరని చేయొచ్చు, ఓం శ్రీ వెంకటేశ్వర నమహాన్ని మీరు చేయొచ్చు. అంటే ఈ మంత్రమే చేయాలి, రామ మంత్రం, కృష్ణ మంత్రం, శివ మంత్రం, మీ గురు మంత్రం, మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు, అది ఏది ఇష్టమైతుంది మీరు చేసుకోవచ్చు. కానీ ఉపాసన ముఖ్యం, ఏ దేవుణ్ణి మీరు ఉపాసన చేస్తున్నారు, అక్కడ భక్తి ముఖ్యం, ఆ శ్రద్ధ ముఖ్యం, ఈ రెండు లేకపోతే మనం తరించలేం, ఈ రెండు కూడా లేకపోతే మనం తరించలేం. మనిషి చనిపోయాడంటే పుడతాడు, పుట్టినవాడు చనిపోతాడు, మనిషి ఒక మనిషి చనిపోయాడంటే పుట్టి చేరుతాడు అక్కడో చోట, మీకు అర్థమవుతుంది. వాడు వాసనల భక్తు, వాడుకున్న వాసనల భక్తు అది. తర్వాత మనిషి చనిపోయాడంటే పుడతాడు, పుట్టాడంటే చనిపోయాడు. నేను పుట్టాననుకున్నాడు ప్రతివాడు చనిపోతాడు, నేను చనిపోయాను అనుకున్నాడు ప్రతివాడు పుడతాడు. లోపల చావుతోటి ఈ పుట్టుకతోటి సంబంధమైన పరబ్రహ్మం ఒకటి ఉంది. ఏంటది పరబ్రహ్మం? దాని స్థానం హృదయం, దాని పేరే హృదయం, దాని పేరేం పేరు దాని స్థానం హృదయం, దాని పేరే హృదయం, అవి హృదయ నివాసి అని. ఎవరు హృదయ నివాసి అయితే దృష్టిని దేశలేమన్నా అంటే మీ అందరి హృదయాల్లో నేను నివాసంగా ఉన్నాను, అంతర్యాముగా ఉన్నాను. యంత్రాలు తిప్పేవాడు యంత్రాలను ఆడిగిస్తాడే, మీ శరీరాన్ని యంత్రాలని ఆడిస్తున్నాను. మీకు అర్థం వచ్చిందా? మీరు మీ అందరి హృదయాల్లో అంతర్యాముగా ఉన్న నన్ను మీరు గౌరవించి ఆరాధించి మీకు అర్థమవుతుంది, స్మరించే మీరు స్మరిస్తే అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అప్పుడు మీకు శాశ్వతమైన శాంతి, పరమశాంతి, అలౌకిక శాంతి, ఆ భౌతిక శాంతిని, మీరు శాంతి సామ్రాజ్యానికి అధిపతులు అవుతారు. మీరు ఎక్కడో దేవుడు లేడు, మీకు అంతర్యాముగా ఉన్నాను, మీకు వచ్చే ఆలోచనలు చూస్తున్నాను, మీరు చేసే పనులు చూస్తున్నాను. నేను కర్మసాక్షిని, మీ మనస్సుకు కూడా సాక్షిని నేనే, మీరు చేసే కర్మలకు సాక్షిని నేనే. మీకు అర్థమవుతుందే, ఈ జన్మలో మీరు చేసిన బట్టి రాబోయే జన్మలో మీకు శరీరాలను ఇస్తాను. అక్కడ కూడా మీ హృదయంలో నేను ప్రవేశించి మీ ఆ శరీరాన్ని, ఏ కర్మానుభవాలు మీకు రావాలో, ఏ అనుభవాలు మీకు రావాలో, అనుభవాలు వచ్చేటట్టుగా మీ శరీరాలని మీ శరీరాన్ని యంత్రాలు తిప్పుతున్నాను. ఎక్కడో ఉండి కాదు, మీ హృదయంలో నివాసంగా ఉండి తిప్పుతున్నాను. అందుచేత మీరు తరించాలంటే మీ హృదయంలో ఉన్న అంతర్యాముగా నన్ను స్మరించి, మీ హృదయంలో అంతర్యాముగా ఉన్న నన్ను స్మరించి, నన్ను పూజించి, నన్ను అర్చన చేసి, నా మాట గౌరవించి, సాత్వగుణాన్ని పెంచుకుని. మీకు అర్థమవుతుందా? తమోగుణంలో ఉన్న వాళ్ళకి, రజగుణం వాళ్ళకి అర్ధకామాలు ఎక్కువ ఉంటాయి. మీరు సత్వగుణం కనుక సంపాదిస్తే మీకు అర్ధకామాలు ఎక్కువ, ఆ మనస్సు అటు ఎండ తగ్గిపోతుంది. ఎప్పుడు సత్వగుణం కనిపిస్తే ఈ మూడు గుణాలకి రావణాసుడు అన్నదమ్ములు ముగ్గురు, రావణాసుడు పెద్దవాడు. మీకు అర్థమవుతుందా? రావణాసుడు కుంభకర్ణుడు పెద్దవాడు, అందరికంటే కుంభకర్ణుడే పెద్దవాడు అనుకుంటారు. ఏమంటే కుంభకర్ణుడు తమోగుణం అంటారు, రావణాసుడు రజోగుణం, విభీషణుడు సత్వగుణం. అంచేది విభీషణుడు సత్వగుణం కాబట్టి అని రాముడు దొరికాడు. విభీషణుడు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు గుణాలు, మూడు గుణాలకు ప్రతినిధిగాడు. కుంభకర్ణుడు, కుంభకర్ణుడికి తిండి మంచం ఉన్నాడు. ఆడికి తిండి మంచం, కంచం మంచం తప్పించాడికి ఏం అక్కర్లేదు. ఎవడికి? ఆరు నెలలు నిద్రపోతాడు, ఆరు నెలలు తిండి తింటాడు. ఏక తిండి ఆరు నెలలు, ఆరు నెలలు ఆయన నిద్రపోతాడు. కానీ లేపలేదు మనం, భజింద్రియులు తీసుకెళ్లాలని లేపాలంటాడు. ఆరు నెలలు నిద్రపోతాడు. మామూలుగా మనం లేపడం భజింద్రియులు బ్యాండ్నాడని తీసుకెళ్లాలని లేపాలంటాడు. తర్వాత ఆరు నెలలు నిద్రపోతాడు, ఆరు నెలలు తిండి తింటాడు. ఆడు తమ్మగుణం, అది తమ్మగుణం వాడికి తిండి మంచమా కంచమా తప్పించి ఏం అక్కర్లేదు. వీడు రజోగుణం, ఎవడికి? రావణాసుడికి. దేశంలోనే అంతా ఆడికే కావాలి. ఎక్కడ గడ్డి మీద కనిపిస్తే గడ్డి మీద నాకు ఉంటే బాగుండు అనుకుంటా. అది కామం. ఏంటది? అది కామం అంటే ఎక్కడ అక్కడ ఏది ఉన్నది నాకు కావాలనుకుంటాడు. అది రజోగుణం అంటే దురాశ. ఏంటది దురాశ? వీడి విభీషణుడి సత్వగుణం. విభీషణుడు సత్వగుణం ఉన్నా కాబట్టి, సత్వగుణంలో ఉన్నాడు కాబట్టి వీడికి రాముడు దొరికాడు. వాడు రజోగుణంలో ఉన్నాడు, తమోగుణంలో ఉన్నాడు అని చెప్పి రాముడిని పట్టుకోలేకపోయారు, రాముడు మిస్ అయిపోయారండి. దేవుడు వచ్చి మీ పక్కన కూర్చున్నా ఇక దైవీ సంపద లేనప్పుడు, గుణ సంపద లేనప్పుడు దేవుణ్ణి కూడా మిస్ అయిపోతారు. మహాజ్ఞానం వచ్చి మీ పక్కన కూర్చున్నా మీకు ఆ దైవీ సంపద లేనప్పుడు మీరు మిస్ అయిపోతారు, ఆ జ్ఞానాన్ని మిస్ అయిపోతారు. ఎలా? కొంతమంది మటుకే మీకు ఇష్టమైన తిండి తింటే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? మీకు ఇష్టమైన తిండి నోట్లో వేసుకున్నారు, ఎలా మీకు నచ్చిన సినిమా చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు? అలా గురువుని, దేవుని ఎంజాయ్ చేసేవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. ముందు ఎంజాయ్ చేయండి, మోక్షం తర్వాత చూద్దాం. అలా ఈశ్వరుని ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. భగవంతుడు ఆ రూపం చూడగానే, ఆ నామం స్మరించగానే, భగవంతుడి యొక్క గుణవైభవం గుర్తుకు రాగానే ఎంజాయ్మెంట్ ఎవడో వచ్చిందో వాళ్ళకి తరించే రోజులు దగ్గరికి వచ్చినాయి అని అర్థం. అంటే మనది ఏంటి? మనది హిందూ మతం అని బ్రిటిష్ వాళ్ళు వచ్చాక పేరు. మనది సనాతన ధర్మం, ఒక ధర్మం, ఒక విధానం. ధర్మం అంటే ఒక జీవిత విధానం, ఒక జీవిత విధానం. ఆ బిహేవియర్ ప్యాటర్న్ మనం ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, అంటే మనం మోక్షాన్ని గమ్యంగా పెట్టుకోవాలి, మోక్షాన్ని గమ్యం పెట్టుకోవాలి. రమణ మహర్షి గారు ఎవరంటే ఈ బంధము మోక్షము కల్పితాలే అన్నారు ఆయన. ఈ బంధము కల్పించింది మనస్సే, మోక్షము కల్పించింది మనస్సే. అసలు నీ మనస్సును జయిస్తే, నీ మనస్సు అనే మాయలోంచి మాయంత మనస్సులో ఉంది, అందులోంచి నువ్వు బయటకు వస్తే నీకు మోక్షం లేదు, మోక్షం లేదు, బంధం లేదు. నేను ఎప్పుడు ఉండే వస్తున్న సంగతి అనుభవంలోకి వస్తుంది, అది బ్రహ్మం. మోక్షం అనే మాట కూడా మనస్సే కనిపించింది, బంధం అనే మాట కూడా మనస్సే కనిపించింది. నీకు అర్థమవుతుందే, ఈ శరీరాన్ని కూడా మనస్సే కల్పించింది, ఈ మెదడును కూడా మనస్సే కల్పించింది. ఈ మెదడులో మెదడును మనస్సే కల్పించి మెదడులో కాపురం ఉంటుంది. మన శరీరానికి ఆర్డర్స్ అని మెదడులోంచి వస్తాయి. ఇప్పుడు నేను నిలబడితే ఇక్కడ నుంచి ఆర్డర్ వస్తుంది, నాకు నిలబడదు. మన మొత్తం మన శరీరం కంట్రోల్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది, నీకు అర్థమవుతుంది, మెదడులో ఉంటుంది. ఆ మెదడులోంచి ఆర్డర్స్ వస్తాయి మన శరీరానికి, ప్రతి అవయవానికి కూడా ఆర్డర్స్ అక్కడి నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి? మెదడు. ఆ మెదడులో మకాన్ వేసి ఉంటుంది మైండ్, మెదడుని కల్పించి మెదడులో మైండ్ ఉంటుంది. అది మెదడులో మైండ్ ఉంటుందని డాక్టర్లు చెప్తారు, భగవాన్ ఏమన్నారంటే మెదడులో మైండ్ ఉంటుంది, ఆ మెదడునే మైండ్ కల్పించి అక్కడ ఉంటుంది. అది అయితే మన శరీరాన్ని నడిపేదంతా కూడా మెదడే. అయితే మన శరీరంలో అయితే అన్ని అవయవాలు కొన్ని సోమరతనంగా ఉంటాం. మెదడుకి ఎక్కువ సోమరతనం అంటే ఇష్టం, ఆలోచించడం ఇష్టం ఉండదు దానికి. ఆ మెదడులో సోమరతనం లేకుండా మనం ఆలోచించడం, ఆలోచించడం దానికి అలవాటు చేయాలి. ఏది? ఆ మెదడుకి మనం ఆలోచించడం అలవాటు చేయాలి. ఆ జీవన ఆ జీవిత విధానం దానికి అలవాటు చేయాలి. అలవాటు చేస్తుంది కదా అలవాటు పడదు. ఆ మెదడుకు కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలి, మెదడుకు కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలి, మైండ్ కూడా కంట్రోల్. ఆ మైండ్ కూడా కేవలం మన బాడీకి కంఫర్ట్ చూసుకుంటాం కానీ మైండ్ కంట్రోల్ చూసుకోం. అందరిలోనే బలహీనత ఇది. బాడీ కంఫర్ట్గా ఉంచుకోవాలని చూసుకుంటాం, ఏసీ గది ఉండాలనుకుంటాం, అది అనుకుంటే ఇది అనుకుంటాం. బాడీని ఎన్ని రకాలుగా, ఈ శవాన్ని ఎన్ని రకాలుగా సుఖపెట్టాలనుకుంటాం, అన్ని రకాలుగా సుఖపెడదామని చూస్తాం. ఇన్ని రకాలుగా సుఖపెట్టే శరీరం సరిగ్గా శవం అవుతుంది. కానీ బాడీ కంఫర్ట్ ఉండకూడదు అని అంటారు. బాడీ కంఫర్ట్ చూసుకుంటాం కానీ మైండ్ కంట్రోల్ చూసుకోవట్లేదు. అందుకే మనకు మరణించిన తర్వాత నరకం మిగిలింది. నీ మనస్సును నువ్వు నిగ్రహించుకోకుండా, నీ మనస్సును అదుపులో పెట్టుకోవాలి, నీ మనస్సును నువ్వు నిగ్రహించుకోవాలి. నీ మనస్సు చేతిలో నువ్వు ఉండకూడదు, నీ చేతిలో నీ మనస్సు ఉండాలి. నీ మనస్సును నిగ్రహించుకోవడం మానేసి, నీ మనస్సును అదుపులో పెట్టుకోవడం మానేసి, నీ మనసులో ఏదైనా రాంగ్ థింకింగ్ ఉంటే దాన్ని బయటకు జంచేయటం మానేసి, బయటకు తోలేయటం మానేసి, ఎవరో వచ్చి నీ మనస్సును ఉద్ధరిస్తారు, నిన్ను బాగు చేస్తారని కనిపెట్టుకుంటే తమో గుణ లక్షణం. మీరు బాగుపట్టాలి, మీరు ప్రయత్నం చేసుకోండి. ఎవరో వచ్చి నన్ను ఉద్ధరిస్తారని మీరు ఎలా కనిపెట్టుకోనకండి. మీకు ఆకలిస్తే మీరు అన్నం తింటున్నారా, ఎవరైనా చెప్పాలా మీకు? ఎవరో చెప్పక్కర్లేదు, ఆ టైంకి మీరే భోజనం చేసేస్తారు. మీకు అర్థమవుతుందే? అలాగే మీరు తలించడానికి మీరు ఉపాయం చూసుకోండి. ఎవరు చెప్పాలి మీకు? మీరు బాగుపడాలని మీకు తెలియటం లేదా? మీ మనస్సును అదుపులో పెట్టగాలని మీరు తెలియటం లేదా? ఆ మనస్సు అనే పనిముట్టిని మీరు జాగ్రత్తగా దాన్ని ప్యూరిఫై చేయాలని మీకు తెలియటం లేదా? ఎవరో వచ్చి దాన్ని బాగు చేస్తారని మీరు ఊహించుకోకండి. మీ అంతా మీరు బాగుపడాలి. ఇతరుల మీద ఎంతకాలం మీరు ఆధారపడతారు? ఇతరుల మీద మీరు ఎంతకాలం ఆధారపడతారు? అది మీ మనస్సును బాగు చేసుకోండి. ఇతరులు చెప్పాలి మీకు, మీకు తెలియటం లేదు, మీరు ఆకలిస్తే అన్నం తింటున్నారు కదా. మరి మనస్సును ప్యూరిఫై చేసుకోవాలి, ఆ మనస్సును పవిత్రం చేసుకోవాలి. అది మీకు బ్రహ్మములో ఏ రకమైన నీ హృదయంలో భగవంతుడిని అంతర్యాములు, నీ హృదయంలో అంతర్యాములు. కానీ నేను ఏ హృదయంలో ఉన్నానో ఆ హృదయం శరీరంలో భాగం కాదు. నేను ఏ హృదయంలో ఉన్నానో ఆ శరీరం ఆ హృదయం మటుకు శరీరంలో భాగం కాదు. అయితే శరీరాన్ని కాల్చినప్పుడు అది కాల్చబడదు. అది ఆ బ్రహ్మము ఏ రకమైన వికారములు లేనిది, ఏ రకమైన వికారములు లేనిది బ్రహ్మము. ఆ రకంగా నీ మనస్సు కూడా సర్వ వికారాల నుంచి బయటపడి అప్పుడు బ్రహ్మమును పొందు. సబ్జెక్టు వర్షం కింద పోస్తున్నారు భగవంతుడు. వాళ్ళ గీతలో వర్షం కింద పోసాడు గాలివాన. అయితే దానికి అర్హత లేదు. అది చదివి అది ధ్యానం చేసి అది అధ్యయనం చేసి అర్థం చేసుకుని మనం అనుభవించి దాన్ని ఎంజాయ్ చేసి యోగ్యత లేదు, అర్హత లేదు, దాని తాలూకు సాధన లేదు. మన చెవులతోటి వినే విషయాలు, కళ్ళతోటి చూసే విషయాలు నశించిపోతాయని మనకు తెలియదు. నీకు అర్థమవుతుందే? మీరు కళ్ళతో చూసి కళ్ళతో చూసే విషయాలు, చెవులతో వినే విషయాలు, అది మీ శరీరం ఎంత లేదు, అయ్యో కూడా అంతే లేదు. అయితే వాళ్ళ శరీరం కూడా గురించి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. సాధకులు వాళ్ళ శరీరం, మన శరీరం చనిపోయినప్పుడు కళ్ళు కాలిపోతాయి, చెవులు కాలిపోతాయి, కాళ్ళు కాలిపోతాయి, మీకు అర్థమవుతుందే, నోరు కాలిపోతుంది. కానీ ఇంద్రియాలు ఈ కంటికి సంబంధించినటువంటి లోపల ఆ చూసే కన్ను చూస్తుంది, కానీ చూడాలని తలంపు లోపం ఉంటుంది, చెవి వింటుంది, అది వినాలని తలంపు లోపం ఉంటుంది. నిజమైన ఇంద్రియాలు లోపల ఉంటాయి సూక్ష్మంగా, అవి మటుకి చావును. ఆ చావ ఈ శ్మశానంలో కాలం, అవి వాసనల కాలం. అంటే కంటితోడు చూసేవాడు, చెవితోడు వినేవాడు, వాడు వాసన వాసనామయ ఉంటాడు వాడు. మీకు అర్థమవుతుందా? మీకు ఇప్పుడు ఈ జన్మలో రోజు సినిమాకి వెళ్ళి అలవాటు అనుకోండి, ఆ అలవాటు మీ శరీరం చచ్చిపోయే అలవాటు పోదు, మీ కళ్ళు కాలిపోతాయి, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది. మీకు అర్థమవుతుంది? ఆ కొత్త శరీరం వచ్చాక కొత్త కళ్ళు వస్తాయి, మళ్ళీ అలవాటు అప్పుడు ప్రారంభం అవుతుంది. బహు జాగ్రత్తగా ఉండాలి అలవాట్ల విషయంలో. ఇది రమణ మహర్షి గారు ప్లేటర్ గారు డైరెక్ట్ గా అడిగారు. అంటే హృదయంలో భగవంతుడు చెప్పాడు గీతలో, అంతర్యామిగా ఉన్నానని. స్వయంగా భగవంతుడు అనుకుంటే దేవుడు అవ్వలేదు, స్వయంగా భగవంతుడు సర్వేశ్వరుడు పరమేశ్వరుడు, ఆయన స్వయంగా అంతర్యామిలో ఉన్నాడు. ఉంటే నాకెందుకు గోచరించడం లేదు, ఉంటే నాకు కనిపించాలి కదా, ఎందుకు కనిపించడం లేదని అది భగవాన్ అన్నారు. నీ అలవాట్లలో వేగంలోంచి, నీ వాసన యొక్క వేగంలోంచి, నీ తలంపుల యొక్క వేగంలోంచి, నీ సంకల్పాల యొక్క వేగంలోంచి, నీ వికల్పాల యొక్క వేగంలోంచి అందులోంచి బయటికి రా ముందు, తర్వాత చూడు ఉన్నాడు లేదు నీకు తెలుస్తుంది. ఉన్నాడు లేదో ఇప్పుడే తెలుస్తుంది, ఇప్పుడో కాదు. వాయిదా క్యాష్ బేరం అడుగు బేరం ఏమి లేదు. ముందు నీకున్న అలవాట్లు ఉన్నాయి, నీకు అలవాట్లు ఉన్నాయి, వాసన యొక్క వేగం ఉంది, నీకేం తలంపులు ఉన్నాయి, సంకల్పాలు ఉన్నాయి, వికల్పాలు ఉన్నాయి, నీకు అర్థమవుతుంది. ముందు ఇందులోంచి బయటికి రా నువ్వు, నీ లోపల డస్ట్లోంచి బయటికి రా, అప్పుడు చూడు దేవుడు ఉన్నాడు, నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు, నీకే తెలుస్తుంది. రుజువులు అక్కర్లేదు, సాక్ష్యాలు అక్కర్లేదు. అలాగే సార్, శరణాగతి పొంది ప్రహ్లాద్ మహారాజు తరించాడు. అంత అంతర్యామిగా ఉన్నటువంటి ఈశ్వరుని శరణాగతి పొంది ప్రహ్లాద్ తరించాడు. ఆ తండ్రి ఎన్నో బాధలు పెట్టాడు, ఎవరిని ప్రహ్లాద్ ఇసుమంత వికారం రాలేదు వాడు. ఏం చేద్దా, ఏకాగ్రత చదరలేదు అని, ఆ ఏకాగ్రత చదరలేదు అని చెప్పి మీరు పరతంత్రులు, మీరెవరు స్వతంత్రులు కాదు. మీ దేహం యొక్క ప్రారంభ నడించి నుంచి ఈశ్వరుడు మొత్తం మన ఈ శరీరాలు కాదు, జంతువులు కూడా, ఈ మొక్క మొత్తం జీవకోటిని అంతా కూడా, మానవ శరీరాలకు కాదు, జీవకోటినంతా ఆడిస్తున్నాడు. యంత్రాలు ఆడించినట్టు ఆడిస్తున్నాడు, మీ శరీరాలు యంత్రాలు ఆడించినట్టు ఆడిస్తాడు. ఈ పని చేయడానికి ఒక మీ ఇష్టం కాదు, పని చేయకపోవడానికి ఇష్టం కాదు. మీకు అర్థమవుతుందా? మీ శరీరం ద్వారా ఏ పని జరగాలో ఆ పని ఆ టైంకి జరిగిపోతూ ఉంటుంది బాహ్యంగా, మీకు అర్థమవుతుంది. కానీ మీకు బాహ్యంగా అది జరుగుతూ ఉంటుంది. మీకు దేహాత్మ బుద్ధి పోతే, శంకరాచార్యులు వారు అన్నారు ఒక చోట, ఈ గొడవలన్నీ మిమ్మల్ని ఎప్పుడు ఇచ్చిపెట్టేస్తాయంటే ఈ సంసారం అని ఆ గొడవ. శంకరాచార్యులు వారు అన్నారు, ఈ చావులు సంసారం అంటే మీ ఇంట్లో మనుషులు కాదు, చావటాలు పుట్టడానికి సంసారం. మన ఇంట్లో మనుషులు, మనకు స్వప్నంలో జనం కనిపిస్తూ ఉంటారు, ఆ జనం ఎంత లేదో మన ఇంట్లో ఉన్న మనుషులు అంతలేదు. కొంతమంది అంటారు మాకు ఈ మధ్యన కష్టాలు ఎక్కువ వస్తున్నాయండి, కష్టాలు జీవితంలో ఒక భాగం, మనం అన్నం తింటున్నాం లేదా, మీకు అర్థమవుతుంది, స్నానం చేస్తున్నాం లేదా, లేదంటే ముఖం కడుక్కుంటున్నాం లేదా, అలాగే జీవితంలో కష్టాలు కూడా వస్తాయి. ఎంత సహజమో కష్టాలు కూడా అంతే సహజం. ఈ ప్రేమ కాదు వ్యాపారం, అదేంటది ట్రేడ్. మనం ప్రేమ వేరు వ్యాపారం వేరు, ప్రేమ వేరు వ్యాపారం వేరు. మనం ఏమనుకుంటున్నాం అంటే వ్యాపారాన్ని ప్రేమ అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంకరిస్తామని ఆరాధిస్తున్నాం అనుకోండి, మన హృదయంలో ఉంది ఆయనకి ఏం తెలుస్తాను అనుకుంటాం, ఆయన బొమ్మే కదా అనుకుంటాం, ఆయన అంతర్యామిగా ఉన్నానని చెప్తున్నాడు. ఊరికే మీ దేహం నేను అనుకుంటున్నాడు కాబట్టి నేను కూడా రూపం కనిపిస్తాను. భగవంతుడు రూపంగా ఉండగలడు, రూపం లేకుండా ఉండగలడు. ఆడికి అది సాధ్యమే ఇది సాధ్యమే. భగవంతుడు రూపం ధరించి రాగలడు భూమి మీదకి. రూపాలు లేకుండా, గుణాలు లేకుండా, ఆకారాలు లేకుండా, వికారాలు లేకుండా, ఏమీ లేకుండా ఉండగలడు. అవసరమైతే రూపం ధరించి వస్తాడు, రూపం లేకుండా ఉండగలడు. కానీ రూపం ధరించి వచ్చినప్పుడు కూడా తాను ఆ రూపం మాత్రమే కాదని తెలుస్తూ ఉంటుంది వాడి భగవంతుడు. భగవంతుడికి ఏదైనా సాధ్యం, అసాధ్యం మీరు అసాధ్యం మీద అసాధ్యం అనుకున్నది సాధ్యము చేయగలడు వాడు దేవుడు. అసలు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని అనుగ్రహించడానికి, మిమ్మల్ని తరింపు చేయడానికి ఈశ్వరుడికి ఒక్కడికే హక్కు ఉంది. ఇంచేవాడు మీ అంతర్యా వాడి ఎలిజిబిలిటీ ఆయనకి ఒక్కడికే ఉంది. ఇంచేవాడు అంతర్యామడు. అంటే నీది సంసార ఘోష, ఈ డాన్సెన్స్ లోంచి, ఈ ప్రకృతి గుణంలోంచి శవాలు మోయటం, ఈ బాధలోంచి బయటికి రావాలంటే నీకు ఒకటే ఉపాయం ఉంది. ఏంటి? మీ దేహం ఇది శవం. నీకు అర్థమవుతా? నీ నీడని చూసి ఎవరు కూడా నీడని నేను అనుకోడు. ఆ నీడని నేను కాదనే ఆ భావం నీకు సహజంగా ఉంది. అలాగే ఆ శరీరం పట్ల కూడా మీది నేనే భావన, నేను కాదనే భావన అంత సహజంగా ఉంటే అప్పుడు కానీ మీరు ప్రకృతిలోంచి బయటకు రాలేరు, పునర్జన్మలోంచి బయటకు రాలేరు. భగవాన్ దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టాడు. అది ఆ దేహం ఎంతకాలం బతకాలో, ఏ రోజున చచ్చిపోవాలో, ఎక్కడ ఉండాలో ప్రారంభాన్ని బట్టి రాగతను పడిపోతుంది. కానీ మీ మనసును అంతర్ముఖం చేసుకోండి, గురువు బోధన అంతర్ముఖం అవతార పురుషుల్ని గురువుని మీరు ఎందుకు ఉపయోగించగలంటే, దేహం ప్రారంభం అది ఎక్కడ పుట్టాలి, ఎంతకాలం బతకాలి, నీకు అర్థమవుతుంది ఎంతకాలం బతకాలి. శంకరాచార్య వారు 32 సంవత్సరాలు ఉన్నారు భూమి మీద, వివేకానంద 36 39 సంవత్సరాలు 6 నెలలు ఉన్నాడు. నీకు అర్థమవుతుంది? ఇంకా చాలా మంది చాలా తక్కువ చిన్న వయసులో వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు అదే ప్రారంభం, ఆ దేహం యొక్క ప్రారంభం. శంకరుడు కానీ రామకృష్ణుడు కానీ ఉనికి వాళ్ళు స్మరించుకుంటే చాలు మన బుర్రలో ఉన్న నాన్సెన్స్ అంత పోతుంది, అంత పవిత్రం. ఆయన కళ్ళతో చూడక్కర్లేదు, రిమెంబరెన్స్ చాలు. రిమెంబరెన్స్ జనం మరించడం వల్ల తరిస్తాం, వాళ్ళు వెళ్ళి ఫిజికల్గా చూడక్కర్లేదు. మనం నేను నాది నేను నాది అంటాం. తెల్లారు లేచిన మొదలు రాత్రి పడుకున్న వారికి ఇదే పని. మనకేంటది? నేను నాది నేను నాది. ఇవి రెండు పెద్ద మాయ, రెండు అబద్ధం. అయితే మనకి జ్ఞానం వచ్చేవారికి అజ్ఞానం మనకి. మనం ఏం చేస్తాం? ఆత్మానుభవం కలిగే వరకు బ్రహ్మముకి కర్తృత్వం లేదు, బ్రహ్మకి కర్తృత్వం లేదు. అయితే మన కర్తృత్వ బుద్ధి పోయిందనుకోండి, అంటే దేహాత్మ బుద్ధి పోయిందనుకోండి, మన కర్తృత్వ బుద్ధి పోయిందనుకోండి, నెత్తిమే బరువు అంతా అప్పటికప్పుడు దిగిపోతుంది. మనం దారిద్ర్యం అనిపిస్తున్నా ఏమనిపించదు, లేదా పెద్ద సుఖాల్లో ఉన్నా ఏమనిపించదు, భోగాలు అనిపిస్తుంది దారిద్ర్యం ఉన్నా ఏమనిపించదు. మహాజ్ఞానికి ఇప్పుడు నదులు సముద్రంలా ఉంటాడు. మహాజ్ఞానం ఎలా ఉంటాడు? సముద్రంలా ఉంటాడు. నదులన్నీ సముద్రంలో పడతా ఉంటాయి వర్షాకాలం, దానికి ఏం వికారం కాదు. వ్యాసవకాలంలో నదుల్లో నీరు ఉండదు, అందులో కెడదు. వ్యాసవకాలంలో సముద్రం ఎండిపోదు, వర్షాకాలం పొంగిపోదు. అది ఎలా ఉండాలో అది అలా ఉంటుంది. జ్ఞాని కూడా సముద్రంలాగా ఉంటాడు. వాడికి భోగాలు వచ్చినా ఏమనిపించదు, రాపోయినా ఏమనిపించదు. వాడు నిర్వికారంగా ఉంటాడు, వాడి వాడిగా ఉంటాడు, తాను తానిగా ఉంటాడు. మనం నేను నాది నేను నాది అంటాం కదా, ఎక్కువ ఇదే ఉపయోగిస్తాం. పెద్ద మాది ఆ రెండెట్లో ఉంది మాది అంటాం కదా. అంటే అహంకారం లేకుండా, దేహాభిమానం లేకుండా మనం ఏ పని చేసినా అది మనం చుట్టపెట్టితే ముట్టుకోదు కదా. మీకు అర్థమవుతుందా? మన అహంకారం లేకుండా, కర్తృత్వం లేకుండా, దేహాభిమానం లేకుండా మనం ఏదైనా పని చేసామనుకోండి, ఆ పని యొక్క ప్రభావం మన మీద పడదు, దాని ఫలితం మన మీద పడదు, అది మనం ముట్టుకోదు, చుట్టుకోదు. ఏది అహంభావం లేకుండా పని చేస్తే, ఆ దేహాభిమానం లేకుండా పని చేస్తే, ఇది నేను చేస్తున్నాను, ఇది నా వల్ల అవుతుంది, దీనికి నేనే కర్తని, అది భగవంతుని కర్త కాదు, నా తెలివితేటను బట్టి ఇదంతా నేను సాధిస్తున్నాను అనుకుంటే మొత్తం కర్మ అంతా వచ్చి చుట్టుకుంటుంది. ఈ కర్మకు మళ్ళీ వంద జన్మల కారణం. అసలు మాయ మాయ రాకూడదు కానీ వచ్చి కమ్మేశాక అందులోంచి బయటకు రావడం చాలా కష్టం. కాలం కలిసి రావాలి, ఈశ్వర విగ్రహం ఉండాలి, గురువు యొక్క కటాక్షం ఉండాలి, మనం చేస్తున్న ప్రయత్నం కలిసి ఇన్ని రకాలుగా ఉంటేనే కానీ మాయలోంచి బయటకు రాలేము. మనం కూడా మన దేహ ప్రాంతం ఏదైనా పని ఉంది అనుకున్నా డ్యూటీ చేసేటం కానీ అక్కడ మోహం పెట్టుకోకూడదు. మనం డ్యూటీ చేసినట్టు చేసేది అంతే. మన ఇంట్లో పని ఉందనుకోలేదు, సమాజ పరంగా పని ఉందనుకోండి, మన డ్యూటీ చేసినట్టు చేసేది అంతవరకు. ఏమండి, దాని లీవ్ ఇట్ టు గాడ్. దాని ఫలితం ఎలా ఉంటుందో మనం చెప్పడం భగవంతుడు సమర్పించడం. అది పని చేయటమే నీ చేతిలో ఉంది, దాని ఫలితం నీ చేతిలో లేదు. తక్కువ ఫలితం వస్తుందా, ఎక్కువ ఫలితం వస్తుందని నీ చేతిలో ఉన్న పని గురించి ఆలోచించు. నీ చేతిలో లేని పని గురించి నువ్వు ఆలోచించొద్దు. నీ చేతిలో ఉన్న పని గురించి ఆలోచించి నా చేతిలో ఉన్న పని గురించి నువ్వు ఆలోచించొద్దు. అది చేతాన్ని నీ చేతిలో ఉన్న పని నువ్వు మర్చిపోకు. నా చేతిలో ఉన్న పని గురించి నువ్వు జ్ఞాపకం చేయలేదు, జ్ఞాపకం చేయక్కర్లేదు. ఎప్పుడు చెయ్యాలి నీకు, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అంతా నేను చూసుకుంటాను. ఈ సృష్టి మీది నా మీది కాదు, నాది కాదు, ఈశ్వరుడి. మొత్తం ప్రపంచంలో ఆ సొత్తి గలవాడే స్వామి. ఈ ప్రపంచంలో అంతా ఈ సొత్తు అంతా భగవంతుడిది. అది మీ ప్రారంభాన్ని బట్టి, మీ కోట పంచదార కోట ఇచ్చినప్పుడు, నూనె కోట ఇచ్చినట్టు, మనకేదో కోట బియ్యం కోట ఇచ్చినట్టు, భగవంతుడు మీ ప్రారంభాన్ని బట్టి మీకు కొంత కోట ఇస్తాడు. అది మీది కాదు, భగవంతుడిదే. మీ ప్రారంభాన్ని బట్టి మీరు కోట ఇస్తాడు మీకు కొంత. అది నాది 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 అనుకుంటే మీరు అవ్వదు, అది అప్పుడు ఈశ్వరుడు ప్రసాదం. మీదనుకునేది కూడా ఈశ్వరుడు ప్రసాదమే. ఈ పందారు కోటలో బియ్యం కోటలు ఇస్తున్నారు కదా, మొత్తం ఈ సంపద అంటే ఈశ్వరుడి. మీ దేహ ప్రారంభాన్ని బట్టి జీవకోటికి ఎవరికి ఎంత కేటాయించాలో అంత కేటాయిస్తా ఉంటాడు. మనం మన అందరం ఏమనుకుంటామంటే, కోరిక ఉంటే, కోరిక లేకపోతే ఎక్కువ వచ్చేస్తుంది, కోరిక ఉంటే ఎక్కువ వచ్చేస్తుంది, కోరిక లేకపోతే ఏమి రాదేమనుకుంటాం. అది జీవలక్షణాలు. ఇంతవరకు సృష్టి ప్రారంభమైన తర్వాత, జీవకోటి ప్రారంభమైన తర్వాత, మీకు అర్థమవుతుందే, జీవకోటి సృష్టి ప్రారంభమైన తర్వాత మీకు వాడు ఏమనుకుంటా అంటే, నాకు వాడికి నా కోరిక ఉంటే వస్తుంది, కోరిక లేకపోతే వాడు రాదనుకుంటాడు. మీకు అర్థమవుతుందా? మీ ప్రార్థనలో ఎంత కేటాయించడం, మీ కోరిక లేకుండా వస్తుంది. కోరిక పెట్టుకోవడం వల్ల ఎక్కువ రాదు, మీరు కోరిక లేకుండా ఉండటం వల్ల తక్కువ రాదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు మీరు ఎక్కువ కోరిక ఎక్కువ పెట్టుకుంటే మీకు ఎక్కువ వచ్చేది. అలా కోరికే పెట్టుకోరండి. మీ ప్రార్థాన్ని మీరు పంచిచ్చేస్తాడు కానీ మీరు కోరిక లేదు కాబట్టి తక్కువ రాదు. కోరిక ఉండటం వల్ల ఎక్కువ రాదు, కోరిక లేకపోవటం వల్ల తక్కువ రాదు. మీ దేహ ప్రారంభంలో ఎంత ఇవ్వాలో అంత ఈశ్వరుడు మీ కోట మీకు ఇచ్చేస్తా ఉంటాడు. అంచేది నువ్వు తినే అన్నం కూడా, అన్నం పరబ్రహ్మ స్వరూపం. నువ్వు తిని భగవంతుడు నీకు ఏదైనా అవకాశాలు ఇస్తే, నీకేదైనా సదుపాయాలు ఇస్తే, నీకు కంఫర్ట్స్ ఇస్తే, నీకు అన్నం ఇస్తే, నీకు అర్థమవుతుందే, ఒకవేళ నీకు ఏదైనా భోగం ఇస్తే అది నీదని తినకు. పరమేశ్వరుడు అని తిను. సొత్తు గలవాడు స్వామి, వాడు స్వామి, నువ్వు స్వామి కాదు. వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వాడు స్వామి అంటే సొత్తు గలవాడు. ఈ ప్రపంచం అంతా నువ్వు సొత్తు, నీ వాటాన్ని బట్టి నీకు కేటాయిస్తున్నాడు. నువ్వు అనుకోవటం వల్ల ఎక్కువ రాదు, మర్చిపోవడం వల్ల తక్కువ రాదు. నీకు ఎంతైతే ఇస్తాడో అంతవరకు కోట ఇస్తాడు. అయితే అది నువ్వు తినేది ఏదైనా పరమేశ్వరుడు ప్రసాదంగా తిను. ఏనుగులు గీతలో చెప్తాడు పరమేశ్వరుడు, ఏనుగులు ఆ కుక్కలో కుక్క మాంసం తినేవాళ్ళు, చండాలుడులో ఏనుగులు కుక్కలో కుక్క మాంసం తినేవాళ్ళు, చండాలుడులో అందరి హృదయాల్లో నేను అంతరాయంగా ఉన్నాను. చండాల నారాయణుడు, ముచ్చి నారాయణుడు, దగ్గర నారాయణుడు, రాజు నారాయణుడు, అది అందరి హృదయాల్లో నారాయణుడిగా నేను ఉన్నాను. అంతర్యాముగా నేను ఉన్నవాడిని. వాడు చండాలుడు అవ్వచ్చు, అందులో కూడా నారాయణుడు ఉన్నాడు, వాడు చెడ్డవాడవచ్చు, అందులో కూడా నారాయణుడు ఉన్నాడు, వాడు మంచివాడవచ్చు, అందులో కూడా నారాయణుడు ఉన్నాడు. నీకు అర్థమవుతుందా? కుక్కలో కూడా నారాయణుడు ఉన్నాడు, కుక్క మాంసం తినేవాళ్ళలో కూడా నారాయణుడు ఉన్నాడు. మీరు ఈ గుణాలు వదిలేయండి, అందరి హృదయాల్లో నారాయణుడు ఉన్నాడు, అందరి హృదయాల్లో నన్ను చూడటం నేర్చుకోండి, మీరు నన్ను పొందుతారు, తరిస్తారు. అహే, నారాయణుడు లేకుండా హృదయంలో నారాయణుడు అంతర్యము లేకుండా శరీరం రాదు, మానవ శరీరం కాదు, జంతు శరీరం కూడా రాదు, యోమన బాడీ కాదు, యానిమల్ బాడీ కూడా రాదు. అంతర్యాముగా నారాయణుడు లేకుండా యానిమల్ బాడీ కూడా రాదు. సర్వ వికార రహితి వెలిది బ్రహ్మము. పరమేశ్వరుడు సర్వ వికార రహితుడు. పరమేశ్వరుడు ఎవడు? సర్వ వికార రహితుడు. నీ మనస్సు కూడా నీ తండ్రి స్వర్గలోకంలో నీ తండ్రి ఉన్నాడు, సర్వ వికార రహితుడిగా ఉన్నాడు. అలా నువ్వు ఉండగలిగితే వాడు స్వరూపాన్ని నీకు ఇస్తాడు. నువ్వు పాడు ఇవ్వాలి కానీ నువ్వు డిమాండ్ చేస్తే రాదు, నువ్వు డిమాండ్ చేయకుండా రాదు. వాడు ఇస్తే గుచ్చుకుంటావు, వాడు ఇస్తే వస్తున్నది. అయితే ఆ స్థాయి నువ్వు సంపాదిస్తే వాడు అనుగ్రహం నీకు కలుగుతుంది, వాడు స్వరూపాన్ని నువ్వు పొందుతుంది, నీ కడచారి జన్మ. ఇవన్నీ బుడబొక్కల మాటలు, మన మహర్షులు చెప్పిన మాటలు, బుడబొక్కల మాటలు కాదు, దర్శించి చెప్పిన మాటలు. కొంతమంది వాళ్ళు అనుభవం పొందుతారు, అక్కడికి ఆగిపోతారు వాళ్ళు. గౌతమ బుద్ధుడు అనుభవాన్ని పొంది, ఆ నిర్వాణ సుఖాన్ని పొంది, నిర్వాణ శాంతిని పొంది, ఆ అనుభవాన్ని పొంది, వర్షం లేకుండా ఎండ లేకుండా అది మహారాజు అయినప్పటికీ ఇంటింటికి తిరిగి ఎక్కడ హోచోట కూర్చొని మీరు నా దగ్గరికి వస్తేదని చెప్తాను లేకపోతే రక్క కాదు, ఇంటింటికి తిరిగి ప్రతి ఊరి తిరిగి జ్ఞానాన్ని పంచిపెట్టాడు, శాంతిని పంచిపెట్టాడు వాడు మహాత్ము. అయ్యి దేవుడు లేడని చెప్పేవాళ్ళు కూడా, దేవుడు లేడు, మన మన కృష్ణుడిలాగా యేసుక్రీస్తులాగా ఏం మహిమలు చేయలేదు. ఎవరు? కృష్ణుడు చాలా మహిమలు చేశాడు, అలా యేసుక్రీస్తు కూడా చాలా మహిమలు చేశాడు. బుద్ధిని ఏం మహిమలు చేయలేదు. ఐది కల్చర్ నాన్ అసలు మళ్ళీ బయట మీద ఆధారపడద్దాను కూడా. ముందు మీ మనసులో ఏం జరుగుతుంది చూసుకోండి. మీలో ఏమైనా రాంగ్ థింకింగ్ ఆలోచనలో తేడా ఉంటే, అలవాట్లో తేడా ఉంటే అందులో బయటికి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది ఏమంటారంటే, మన సృష్టి ప్రారంభమైన తర్వాత బుద్ధుల్లాంటి సభ్యత సంస్కృతి తెలిసిన మనిషి ఎవడో లేడు. అసలు అటువంటి మనిషి భూమి మీద నడిచిన బుద్ధుల్లాంటి మహాత్ములు బుద్ధి భూమి మీద ఎవడో నడవలేదు. అసలు ఏదో మహిమలు చేసి ఏదో చేసి ఏదో చేసి మీ అందరి చేత గౌరవాలు పొంది, మీకు అర్థం కృత్రిమంగా మీ అందరి చేత గౌరవాలు పొంది ఊరేగింపుడు బుద్ధికి అక్కర్లేదు. తన మనిషి అని చెప్పాడు, మనిషిగానే జీవించాడు, అందరితో కలిసి భోజనం చేశాడు, అందరితో కలిసి ఉన్నాడు. అతను అన్ని మామూలుగా ఆయన ఉన్నాడు, ఆయన దేవుణ్ణి అని చెప్పలేదు. మీకు అర్థమవుతుంది? మీ మనిషిని ఎదుట మనిషిని పవిత్రని చేయడానికి ప్రయత్నం చేశాడు. దాని మధ్య మార్గం దానికి పేరు పెట్టాడు రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ థింకింగ్, రైట్ బిహేవియర్. మీ మాటలు సరిగ్గా ఉండాలి, మీ మాటల్లో వంకరతనం ఉండకూడదు, మీ ఆలోచనలో వంకరతనం ఉండకూడదు, మీ జీవిత విధానంలో వంకరతనం ఉండకూడదు, మీ మనసులోనూ వంకరలు లేకుండా చూసుకోండి. మీ మనసులోనూ వంకరలు ఏమి చేసుకుంటే మనసు నిదానంగా చూసుకోండి, మీ ప్రవర్తన సరిగ్గా చూసుకోండి, మీరు దురాలోచనలుంటే తొలగించుకోండి. రాంగ్ థింకింగ్ ఉంది, రైట్ థింకింగ్ ఉండేది. మీరు శరీరంలో ఉండగానే ఇక్కడ దేవతలతో సంబంధం లేకుండా, దేవుడు ఉన్నాడా లేడని సంబంధం లేకుండా మీకు అపరిమితమైనటువంటి ఆనందం, అద్దిలు లేనటువంటి శాంతి, అద్దిలు లేనటువంటి సుఖంలో మిమ్మల్ని ముంచేస్తాడు. దేవుడు ఉన్నాడా లేడని ఇక్కడ సమస్తలే డైరెక్ట్ గా మీరు ఆనంద ప్రవాహంలో ఆ శాంతి సముద్రంలోకి డైరెక్ట్ గా ఎంటర్ అయిపోతారు. మధ్యవర్తులతో పని లేదు, దేవతలతో పని లేదు, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. కానీ మీ ఆలోచనలో లోపాలుంటే చూసుకోండి, వేద బుద్ధి ఉంటే తగ్గించుకోండి. మన బుద్ధి మంచిది కాదు, మన బుద్ధి అంటే పాడు బుద్ధి. ఇంచేత పాడు బుద్ధి అంటున్నానంటే, మన శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, వైద్యం చేయించుకుంటాం. నేను ఉపకారం చేశాను ఎవరికి అనుకోను, ఇంకో దేహాన్ని నేను సహాయం చేశాను అనుకోండి వైద్యానికి, అప్పుడు ఏమంటాం? ఉపకారం చేశా. అంటే నా ఉపాధి ఎటువంటిదో ఆడి ఉపాధి అని అటువంటిది బుద్ధి నాకు లేదు. అప్పుడు ఏమనుకుంటానంది ఉపకారం చేసి అక్కడి నుంచి కర్తృత్వం ప్రారంభమవుతున్నాడు, పాడు అయిపోవడానికి ప్రారంభమవుతాడు. పుణ్యం వస్తే వస్తుంది, ఆ పుణ్యం ఏం చేపు ఉంటుందండి కాలప్రవహణ. పాపం ఒకటి పుణ్యం ఒకటి, పాపం దుఃఖరూపంలో ఖర్చు అయిపోతుంది, పుణ్యము సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది. ఈ సంతోషం ఒక వికారం, మీ దుఃఖం ఒక వికారము, సంతోషం ఒక వికారము. ఈ కర్మ వలయంలో మీకు అర్థమవుతుంది, ఈ పుట్టడం చావటం అనే ఈ సంసారంలో ఈ కర్మ వలయంలో మీరు ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలం మీరు ప్రతి జన్మలు ఇంకో పని లేదు మనకి, ఈ రెండే పని. అనిపిస్తే సంతోషం, లేకపోతే దుఃఖం అనిపించింది. ఒక రోజున సంతోషం, ఒక రోజున దుఃఖం, ఇంతే పని. ఈ లోపల ఎలా రోజులు వెళ్ళిపోతుంటే ఇద్దరు చచ్చుకుంటాడు. ఇద్దరు రోజు ఆత్మానుభవం లేదు, అనుభవం పొందాలనే ప్రయత్నం లేదు. ఓ రోజున సంతోషం, ఓ రోజున దుఃఖం, ఓ రోజున అశాంతి, ఓ రోజున శాంతి. ఈ చక్రంలో ఎలా తిరిగి ఎప్పుడు ప్రవహించేది రోజు చచ్చి ఊరుకుంటాడు. పదే ఉంది మనకి ఇంకో పని లేదు. ఓ రోజునేమో సంతోషంగా ఉంటాం, రోజున దుఃఖంగా ఉంటాం. అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి ఆ కర్మ ఫలితం సంతోషంగా వచ్చేళ్ళిపోతా ఉంటుంది, దుఃఖం కింద వచ్చేళ్ళిపోతుంది. ఈ సంతోషము కూడా వికారమే, దుఃఖం కూడా వికారమే. ఈ రెండు మనసుకు పరిమితమైనవి, ఇవన్నీ నువ్వు మనసుకు కాదు, ఇవన్నీ మనసుకు పరిమితమైన విషయాలే. ఏది సంతోషము, దుఃఖము, జన్మలు, పునర్జన్మలు, కర్మ, వికర్మ, కర్మ, ఇవన్నీ కూడా మనసుకు సంబంధించి ఆ గడప దాటి వెళ్తే లోపల ఏది లేదు. నువ్వు తప్పించి బ్రహ్మము తప్పించేది లేదు. అది నీవై ఉన్నావు. రమణ మహర్షి గారు ప్లేటో గారు ఏడిగారంటే అది నీవై ఉన్నావు, అది నీవై ఉన్నావని చెప్పటం, అది నేనై ఉన్నప్పుడు అది నీవై ఉన్నావని చెప్పటం. ఇటువంటి ప్రశ్నలు మనం అడగలేము, ప్లేటర్లు అడుగుతారు. యూఆర్ దట్ ఈ చాంద్రోగ్య ఉపనిషత్తులు ఉంది మాట తప్ప మనిషి అది నీవై ఉన్నావు, అది నీవై ఉన్నావు అని ఉపనిషత్తు చెప్తాను కదండి. అది నేనై ఉన్నప్పుడు అది నేనై ఉన్నాను, నేనే చేపట్టడం ఎందుకండి అన్నాడు. మీకు అర్థమవుతుందే, అది నీవై ఉన్నావు, అది నీవై ఉన్నావు అని వేదం చెప్తుంది. అది నేనై ఉన్నప్పుడు చెప్పటం దేనికి అని అడిగాడు ఫ్లేటర్. అడిగితే భగవాన్ ఏమన్నారంటే అది నీవై ఉన్నావు అది మాత్రం అయితే అది నేనండి అనుకోవటం లేదు. దేహం నేను, మనస్సు నేను, ఇంద్రియాలు నేను, సంతోషము నేను, దుఃఖము నేను, చచ్చేవాడిని నేను, పుట్టేవాడిని నేను, ఇలా అనుకుంటున్నావు. ఇలా అనుకునే బుద్ధి నీకుంది కాబట్టి, ఆ బుద్ధి లేదు కాబట్టి ఈ బుద్ధిలో ఉంచి ఆ బుద్ధిలో అది చెప్పడు. నీ బుద్ధిని అది చెప్పడానికి చెప్పాడు, చేతకాక కాదు ఋషి అని చెప్పాడు. నీ పాడు బుద్ధిని పోగొట్టాలని చెప్పాడు. అది నేనై ఉన్నాను చెప్పటం అన్నది నువ్వు అనుకుంటున్నావా అన్నాడు. అనుకోడు, మరి ఏది అనుకుంటున్నావు? దేహాన్ని నేను అనుకో, ఈ బుద్ధి పోగొట్టడానికి అది చెప్పండి, అది అని చెప్పవలసిన అవసరం లేదు. అది నేనై ఉన్నప్పుడు చెప్పవలసిన పని ఏంటని అడిగిన ప్రశ్న. అది నీవై ఉన్నావు, దాని తాలూకు నీకు అనుభవం ఉందా అన్నాడు. అనుభవం లేదన్నాడు. అందుకు మరి ఏది అనుభవం నీకు ఉందని అడిగాడు. నాకు దేహం నేనని తెలుస్తుంది, మనసు లేదని తెలుస్తుంది, ఇవన్నీ తెలుస్తున్నాయి. మరి ఇది నువ్వా, నువ్వు కానిది నువ్వు అనుకుంటున్నావు? ఏదైతే నువ్వు అవునో అది కాదనుకుంటున్నావు. అందుకే చెప్పవలసి వచ్చింది ఋషి కాలక్షేపానికి కాదు, నిన్నటి డైరెక్ట్ చేయడానికి, నీ మనసు ఎటు మళ్లించడానికి, నీ బుద్ధిని ఎట్టి మళ్లించడానికి. ఇది రాంగ్ థింకింగ్ లో రైట్ థింకింగ్ లో రావటం, నీ డైరెక్షన్ మార్చేయడం కోసం చెప్పిన మాట. దేహాభిమానం పీడించేస్తుంది. ఒకటి రెండు అభిమానాలు వదులుకుంటే మీరు కూర్చున్న వాళ్ళు లేకుండా మీకు జ్ఞానం వచ్చేస్తుంది. ఒకటి స్థూల దేహం, రెండు సూక్ష్మ దేహం. దీని లోపల ఇంకో దేహం ఉంటుంది, మనస్సును సూక్ష్మ దేహం అంటారు, దీన్ని స్థూల దేహం అంటారు. స్థూల దేహానికి ఆకారం ఉంటుంది, లోపల దేహం ఉంది దానికి ఆకారం లేదు, లోపల దానికి ఆకారం లేదు దీనికి ఆకారం ఉంది. మీ మనస్సును నాకు చూపించమంటే చూపించలేరు, అలాగని మీరు నాకు మనస్సు లేదని ఎవరో చెప్పరు. దానికి రూపం లేదు దీనికి రూపం ఉంది, లోపల దేహానికి రూపం లేదు బయట కనిపించే దేహానికి రూపం ఉంది. ఆ లోపల దేహంతో ఈ దేహంతో మీకు అభిమానం కనుక పోతే ఈ క్షణంలో మీరు కూర్చుని వాళ్ళు నిలబడకుండా మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళక్కర్లేదు. ఒకసారి కొంతమంది డాక్టర్లు గుండె జబ్బు బాగా గుండె జబ్బు ఎక్కువైపోయి డాక్టర్ల దగ్గరికి వస్తారనుకోండి, ఆ డాక్టర్ గారు ఏం చెప్తారంటే మీరు వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయిపోయాను అంటారు. అలా కాదు, మరి ఇంటికాడ నేను చెప్పు రాలేదండి, ఇంటికాడ చెప్పు వస్తాను, సర్దుకు రావాలి కదా, మీరు ఇంటికి వెళ్ళాలి కదా, సర్దుకుని రావాలి కదా, ఉరికే మీ దగ్గర చూపించుకోవడానికి వచ్చాను. అప్పుడు ఈ డాక్టర్ గారు ఏమంటారంటే, ఇంటికెళ్ళి వరకు మీరు ఉండరండి, దారిలో చచ్చిపోవచ్చు, మీరు ఇంటికి ఫోన్ చేయండి, నేను హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది, మీకు ఏదో మంచం తెస్తారో బట్టలు తెస్తారో ఏదో తెస్తారు మీకు, మీరు ఇంటికెళ్ళిందాకా, మీరు ఇంటికెళ్ళి వస్తానంటారా, ఇంటికెళ్ళిందాకా ఉంటారా అంటారు. ఆ ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళి వస్తానంటున్నారు, ఆ ఇంటికి వెళ్ళేదాకా ఉండాలి కదా. అంటే సడన్ హార్ట్ అటాక్ వస్తుంది, సడన్ గా కొంతమందికి హార్ట్ అటాక్ పెయిన్ తెలుస్తుంది, కొంతమంది పెయిన్ తెలుసు, సైలెంట్ అటాక్ అంటారు. సైలెంట్ అటాక్, హార్ట్ అటాక్ చాలా గడ్డపార పొడిచినట్టు ఉంటుంది హార్ట్ అటాక్, కానీ సైలెంట్ అటాక్ లో మీకు పెయిన్ తెలియదు, అది మరీ ప్రమాదం. మన గుండె జబ్బు వస్తే నొప్పి వస్తేనే మంచిది, గౌకుని హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోవచ్చు. కొంతమందికి అటాక్ వస్తుంది, నొప్పి ఉండదు, సైలెంట్ గా వచ్చేస్తుంది, వాళ్ళకి రోగం అని తెలిసి ఒకసారి వైద్యం చేయించుకొని చచ్చిపోతారు. మనం చెప్పుకునే కాలక్షేప మాటలు, భగవాన్ సిద్ధాంతం, నీకు ఏ అటాక్ వచ్చినా ఆ దేహం భూమి మీద ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుంది. ఇదే మనం లోకాచారంగా చెప్పుకుంటాం, ఆ దేహం భూమి మీదకి వచ్చినప్పుడే ఆ దేహం ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఉండాలో నిర్ణయం పడుతుంది, తర్వాత వెళ్ళిపోతుంది, ఒక క్షణం కూడా నువ్వు ఆపు చేయలేవన్నాడు. రామకృష్ణ పరమహంస చెప్పాడు, దేవుడు రెండుసార్లు నవ్వు ఆగదట్టు, ఆయన కంట్రోల్ చేసుకుందామని చూస్తే అట్ని నవ్వు రాకుండా, రెండుసార్లు నవ్వు ఆగదట్టు పాప దేవుడు కూడా నవ్వు ఆగదట్టు. ఒకటి ఏంటంటే, అడు ఇంకో గంటలో చచ్చిపోతాడు, డాక్టర్లు ఏం చెప్తారు, ఇంకో సంవత్సరం రెండు ఏడు పర్లేదు అంటాడు, అడు గంటలో చచ్చిపోతాడు, నీకు అర్థమవుతుందే, ఇంకో నాలుగేళ్ల వరకు పర్లేదు, వాళ్ళ అంచనాలు బట్టి వాళ్ళకి డాక్టర్లు తప్పని కాదు, అడు గంటలో చచ్చిపోతాడు, ఇంకో నాలుగేళ్ల వరకు పర్వాలేదంటే మెయింటైన్ అయిపోతుంది బాడీ, మీరు జాగ్రత్త ఉండాలని చెప్తాడు, ఇంటికి వెళ్ళగానే చచ్చిపోతాడు, అప్పుడోసారి నవ్వుకుంటాడు అటు, ఇంకో గంటలో చచ్చిపోయి నాలుగేళ్ళు బతుకుతాడు అంటున్నారు. ఇంకోసారి ఎప్పుడు నవ్వు, అన్నదమ్ములు భాగాలు పంచుకున్నప్పుడు నవ్వుకుంటారు, అప్పుడు దాకా అన్నాయి తమ్ముడు అంటారండి, అప్పుడు వరకు కలిసి సంపాదించుకుంటారండి, ఇడిపోయిన తర్వాత రోజు దావాలు పేచీలు ఒక ఇంటి మీద కాకి ఇంకో ఇంటి మీదకి వాళ్ళని ఎవరు లేదా కాకిలు తిరిగి దెబ్బలు ఆడతారు, ఆ ఇంటి మీద కాకి మా ఇంటి మీద ఎందుకు వాళ్ళమని అన్నదమ్ముడు పంచుకున్నాక పెట్టుకుని పేచీలు చూసి అప్పుడు వరకు అన్నాయి తమ్ముడు అంటాడు, అన్ని వికారాలు వచ్చేస్తాయి. తర్వాత ఏమో డాక్టర్ ఇలా చెప్పినప్పుడు, అన్నదమ్ముని పంచుకుని కోట్లు తిరిగినప్పుడు దేవుడు నవ్వు ఆపుకోవాలని చూసినా నాయన కూడా నవ్వు ఆడదాం మా యొక్క
విలాసం. ఒకడవో నిన్ను మాయమరించి వచ్చివారు ఎవరిది నీ జాలమారు నాచల, ఒకడవో నిన్ను మాయమరణించి వచ్చేవారు ఎవరు, ఉన్నది బ్రహ్మం అంటే బ్రహ్మం ఒకటే, ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు లేరు, నువ్వు లేవు, నేను లేను, సృష్టి లేదు. గాఢనిద్రలో మనం ఉన్నామా? గాఢనిద్రలో మన శరీర ధ్యాస లేదు, మన మనస్సు లేదు, మనకు పుణ్యం లేదు, పాపం లేదు, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, ఉన్నదేదో బ్రహ్మం ఒకటే ఉంది. బ్రహ్మం గాఢనిద్రలో మనం లేవా ఉన్నాం, గాఢనిద్రలో మనం ఉన్నాం, గాఢనిద్రలో మనకు శరీర జాస్తి లేదు, మనసు జాస్తి లేదు, సంతోషం లేదు, దుఃఖం లేదు, స్నేహితులు లేరు, విరోధులు లేరు, బంధువులు లేరు, మనం ధనవంతులం పేదవాళ్ళం అనే బుద్ధి లేదు, ఏదీ లేదు. ఉన్నది నువ్వు, ఉన్నది ఒక్కటే బ్రహ్మం ఉంది, నువ్వు హృదయంలో ఉంది, గాఢనిద్రలో ఉన్నావు. అది బ్రహ్మము ఎలా ఉన్నావు, గాఢనిద్రలో నువ్వు బ్రహ్మముగా ఉన్నావు, అది నీకు తెలియదు. బ్రహ్మముగా ఉన్నావనే సంగతి నీకు తెలియకపోవచ్చు, అది వేరే విషయం. నీకు ఎలా ఉన్నావు తెలియదు, అది తెలియటం లేదు కాబట్టి దాని తాలూకు సుఖం కూడా గాఢనిద్రలో తెలియటం లేదు. ఇంకా గాఢనిద్రలో ఆ తెలియని తరం వల్ల నీకు అజ్ఞానం ఉంది అక్కడ. అది ఉన్నది ఒకటంటే ఒకటే, మీరు పైనుంచి కిందకు ఉన్నాయా, కింద నుంచి పైకు ఉన్నాయా, ఒకటంటే ఒకటే బ్రహ్మం ఒకటే, ఉన్నదంతా ఒకటే ఒకటే. మరి ఈ గొడవలేంటి, చావులు, ఈ పుట్టుకులు, ఈ జీవకోట్లు, మరి బాబా దుఃఖాలు, సంతోషాలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, కలహాలు, భూకంపాలు, మీకు అర్థమవుతుందా, వరదలు, పంటలు బాగా పండటం లేదా పండకపోవటం మీకు అర్థమవుతుందా, రాళ్ళే ఉన్నాడు. ఒక సడన్గా చచ్చిపోవటం, వీడు 10 ఏళ్ళ కంటే వీడు 1 సంవత్సరం కంటే ఎక్కువ బతికినట్టు 100 ఏళ్ళు బతికి వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఈ మాయ, ఇదంతా మాయ ఉంటుంది. ఏమంటారు దీని మాయ? ఇదంతా అంటే ఏది లేదు దాన్ని మాయ అంటారు. ఏది లేదు అది మాయ అంటారు. అంటే ఒక ఉన్నది ఒకటంటే ఒకటి అంటున్నారు. మరి ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మాయ ఎక్కడి నుంచి? వాడి విలాసం, ఆ బ్రహ్మం యొక్క విలాసం, భగవంతుడి యొక్క విలాసం, భగవంతుడి యొక్క వినోదం, భగవంతుడి యొక్క లీల అన్నాడు. ఒకడవు నిన్ను మాయ మనరించి నువ్వు తిరిగిచక్కువడా అరిరాజేశ్వర, నువ్వు తిరిగిచక్కువడా అమాయకుడా, బుద్ధి లేని వాడు మనము. నిన్ను మాయ చేసేదైనా వచ్చేసిందంటే ఆ వస్తువు కంటే నువ్వు గొప్పగా ఉంటావు. ఏదైనా ఒక వస్తువు నేను మాయ చేసేస్తాంటే నీకంటే ఆ వస్తువు గొప్పదే కదా, మాయ నీకంటే గొప్పదా? మాయ నీకంటే గొప్పదా? ఈ మాయ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ఒకడవు నిన్ను మాయ మరణించి వచ్చేవారు ఎవరు? ఇది నీ జాలము అరిణాచల, ఇది నీ జాలము అరిణాచల. నీ జాలం అంటే ఇదంతా నీ విలాసం, ఇదంతా ఇదంతా నీ విలాసం, ఇదంతా నీ విలాసం, నీకు ఇదంతా నీ వినోదం, ఇదంతా నీ లేలయ్యా. నీకు తెలియకుండా ఈ మాయ వస్తే అంటే మాయ నీ కంట్రోల్ లేదని అర్థమే కదా. అవి నీకంటే మాయ గొప్పదవుతుంది అని చెప్తే ఇదంతా ఈ మాయ నీ కళ్ళకు కనిపిస్తున్న ఈ చావులు, ఈ పుట్టుకలు మీకు అర్థమవుతుందా? ఈ పుణ్య ఫలితాలు, ఈ పాప ఫలితాలు మీకు అర్థమవుతుందా? బళ్ళు వాళ్ళు అవటం, వాళ్ళ బళ్ళు అవటం, ఇవన్నీ చూస్తున్నాం. ఈ గుణాలు, ఈ వికారాలు, ఈ భూకంపాలు, అశాంతులు, శాంతులు, సంతోషాలు, దుఃఖాలు, ఈ ద్వైతాలు, క్రోధాలు, ద్వేషాలు మీకు అర్థం, ఈ స్ట్రగులు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా నీ యొక్క విలాసం, ఇదంతా నీ వినోదం, ఇదంతా నీ లీల. మేము నిత్యాన్ని పట్టుకోలేకపోతున్నాం, నిత్యాన్ని పట్టుకోలేకపోతున్నాం కాబట్టి ఈ లీల నిత్యం అనుకుంటున్నాం. ఈ లీలతో కూడా నిన్ను చూసి, ఈ లీలతో కూడా నిన్ను చూసి నిన్ను ఆరాధిస్తుంటే నిన్ను పొందుతాను, నిత్యాన్ని పొందుతాను. మేము లీలకి పనికి రావటం లేదు, నిత్యానికి పనికి రావటం లేదు. అదే రామకృష్ణుడు చెప్తాడు, మీరు గుళ్ళో దేవుణ్ణి చూస్తున్నారు రైతే, మీరు గుళ్ళో దేవుణ్ణి చూస్తున్నారు అది రైతే, వై నాట్ యు సీ గాడ్ ఇన్ మ్యాన్? మనిషిలో దేవుడు ఎందుకు కనపట్టలేదు మీరు బుద్ధిమంతులు అయితేనే? వై నాట్ యు సీ గాడ్ ఇన్ మ్యాన్? ఈ సీ గాడ్ ఇన్ టెంపుల్స్, ఈ సీ గాడ్ ఇన్ మసీదు, ఇన్ చర్చెస్ ఆల్సో. మీరందరూ మసీదుల్లో, దేవాలయాల్లో దేవుడు చూస్తున్నారు, మరి మనిషిలో కూడా దేవుడు ఉన్నాడు. నేను ఉండాలని భగవంతుడు చెప్తాడు, హృదయంలో అందరి హృదయాల్లో అంతర్యాము. వాడిని చూడటం ఎందుకు నేర్చుకోవటం? మీరు గుళ్ళో దేవుణ్ణి చూస్తున్నారా? మనిషిలో దేవుణ్ణి మీరు చేతకా, మీరు చూడటం లేదా? కొన్ని చూడాలి, చేతకాపోతే నేర్చుకోవచ్చాం కదా. అది నేర్చుకునే వరకు, అందరి హృదయాల్లో ఉన్న అంతర్యామును చూడటం మీరు నేర్చుకునే వరకు, దానికి ఫిట్ అయ్యే వరకు మీరు లేలలోంచి నిత్యంలోకి రాలేరు. ఈ మాయలోంచి, ఈ ఆటలోంచి, ఇట్ ఇస్ ఎ ప్లే, ఇదంతా డ్రీమ్ స్టఫ్. మన స్వప్నంలో అనేక విషయాలు కనిపిస్తాయి. రైలు కనిపిస్తాయి, కార్లు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు. ఆ స్వప్నం, ఆ స్వప్నంలో ఉన్న మనుషులు ఎంతమంది, ఎంత సంబంధం మనకాళ్ళకి? ఈ జాగ్రత్తలో వస్తే మనుషులతో కూడా అంతే సంబంధం. కళ్ళు మూస్తే ఒకరికొకరు సంబంధం లేదు. కళ్ళు మూసామంటే ముక్కులో దాని బయటికి వెళ్తే ఒకరికొకరు సంబంధం లేదు. ఈ మోహంలోంచి, ఈ మహామాయలోంచి, ఈ లీలలోంచి నిత్యంలోకి ప్రవేశించమని, ఈ లీలను ఆధారంగా చేసుకుని, ఈ లీలలో నిత్య వస్తువును చూస్తూ నిత్యంలోకి వెళ్ళాలి. ఇంకోటి చెప్తే నీకు తెలియటం లేదా? నీ దాహం నీకు తెలియటం లేదా? నీ ఆకలి నీకు తెలియటం లేదా? నీ శరీరంలోంచి వచ్చే వాసన నీకు తెలియటం లేదా? నీ కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి తెలియటం లేదా? నీ బుద్ధిని బాగు చేసుకోమని ఎవరో ఒకటి చెప్తారు కానీ నీకు తెలియటం లేదా? నీకు ఆకలిస్తే వారి అన్నం వడ్డించి తినేస్తున్నారా? ఎవరైనా చెప్తే చెప్పేవాడు ఆగుతున్నారా? మీ బుద్ధిని బాగు చేసుకోమని ఎవరో ఒకరు చెప్తేనే కానీ మీరు చేసుకోరా, బాగు చేసుకోరా. ఒకడవు నిన్ను మాయ మరణించి వచ్చేవారు ఎవరు? ఇదంతా నీ జాల మరణా చలవా, ఇదంతా నీ లీల, నీ విలోసం, నీ వినోదం. ఇది నువ్వు నీకు తెలియకుండా ఇంత గొడవలు వచ్చేస్తే నీకు తెలిసిండే వస్తున్నాయి. ఇదంతా నీ విలాసం అయ్యా, నీ లీలవయ్యా. ఇందులో నేను ఈ లీలలో నిన్ను అర్చిస్తూ ఈ లీలలో కూడా నిన్ను చూస్తే నువ్వు నిత్యంలో వస్తావు అన్న సంగతి ఆ బుద్ధి మాకు ఇంకా రావటం లేదు. యు సీ గాడ్ ఇన్ టెంపుల్స్, వై డోంట్ యు సీ గాడ్ ఇన్ మ్యాన్? అలా మన బుద్ధిని మనం బాగు చేసుకోవాలని ప్రయత్నం కూడా చేయటం లేదు. మనం ఒకవేళ మన దేవుడి దగ్గరికి వెళ్ళినది ట్రేడ్ వ్యాపార భక్తి, మన భక్తి వ్యాపార భక్తి. నీకు అర్థమవుతుందా? ఆ భక్తిలో కూడా మనకు నష్టం ఉంది కానీ ప్యూరిటీ లేదు. ఆ భక్తిలో కూడా మనకు కామం ఉంది కానీ పవిత్రత లేదు. ఏదో కావాలంటే ఇస్తాడు మీకు. కాల ప్రవాహం ఎప్పుడప్పుడు మీరు కోరుకుంది మీకు నెరవేరుతుంది. అది కాల ప్రవాహంలో మళ్ళీ కొట్టుకుపోతుంది. మన శరీరాల్లో కొట్టుకుపోయినప్పుడు నెరవేరిన కోరికలు ఎంతకాలం ఉంటాయి? కాల ప్రవాహంలో మన శరీరాల్లో కొట్టుకుపోతున్నాయి. నెరవేరిన కోరి నెరవేరిన కోరి పై ఇంకోటి ఒక కోరిక నెరవేరింది అనుకోండి, అది ఇంకో 10 కోరికలను తీసుకొస్తుంది. కోరికలను నెరవేర్చుకుంటూ ఇంతవరకు కోరికల నుంచి బయటకు వచ్చిన వాడు ఒక్క లేడు సృష్టి ప్రారంభమయ్యాడు. దీనికి కోరికలకు అంతే ఉంది. ఒకడు ఎమ్మెల్యే అయ్యాడు అనుకోని ఎమ్మెల్యే అని సంతోషించిన మంత్రి అవ్వాలనుకుంటాడు, మంత్రి అయితే అక్కడి నుంచి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు, ముఖ్యమంత్రి అయ్యాక ఏమనుకుంటాడంటే ఈ 10 జిల్లాలకి ఇప్పుడు బట్టలేని వాడు కదా. తిండి బట్టలేని కూడా మనకు తిండి బట్ట వస్తే బాగుండండి, ఇంకేం అక్కర్లేదు అనుకుంటాం. ఆ తిండి బట్ట వచ్చిన తర్వాత ప్రారంభమవుతుంది ఆశ, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. భగవాన్ దానికి ఎవరైనా కొత్త కార్లు కొనుక్కొచ్చి కారులో కూర్చోండి, వాడు కొత్త కార్లు కొనుక్కున్నాడు. ఇదే కారు, ఇదో కారు, ఈ కారు ఇంకో కారు లేని కూర్చోబెడదు. ఇది ఒక కారు, ఇది రెండు కాళ్ళు ఉన్న కారు, ఇది కారు, ఈ కారుకి రెండు కాళ్ళు ఉన్నాయి. నీకు అర్థమవుతుందే? ఇది రెండు కాళ్ళు ఉన్న కారు. కారు లేని వాళ్ళందరూ మీరు బాధపడకుండా కాళ్ళు ఉన్నాయని సంతోషించమన్నారు. కారు లేని వాళ్ళు బాధపడకుండా మాకు కారు లేదు, కారు లేదు, కాళ్ళు ఉన్నాయి కాబట్టి రెండు కాళ్ళు ఉన్నాయి కాబట్టి సంతోషించారు. అయితే వాళ్ళు ఎన్నో ఈ కారుని ఇంకో కారు నేను కూర్చోబెడతాం, ఇది కారే దానికి 4 చక్రాల్లో ఇది 2 చక్రాలు దీనికి, మళ్ళీ ఈ కారుని తీసుకొచ్చి ఆ కారులో నేను కూర్చోబెడతాను. ఈ కారుకి 2 చక్రాల్లో, ఆ కారుకి 4 చక్రాలు. ఇది 2 వీలర్స్, అది 4 వీలర్స్. అంటే ఇది కూడా మన కళ్ళ కనిపించే ప్రపంచం కూడా ఇది విడిచిపెట్టేసి ఎక్కడో లేడైనా ఇదంతా ఆయన లేదే. ఇదేంటది ఆ లేపు? మన అందరం చేయవలసిన ప్రత్యేక ఆ ప్రయత్నం అంటే లీలలోంచి నిశ్చిన్నకెళ్ళాలి. ఎలాగెళ్ళాలి? లీలలోంచి నిశ్చిన్నకెళ్ళాలంటే నిత్యాన్ని లీలలో దర్శనం చేస్తూ అక్కడ జంప్ చేయాలి. ఆ నిత్యమే లీలలో ఉందని, ఆ లీలలో కూడా నిత్యాన్ని దర్శిస్తూ నిత్యం ఐక్యం అవ్వాలి. అదొక ఆర్ట్, అది ఆ విద్య నేర్చుకోవాలి మనం. అది ఆ విద్య నేర్చుకోవాలని అంటే ఇదంతా ఎవరో కాదు అయ్యా, నిన్ను మాయ చేసి పంచభూతాలు వస్తాయి, లోకాలు వస్తాయి, దేవకోటి వస్తుంది, నీవు నేను భేద బుద్ధి వస్తుందే, ఇదంతా నీ మాయ, నీ విలాసం, నీ లీల, నీ ఆట, నీ ప్లే. నేను పూజ చేస్తున్నాను, భక్తులు అడుగుతున్నాడు, ఇప్పుడు మన సబ్జెక్టులోకి వస్తున్నాం. మనం పూజ చేస్తున్నాం, చాలా టైం 5 అయిపోతుంది, అప్పుడు ముగిస్తాం ఒక అరగంటలో. నేను పూజ చేస్తున్నాను, జపం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, అది అంతే అయిపోయిన తర్వాత మానగా దేహ బుద్ధి వచ్చేస్తాను, దేహం నిండా బుద్ధి నాకు వచ్చేస్తుంది. పూజ పూజ, జపం జపం, ధ్యానం ధ్యానం ఏదో చేస్తున్నాను, మళ్ళీ దేహం అది అయిన తర్వాత దేహాత్మ అంటే దేహమే లేదు అని బుద్ధి నాకు వచ్చి మీద పడిపోతాం, దేహమే వచ్చి ఆశ. అంటే భగవాన్ ఏమన్నారంటే ఆ దేహ బుద్ధి నీకు వచ్చి దేహాభిమానం వచ్చి మీద పడిపోతాను సాధన ఇచ్చిపెట్టకో. నీకు అర్థం అవుతుంది, దాని అలవాటు దాని పోవడం నీ అలవాటు నువ్వు పోగొట్టుకోవడం ఎందుకంటే దేహ బుద్ధి దాని అలవాటు అది పోవటం లేదు. నీ అలవాటు నువ్వు సాధన నీవే, నీ అలవాటు నువ్వు పోగొట్టుకో. ఇందాక ఐదు స్థానాలు చూపించాడు. అందులో కలహం అంటే హింస, కలకాలన్న చోట హింస ఉంటుంది. కొంతమంది హింస వల్ల వినోదం పొందుతారు. అది కలహం అని నేను చెప్పాను, పరీక్షిద్ది దాన్ని హింస అని చెప్పాడు. ఎలా అయినా ఒకటి కలహం, ఒకటి ఏంటి దానం, ఒకటి కాదు ఒకటి ఏంటి, ఒకటి జోగం, తర్వాత ఒకటి పానం, రెండు మూడు అర్థం రాసుకోండి, నాలుగు కాము, ఐదు హింస. ఆ కలహం అని చెప్పాను, పరీక్ష కలహం అన్నదిగా హింస. ఎలా అయినా ఒకటి కలహం అన్నారు. ఎక్కడైతే కలహాలు ప్రారంభమైతే అక్కడ హింసలు కూడా ప్రారంభం, అంటే ఒకరి మీద ఒకళ్ళ కక్షలు తీర్చుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ ఐదు రాసుకోండి. ఇప్పుడు రమణ మహర్షి గారి విచారణ కూడా పానం చేసేవాడు చేస్తాడు. నేను ఎవరిని రాంటాడు మన దగ్గరికి వచ్చి మీ ఐదెట్లను ముందు జోదం చెప్పాడు. ఈ లాటరీలు కూడా జోదంలోకి వస్తాయి. అంటే జోదం ఉన్నవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే శరీరాన్ని మనస్సుని ఏమీ కష్టపడక్కర్ లేకుండా డబ్బు సంపాదించాలని ఉంటుంది. జోదం మనస్తత్వంలో ఏమీ శ్రమ పడకూడదు. మీరు అర్థం, మనస్సుతో ఆలోచించకూడదు, శరీరంతో పని చేయకూడదు, మనం ధనవంతులు అయిపోవాలి. ఇది జోదగల లక్షణం. ఇద్దరు డాక్టర్ అమ్మలు ఉన్నారు, అక్కడ ఇద్దరు కష్టపడుతున్నారు, సంపాదించుకుంటున్నారు. వాళ్ళ శరీరానికి పని చెబుతున్నారు, మనసుకి పని చెబుతున్నారు. ఇద్దరు డాక్టర్ అమ్మలే, వాళ్ళ శరీరానికి పని చెబుతున్నారు, మనసుకి పని చెబుతున్నారు. అంటే జోదం యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే శరీరం, ఈ శరీరానికి చెమట పట్టకూడదు, బుద్ధితోటి ఆలోచించకూడదు. మరి ఆలోచించాలని కొంచెం చైర్ అవుతారు కదా, అయితే బుద్ధితో ఆలోచించకూడదు, శరీరంతో శరీరానికి శ్రమ పడకూడదు, బుద్ధికి పని చెప్పకూడదు, శరీరానికి పని చెప్పకూడదు. మీకు అర్థమవుతుందా? వచ్చి కోట్లు కోట్లు వచ్చి నెత్తిమే పడిపోవాలి, అది జోదరాక్షణం. ఆ జోదం అంటే కేవలం ప్లాకాటది. ఈ జోదం నేను చెప్పింది కూడా జోదరాడి లక్షణం. అంటే శ్రమ లేకుండా సంపద వచ్చి మీద పడిపోవాలని, ఏమీ శ్రమ లేకుండా ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఆఫీస్కి వెళ్లకుండా ఏమి పని చేయకుండా మనసుకు పని చెప్పకుండా శరీరానికి పని చెప్పకుండా కోట్లు కోట్లు వచ్చి అది ఇంటి మీద పడిపోవాలని, అది జోద లక్షణం. జోదం అంటే కేవలం ప్లాకాటే కాదు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు జోదంలోకి వస్తాయి. ఐదు రాసుకోండి మీరు. ఐదు ఎక్కడ ఉండు నీ గొడవ నేను పట్టించుకోనని చెప్పాడు పరీక్షత్. అయ్యి రాసుకున్నారు కదా, జ్ఞాపక శక్తి ఉన్న వాళ్ళు అక్కర్లేదు, లేకపోతే రాసుకోండి. పదమంది మెమరీ ఎక్కువ ఉంటుంది. శంకరాచార్య వారికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండదు. ఇవాళ మీరు ఏదైనా ఒక మాట చెప్పారనుకున్నా 20 ఏళ్ళ తర్వాత ఆ మాట అని చెప్పేస్తాడు. పదమందికి సహజంగానే మెమరీ ఉంటుంది. వాడు ఒకసారి వింటే 30 ఏళ్ళ తర్వాత కూడా ఆ మాట చెప్పేస్తాడు. మనం ఇవాళ చూసినా రేపు మర్చిపోతా ఉంటాం. ఒకసారి శంకరాచార్య ఒకసారి ఆ మనిషిని చూస్తే 40 ఏళ్ళ తర్వాత గుర్తుపడతాడు. డైరెక్ట్ గా మస్తకంలోకి వెళ్ళిపోతే రాయక్కర్లేదు. అందరికీ మస్తకంలోకి వెళ్ళక్కర్లేదు, పుస్తకంలో రాసుకోవాలి. మస్తకంలోకి డైరెక్ట్ గా మస్తకంలోకి వెళ్ళిపోతే తక్కువ ఉంటుంది, అది చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలి. అది మామూలుగా అది లేకపోతే పుస్తకంలో రాసుకుని ఇంటికాడ చూసుకుంటూ ఉండాలి. అది రాసుకోండి. ఇక్కడ ఉండమని చెప్పాడు. ఈ కలియుగం ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీకు ప్రేస్ ఇస్తున్నాను, 5 ప్లేసుల్లో ఉండమని చెప్పాడు పరీక్షిత్. ఎవరు నీకు కలిని కలిది ఒకసారి 5 ఉన్న చోట ఉంటాయి. అది అంటే నేను పూజ చేస్తున్నాను, జపం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, ప్రాణాయామం ఆ చేసిన 10 నిమిషాలు బాగానే ఉంటుంది. కానీ దేహము నేను అజ్ఞానాన్ని బయట జంటలేకపోతున్నాను. ఆ దేహాభిమానం వచ్చి మీద పడిపోతాను. దేహాభిమానం వచ్చి ఆ మీద పడిపోతాను అంటే అది భగవాన్ ఏమన్నారంటే నీకు అది ఒకరోజు సహించు, అభ్యాసం చేస్తాను. అభ్యాసం వైరాగ్యం ఇది గీతలో చెప్పాడు. 1 అభ్యాసం, 2 వైరాగ్యం. నువ్వు ఈ 2 వల్ల నీకు దేహాభిమానం తగ్గుతుంది. అంటే దేహాభిమానం అంటే దేహం, ఈ దేహమే నేనని మనందరికీ నేనున్నప్పుడు చేతి జ్ఞాపకం వస్తుంది, దేహం జ్ఞాపకం వస్తుంది. అంతే కదా, మనకి 2 దేహాల మీద అభిమానం ఎక్కువ. నీకు ఏదైనా దుఃఖం వస్తుందంటే కారణం ఈ 2 దేహాలే కారణం. ఏది కారణం? ఇది ఇప్పుడు దేహము ఆ సూక్ష్మదేహం కూడా మీరు అనుకుంటారు, స్థూలదేహం కూడా మీరు అనుకుంటారు. అయితే దానికి ఆకారం లేదు, దీనికి ఆకారం ఉంది. ఈ రెండు దేహాలతో మీకు తాదాప్యం ఉన్నది కాదా? మిమ్మల్ని ఎవరిని దుఃఖం విడిచిపెట్టదు, అశాంతి విడిచిపెట్టదు, పునర్జన్మ విడిచిపెట్టదు. సరే, మనం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను అనుకుంటాం కదా. అలా అనుకునేవాడు ఎవడు? బ్రహ్మం అనుకోదు, లోపల సద్వస్తువు అలా అనుకోదు, లోపల సత్య వస్తువుని అనుకోదు. ఏం చేద్దాం? దానికి దేహంతో లోకంతో సంబంధం లేదు. లోపల ఉన్న సత్య వస్తువుకి సద్వస్తువుకి బ్రహ్మ పదార్థానికి దానికి దేహంతో లోకంతో అదేం అనుకోదు. నీకు అర్థమవుతుందా? అదేం అనుకోదు. అది ఎలా ఉన్నారో వారు ఎలా ఉన్నారో అలా ఉంటారు, కానీ ఏం అనుకోరారు. వారు ఏం అనుకోరు. ఆ బ్రహ్మ పదార్థం మటుకి అలా ఆ బ్రహ్మ పదార్థాన్ని దేహము నేననే తలంపు ఉంది మన అందరికీ నేననే. ఆ నేననే తలంపు అంటే అర్థమేంటి? దేహము నేననే తలంపు. ఆ దేహము నేననే తలంపు, ఆ తలంపు వచ్చాక మనకి ఇతర తలంపులు వస్తాయి. దేహము నేది బాగా గుర్తుపెట్టుకోండి. దేహము నేననే తలంపు రాకుండా ఇతర తలంపులు రావు. ఈ దేహము నేనతో మనం నిద్రపోయే ముందు ఆ దేహము నేననే తలంపు అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి అప్పుడు కానీ మనకు నిద్ర పట్టదు. మళ్ళీ మెడుకు ఎప్పుడు వస్తుందంటే ఆ దేహము నేననే తలంపు ఎక్కడికి వెళ్ళిపోయింది అక్కడి నుంచి వచ్చి నిద్రలోకి వస్తుంది. అప్పుడు మొట్టమొదటి తలంపు ఏమొస్తుందంటే దేహము నేననే తలంపు వస్తుంది. నీకు అర్థమవుతుందా? ఆ మొదటి తలంపునే బైబిల్లో సాయిథానం అన్నాడు. ఆ మొదటి తలంపుని కనుక మీరు ఛేదించలేకపోతే, ఆ మొదటి తలంపుని కనుక మీరు ఛేదించలేకపోతే, దాని త్యాగం చేయలేకపోతే, ఆ దేహము నేననే తలంపుని ఆ బుద్ధిని త్యాగం చేయలేకపోతే, దేహాభిమానాన్ని ఛేదించడమే అదే యజ్ఞం, అదే యాగం, అదే యోగం, అదే తపస్సు, అదే దానం అని అదే అన్నాడు రమణ మహర్షి గారు. ఆ దేహం దేహగతమైన బుద్ధి, మనోగతమైన బుద్ధి, దేహంతో మనస్సుతో తాదార్చే బుద్ధి, అది విడిచిపెట్టడం నిజమైన దానం. అది విడిచిపెట్టడమే అదే నిజమైన త్యాగం, అదే యజ్ఞం, అదే యాగం, అదే యోగం అన్నాయి. అది సమస్తం, అది విడిచిపెట్టగలిగితే ఆ గడప దాటలేవని కూడా స్వర్గరాజ్యంలో ప్రవేశించలేదు. అది అన్నీ అదే. ఇప్పుడు మీరు మంచి పనులు చేయండి అని గీతలో చెప్పాడు. అది మంచి పనులు దేనికోసం? కేవలం ఏదో పుణ్యం వస్తుందని కాదు, పుణ్యం వస్తుంది రైతే, కానీ మంచి పనులు చేసేవాడికి అంతర్ముఖ దృష్టి వస్తుంది. చెడ్డ పనులు చేసేవాడు మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. మంచి పని మంచి ఆలోచనలు వచ్చేవాడు, మంచి ఆలోచనలు వచ్చేవాడికి పవిత్రమైన తలంపులు, పవిత్రమైన సంకల్పాలు, పవిత్రమైన సంకల్పాలు నిజంగా వాడికి యూనివర్సల్ లవ్ వస్తుంది. వాడికి ఏమొస్తుంది? యూనివర్సల్. మీ ఇంట్లో నలుగురిని మీరు ఎలా ప్రేమించుకుంటున్నారో, మీ ఇంట్లో నలుగురితో మీరు ఎలాగైతే తాదాత్మ్యం పొందుతున్నారో, ఒక మతంతో కాదు, ఒక జాతితో కాదు, ఒక దేశంతో కాదు, ఒక ప్రాంతంతో కాదు, ఒక కులంతో కాదు, మొత్తం విశ్వంతా మొత్తం సృష్టితో వాడు తాదాత్మ్యం పొందుతాడు. దట్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ లవ్. యూనివర్సల్ లవ్ మీరు ఎవరైనా పొందితే చూడండి, దాని టేస్ట్ ఒకసారి రుచి చూడండి. ఒక కులంతో, ఒక మతంతో, మీకు అర్థమవుతుంది, ఒక ప్రాంతంతో, ఒక దేశంతో, ఒక జాతితో కాదు, మొత్తం సృష్టి సృష్టిని అంతటినీ కౌగులించుకుంటాడు, ఎంబ్రాయిడ్ చేసుకుంటాడు. మీకు అర్థమవుతుందా? మీ ఇంట్లో నలుగురి మీద మీకు ఎంత ఆప్యాయత ఉంటుందో, మొత్తం సృష్టి ఒక దేశం మొత్తం సృష్టి అంతా ఆప్యాయత ఉంటుంది. ఒక జ్ఞానికి మాత్రమే యూనివర్సల్ లవ్ వస్తుంది. అజ్ఞానం ఉంటే పది సాధ్యం కాదు. ఒక యూనివర్సల్ లవ్, విశ్వవ్యాప్తమైనటువంటి ప్రేమ. అది ఒక రూపానికి నామానికి పరిమితం ఉండదు, ఒక రంగుకి పరిమితం ఉండదు, ఒక సెక్స్కి పరిమితం ఉండదు, జాతి కులాలతో సంబంధం లేదు. ఇప్పుడు ఇంట్లో ప్రేమలో మీ ఇంట్లో ఒకరిని వాళ్ళు ప్రేమించుకుంటున్నారు కదా, అది నిజం అనుకోకండి. బోల్తా పడతారు అది. ప్రేమించుకోండి వద్దంటలేదు మేము. మీరు ఒకరిని అక్కడ ఇంట్లో ప్రేమించుకోండి వద్దని ప్రేమ విరోధాలు పెట్టుకోమంటారు. అది ప్యూర్ లేదు కాదు, సెక్స్ లేదు. భార్యాభర్తలు వాళ్ళకి ఎన్ని పేచీలు ఉన్నాయి, వాళ్ళకి ఏ గొడవలు ఉంటాయి, పేచీలు ఉన్నాయి, సరసాన్ని చచ్చిపోయే వరకు కలిసి ఉంటారు. అలా కారణం ఉంటానికి, అలా చచ్చిపోయే వరకు కలిసి ఉంటానికి, అలా పెద్ద మనుషులు కలిసి సెక్స్ లేవు. అది ప్యూర్ లవ్. ఇట్ ఇస్ నాట్ ఎ ప్యూర్ లవ్, ఇట్ ఇస్ నాట్ ఎ ఫెయిత్ఫుల్ లవ్, ఇట్ ఇస్ నాట్ ఎ లాయల్ లవ్, ఇట్ ఇస్ నియర్లీ, ఇట్ ఇస్ ఎంటైర్లీ సెక్స్ లవ్. మీరు ప్రేమించుకోండి వద్దంటారు, అది కానీ ఇది ప్యూర్ లవ్ కాదు. అంటే ప్యూర్ లవ్ ఉన్నవాడు జ్ఞానం పొందుతాడు, సెక్స్ లవ్ ఉన్నవాడు పొందలేడు. మిమ్మల్ని ప్రేమించుకోవద్దని చెప్పడం ప్రేమించుకోండి, కానీ అది ఏంటో గ్రహించాలన్నమాట. అదేంటో గ్రహిస్తే ఎప్పుడప్పుడు అందులోంచి బయటకు రావడం ప్రయత్నం చేస్తాం. ఇట్ ఇస్ మియర్ సెక్స్ లవ్, ఇట్ ఇస్ నాట్ ప్యూర్ లవ్, ఇట్ ఇస్ నాట్ ఎ ఫెయిత్ఫుల్ లవ్, ఇట్ ఇస్ నాట్ ఎ లాయల్ లవ్. ఈ భార్యాభర్తలు చాలా చోట్ల పేచీలు పెట్టుకుంటా ఉంటారు, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు, పేచీలు పెట్టుకుంటా ఉంటారు, కలిసిపోతూ ఉంటారు. మీకు అర్థమవుతుంది కారణం ఏంటది? సెక్స్ కారణం. వీళ్ళు అవసరాలు ఆడుకుంటారు, వాళ్ళకి అవసరాలు తేలుకుంటారు, కాలక్షేపం చేస్తారు, ఇబ్బంది అవసరం లేకపోతారు, చచ్చిపోతారు. ఇది నాకు చూపుతారు. అప్పటికప్పుడు తిట్టేసుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం కలిసిపోతూ ఉంటారు. అదే ఇప్పుడు వాడు నేను పూజ చేస్తానని జపం చేస్తే మళ్ళీ దేహబుద్ధి వచ్చేస్తామన్నాకు, ధ్యానం చేస్తాను మళ్ళీ దేహబుద్ధి వచ్చి మీద పడిపోతాం, దేహము నేనే తలంపు వచ్చి. ఇప్పుడు నేననే తలంపు మీరు అర్థం చేసుకోండి, నేననే తలంపు. అది ఆ నేననే తలంపు మీకు అర్థమవుతుంది. నేననే తలంపు అంటే కేవలం ఏదో సంతోషము దుఃఖము. దేహము నేననే తలంపు, మొదటి తలంపు దేహము నేననే. నేననేప్పటికీ మనకి ఏ స్ఫురిస్తాను? దేహం స్ఫురిస్తాను. అంటే దేహము నేననే తలంపే మొదటి తలంపు. ఆ మొదటి తలంపు ఉందని చెప్పి అన్ని తలంపులు ఉన్నట్టే. ఆ మూల తలంపే మనస్సు అని చెప్పారు భగవాన్. ఆ మొదటి తలంపే మనస్సు. ఆ మొదటి తలంపు కనుక ఉంటే అలా రోగ కారణం లోపల ఉంటే ఎప్పుడైనా రోగం వచ్చేయచ్చు, ఒక సంవత్సరం ఆగవచ్చు, మళ్ళీ వచ్చేయచ్చు. అసలు రోగ కారణం ఉంటే మనిషికి లోపల రోగ కారణం ఉందనుకోండి, ఒక 6 నెలల తర్వాత రోగం వచ్చేస్తుంది. ఈ లోపల ఏదో డాక్టర్లు మెయింటెనెన్స్ డోసులు ఇస్తారు, మీకు అర్థమవుతుంది. అదే ఆ మూల దేహమున తలంపు ఉన్నప్పుడు మీకు మంచి తలంపులు రావచ్చు, చెడు తలంపులు రావచ్చు. మీరు ఒకవేళ మేము మంచివాళ్ళం, మంచివాళ్ళం బుద్ధిమంతులని ఆత్మీయం అనుకోదు, దేహమున తలంపు మేము మంచివాళ్ళం చెబుతూ ఉంటుంది. ఆ లోపల అది ఏమి అనుకోదు, ఏమి అనుకోని వాడు దేవుడు, అనుకునేవాడు జీవుడు. ఏమి అనుకోకుండా ఉన్నవాడు దేవుడు, అనుకునేవాడు జీవుడు. సంకల్పాలు వికల్పాలు, సంకల్పాలు వికల్పాలు లేనివాడు దేవుడు. సంకల్పాలు వికల్పాలతో కాలిపోయేవాడు జీవుడు. అంటే రామకృష్ణ పరమహంస ఏమన్నాడంటే, ఆ జీవుడు కూడా నీకెందుకు, ఆ జీవుడిలో దేవుడిని చూసి దేవుడి దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. ఆడు గుణాలు కూడా నీకెందుకు, ఆడిలో కూడా జీవుడు వెనకాల దేవుడు ఉన్నాడు కదా, ఆ జీవుడు వెనకాల దేవుడు ఉన్నాడు, ఆడొక చూసి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఈయన గొడవలకి ఆగొద్దు అన్నాడు. ఇక్కడ ఆగితే ఇంకే ఇలాగ ఉంటాం ఇప్పుడు మాట, ఇలా పడి ఉంటా ఉంటే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసి వెళ్ళిపో అన్నాడు. నొచ్చి మీద పడిపోతానని నేను జ్ఞానం చేసుకుంటున్నాను, ఈ దేహాలు మనం వచ్చి నా మీద పడిపోతాను, శిరస్సు మీద వచ్చి పడిపోతాను, ఏదో కొండ వచ్చినట్టు పడిపోతుంది, దాన్ని గంటలైపోతున్నానంటే ఆ దేహాభిమానం దాని పని అది మాట్లాడదు, దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం నీ పని నువ్వు మానవద్దు అంటున్నారు భగవాన్. దాని పని దాని బుద్ధి అది పోవటం లేదు, నీ బుద్ధి బట్టి నువ్వు ఎందుకు పోగొట్టుకోవాలి? నీ బుద్ధి నువ్వు పోగొట్టుకోకంటే దాన్ని పొరిగించుకునే బుద్ధి నువ్వు కూడా పోగొట్టుకోవద్దు. దాన్ని ప్రాక్టీస్ చేసుకో. అభ్యాసం వల్ల వచ్చి అభ్యాసం వల్ల కూసి విద్య. మీరు అభ్యాసం చేయగా చేయగా ఎటువంటి వాసన బయటికి వెళ్ళిపోతుంది. మీరు అసలు ఇంకోటి మనిషికి అసలు వాసన లేకపోతే ఆడికి వాసన లేని వాడు వాసన క్షయం అయ్యే వరకు ఈ లోపల ఆత్మజ్ఞానం కలిగినది నిలబడదు. ఎప్పుడైనా మీరు ఆ పెళ్లి కూతుర్ని ఆ బట్ట ఏదో కడతారు కదా, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు మధ్యన, ఆ పెళ్లి కూతురు ఆ బట్ట మధ్యన బట్ట పక్కన పెళ్లి కూతురిని చూసినట్టు మీ హృదయంలో ఇలా సబ్జెక్ట్ వినగా అనగా హృదయంలో ఏదో ఉంది, ఏదో ఉందని మీకు స్ఫురిస్తామండి. సబ్జెక్ట్ వినగా వినగా మీరు విసుగొచ్చేలా వినాలి, మామూలుగా కాదు విసుగొచ్చేలా వినాలి. అలా వినగాదు. ఏదో ఉందో మనకు తెలియటం లేదు, మన బుద్ధికి అందటం లేదు, మన ఇంద్రియాలకు అందటం లేదు. కానీ ఏదో ఉన్న మాట్లాడదా నీకు ఎప్పుడైనా స్ఫురిస్తుంది, కానీ స్ఫురణ నిలబడదు, వాసన నిలబడవు. అంటే వాసనాక్షయం అయితే మీకు స్ఫురించింది, పర్మనెంట్ అయిపోతుంది, నీకు స్ఫురిస్తుంది అది. అది అది ఎలా స్ఫురిస్తుంది అంటే ఏ వస్తువు అయితే మీకు స్ఫురిస్తుంది దాని అనుగ్రహంలో స్ఫురిస్తుంది. ఎందుకు స్ఫురిస్తుంది అంటే అది అసలు ఏమి లేదనుకోకుండా ఏదో ఉంది మనకు తెలియటలేదు, ఏదో ఉంది ఏదో ఉందని మీకు స్ఫురిస్తుంది. ఆ స్ఫురణ ఎందుకంటే ఎప్పటికైనా అది మనం పట్టుకోవాలని బుద్ధి మీకు కలగటం కోసం. అది కూడా ఆయన చెయ్యే, అది కూడా ఈశ్వరుని చెయ్యే. ఆ స్ఫురించడం కూడా పరమేశ్వరుడి దయ, నీకు స్ఫురిస్తుంది. నీకు స్ఫురించదనుకోకండి, కాలక్రమంలో నీకు కూడా ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. నీకు ఆత్మజ్ఞానం రాదు రాదు అనుకోకండి, నీకు వచ్చేస్తుంది. ఆ టైం రావాలి వచ్చేస్తుంది, నీకు అందులో సందేహం లేదు. నీకు ఆ యోగం లేకపోతే ప్రయోజనాలకు రారు మీరు. మీరు అందరూ బండి కూర్చున్నారు, గంట వెనకాలైన ఒక గంట లేట్ అయినా ట్రైన్ అక్కడ దింపేస్తుంది మిమ్మల్ని. లేట్ అయినా తీసుకెళ్లి మేము డెస్టినేషన్ దగ్గర పడేస్తుంది ట్రైన్. అది మీకు రాదు రాదు అనుకోకండి, బట్ స్లోలీ అండ్ స్టడీ వినిస్తారు, అది స్లోగా వస్తుంది, స్టడీగా. తప్పుడు లేదు, అది స్లోగా వస్తుంది, స్టడీగా వస్తుంది. నీ నీలో లోపల సతం వస్తుంది కదా, అది దాన్ని తెలుసు. మీరు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అది మీకంటే బాగా దానికి తెలుస్తుంది. వీళ్ళు నన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, వీళ్ళ జీవితంలో సుఖశాంతి లేదు వీళ్ళకి, నన్ను తెలుసుకునే వరకు ఆ సుఖానికి వీళ్ళు వారసులు ఎవరు. అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, ఆ విరామం లేని సుఖం. ఆ దేహం పోయినా ఏమనిపించదు దానికి, ఆ సుఖానికి అతిది ఆ సుఖం. పర్మనెంట్ హ్యాపీనెస్, అన్వరల్డ్ హ్యాపీనెస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, అది ఒక మహాప్రవాహంలో వచ్చి పడిపోతూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మీ సహస్రానికి వస్తే మీరు తట్టుకున్నారు అంతా ఎందుకు. ఒక ముష్టివాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏం డబ్బు లేవనుకోండి అనుకోండి, వాడు రూపాయి టికెట్ ఏదో రూపాయి పెట్టి లాటరీ టికెట్ కొనుక్కున్నాడు అనుకోండి, ఆ లాటరీ టికెట్ 10 లక్షలు తగిలింది అనుకోండి, వాళ్ళు ఇచ్చి చెప్తారనుకోండి, ఆ లాటరీ వచ్చేవాళ్ళు ఏమైనా నీది నీటి నువ్వు కొనుక్కున్న టికెట్ 10 లక్షలు వచ్చిందని సడన్ గా ఆనందం తట్టుకోలేక చచ్చిపోతాడు. ఇది ఆడు రూపాయి మొఖం తప్పించాడికి ఏం తెలియదు, 10 లక్షలు ఎలా ఉంటాడు తెలియదు, ఎప్పుడు చూడలేదు ఆడు 10 లక్షలు డబ్బు. వాడు చచ్చిపోతాడు వెంటనే ఆనందం తట్టుకోలేదు. అయితే లోపల పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించాలని సిద్ధంగా ఉన్నాడు, ఆల్వేజ్ రెడీ, ఆల్రెడీ ప్రజెంట్ లోపల ఉన్నాడు. నీకు అర్థమవుతుంది. వాడు ఏం చేస్తాడంటే కొద్దిగా కొద్దిగా విడిచిపెడతాడు మీ సహస్రాల్లో ఒక శుకాంక్షన్. ఒకసారి విడిచిపెట్టాడు అనుకోండి సడన్ గా చచ్చిపోతారు మీరు ఉక్కి దిక్కులైతే. అంటే తట్టుకోలే ఆనందాన్ని తట్టుకోలేదు, సడన్ గా ఆనందం వచ్చేసింది అనుకుని చచ్చిపోతారు. ఆ రూపాయి వాడికి 10 లక్షలు లాటరీ వచ్చినప్పుడు అది 10 లక్షలు ఎప్పుడు వాడు కళతోడు చూడలేదు. ఆ లోపలటువంటి మీ మామూలుగా కొన్ని సుఖాలు మీకు తెలుసు, ఆ సుఖం మనం ఊహించే సుఖం లాగా ఉండదు. ఎట్టి సుఖాన్ని తెలుసుకున్నాక మీ ఎట్టి సుఖం మీకు అనుభవంలోకి వచ్చాక దాంతో సమానమైన సుఖం కానీ దాంతో మించిన సుఖం కానీ లేదని మీకు తెలుస్తుందో అటు సుఖస్థానాన్ని పొందడానికి ప్రయత్నించే అర్జున అన్నాడు గీత. ప్రహ్లాది భగవంతుడి కోసం అన్ని గొడవలు విడిచిపెట్టుకున్నాడు, అధర్మాలా విడిచిపెట్టాడు, ధర్మాలు కూడా విడిచిపెట్టాడు. సర్వధర్మాన్ని పరిచయ్య మాం ఏకం శరణం వైద్య, అంటే పరమేశ్వరుడు కోసం అధర్మాన్ని ఎలా విడిచిపెట్టాడు, ధర్మాన్ని కూడా విడిచిపెట్టాడు వాడు ప్రహ్లాదు. ప్రహ్లాద్ మహారాజ్ సర్వధర్మాన్ని పరిచయ్య మాం ఏకం శరణం వరజ అహం త్వా స్వర్వ పాపేభ్యో మోక్ష ఇష్యాన్ మాసూచి. నువ్వు నిజంగా నీకున్న చైత్రితమైతే మై చైత్ర నా మీద విశ్వాసం మొదల అర్జున. మనమందరం భక్తులమే, కానీ నమ్మదగిన భక్తులం కాదు పరమేశ్వరుడికి. పరమేశ్వరుడు మనల్ని నమ్మటానికి ఏ రోజున ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఇవాళ పుష్పాలు ఇచ్చి రేపు రాళ్ళు ఇచ్చి కొట్టొచ్చున్నా బొమ్మను. మనం తెంగరోళ్ళు, ఐ మై ఫైట్ఫుల్ డివోటీ, నా విశ్వాస పాత్రుడైన ఒక అర్జున, నా విశ్వాస పాత్రుడు. మన విశ్వాస పాత్రులం కాదు దేవుడికి, అంతే ఆయనకి తెలుసు. మై ఫైట్ఫుల్ డివోటీ, నా విశ్వాస పాత్రుడైనటువంటి అర్జున, నీవు నీ శరణాగతి నిజమైతే, నీ హృదయంలో మినహాయింపులు లేకుండా, నీకు అర్థమవుతుందే, ఈ వాసనాత్రయం లేకుండా, దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన, ఈ వాసనాత్రయం లేకుండా, నీ హృదయంలో మినహాయింపులు లేకుండా నువ్వు నన్ను శరణాగతి పొందితే, నీకు అర్థం ఆ సరెండర్ నిజమైతే, అది కంప్లీట్ సరెండర్ అయితే, నీకు అర్థం ఆ శరణాగతి నిజమైతే, నీకు నీ పూర్వజన్మల్లో చేసిన దోషాలు ఎన్నున్నా, ఎన్ని బలహీనతలున్నా, నీకు అర్థమవుతుందా, ఎన్ని వీక్నెసెస్ ఉన్నా. కొంతమంది అంటారు నీ హృదయంలోనే దేవుడు దేవుడు, నీ హృదయంలోనే దేవుడు, బయట బయట దేవుళ్ళు కల్పిస్తున్నారా కొద్ది గుళ్ళు గోపురం, నీకు అర్థం సార్. ఆ బయట ఉన్న దేవుళ్ళు అందరూ, గాడ్ ఇస్ ది ప్రోడక్ట్ ఆఫ్ హ్యూమన్, బయట ఉన్న దేవుళ్ళందరూ నీ మనస్సు యొక్క, నీ మనస్సులో ఉన్న బలహీనతలు కల్పించిన దేవుడు. గాడ్ ఇస్ ది ప్రోడక్ట్ ఆఫ్ హ్యూమన్ వీక్నెసెస్. ఐన్స్టీన్ రోట్ దిస్ సెంటెన్స్ ఇన్ హిస్ లాస్ట్ లెటర్ టు హిస్ ఫ్రెండ్, బయట ఉన్న దేవతలు, బయట ఉన్న దేవుళ్ళు, ఈ గుళ్ళు, గోపురాలు ఎన్ని వందల కోట్లు పెట్టినా కట్టించిన, నీకేదో పుణ్యం కోసమో, లేకపోతే ఇంకో కవర్ చేసుకుని నీ బలహీనతలు ఏదో చేస్తే, బయట ఉన్న దేవుళ్ళందరూ నీ బలహీనతలు కల్పించిన దేవుళ్ళు, కానీ హృదయంలో ఉన్న దేవుడు మటుకు నీ బలహీనత కనపడి, ఇది ఇది ట్రూ గాడ్. నీ హృదయంలో ఉన్న దేవుడు మటుకు నిజమే, బయట కనిపించే దేవుళ్ళందరూ నీ బలహీనతలు, నీ మనస్సు కల్పించిన దేవుళ్ళు, నీ మనస్సు అంత నిజమో, బయట ఉన్న దేవుళ్ళు కూడా అంతే నిజం, నీ బలహీనతలు అంత నిజమో, బయట ఉన్న దేవుళ్ళు కూడా అంతే నిజం, నీ కోరికలు అంత నిజమో, బయట ఉన్న దేవుళ్ళు కూడా అంతే నిజం, మరి నీ హృదయంలో ఉన్న దేవుడు నిజం కాదు, అది నిజం. నీ మనస్సు కల్పించిన దేవుడు, మనస్సు అడిగినప్పుడు మనస్సు కల్పించిన దేవుళ్ళు కూడా అడిగిపోతారు, కానీ నీ హృదయంలో దేవుడు మటుకు మనస్సు కల్పించలేదు కాబట్టి మనస్సు పోయినది పో. గాడ్ ఇస్ ది ప్రోడక్ట్ ఆఫ్ హ్యూమన్ వీక్నెస్. మన సబ్జెక్టుకి నమ్మకాల మీద, విశ్వాసం మీద ఆధారపడింది, కేవలం కంప్లీట్ గా కాదు, అది బేరం ఇందులో ఏమి లేదు. ఇది సబ్జెక్ట్ అండి, సబ్జెక్ట్ ప్యూర్ సబ్జెక్ట్ మీరు విశ్వసించండి అని చెప్పే అవసరం, ఇందులో బతి మాట్లాడాలంటే ఏమి లేవు. ఈ బయట నీకు కనిపించే బొమ్మలు, దేవతలు, గొడవలన్నీ చెప్తున్నారు కదా, ఆ గాడ్స్ అన్ని కూడా యూఆర్ ది ప్రోడక్ట్ ఆఫ్ హ్యూమన్. ఇలా రాయవల్లుడి దగ్గరికి 600 కోట్లు పెట్టి కట్టించారు బంగారు పాలన, 600 కోట్లు బంగారు పాలన చూస్తే మీకు అంతా ఉరికి వెళ్ళాలి, వినోదం కానీ ఏమి లేదు, లోపల శాంతి లేదు. మీకు ఎంతేపు చూసినా బయటకే చూడాలంటది, కానీ మీ చూపు లోపలికి తిరగదు, అదో రకమైన మాయ. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇల్యూజన్, అది కూడా మాయ. దీస్ థింగ్స్ ఆర్ ఆల్ ప్రోడక్ట్స్ ఆఫ్ హ్యూమన్ వీక్నెస్. దాని అలవాటు అది అంటే ఆ దేహ ఎన్ని రకాలుగా గెంటుకున్న దేహ మనం వచ్చి నీ మీద పడిపోతుంది, అది నీ సాధన అలవాటు, నీ అభ్యాసం అనేది నువ్వు విడిచిపెట్టద్దు, నీ అభ్యాసం నువ్వు చేయటం, అది వచ్చి మీద పడిపోతానని నువ్వు అభ్యాసం మానకో, ప్రాక్టీస్ చేయటం మాని, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. నువ్వు ప్రాక్టీస్ చేయగా పెర్ఫెక్ట్ అవుతావు, స్వర్గరాజ్యంలో నీ తండ్రి ఎంత పరిపూర్ణంగా ఉన్నాడో నువ్వు కూడా ఎంత పరిపూర్ణుడు అయిపోతావు, ఫుల్ మ్యాన్ అయిపోతావు, నువ్వు కంప్లీట్ మ్యాన్ అయిపోతావు, నువ్వు కంప్లీట్ మ్యాన్ అయిపోతావు, ఫుల్ మ్యాన్ అయిపోతావు. అంటే అలవాటు యొక్క అభ్యాసం నువ్వు కూడా దాని దేహాభిమానం వచ్చి మీద పడిపోతే దాన్ని తొలగించుకోవడం నువ్వు చేసే ఎఫర్ట్ ఇది నీడెడ్. అయితే దాని ప్రయత్నం కూడా నువ్వు మానద్దు, అది స్లోగా ఆ దేహాభిమానం, దేహం లేదనే బుద్ధి నీకు సులువుగా తగ్గుతుంది. అంటే నీ సూక్ష్మ దేహం మీద, స్థూల దేహం మీద నువ్వు తాదాత్మ్యం పొందుతున్నప్పుడు అదే నేను అనుకుంటున్నావు, నువ్వు కానిదాన్ని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కానిదాన్ని నువ్వు అనుకున్నావు, నువ్వు అవ్వవు, కానీ ఒక అలవాటు లేదు, ఒక అలవాటు లేక వేగం అది. అయితే నీకు అది నిజం కాదు కాబట్టి స్లోగా తగ్గిపోతుంది ఆ దేహాత్మ బుద్ధి, నీకు అర్థమవుతుందా, స్లోగా తగ్గిపోయి బ్రహ్మాత్మ బుద్ధి కలుగుతుంది, బ్రహ్మాత్మ బుద్ధి కలుగుతుంది. అంటే ఆ వెలుగులో లోపల ఈశ్వరుడు, లోపల ఉన్న పరమేశ్వరుడు నీకు అర్థమవుతుందా, బయట ఉన్న సూర్యుడు ఉదయించేటప్పటికి లోకంలో చీకటి అంతా ఎలా పారిపోతుందో, అలాగే నీ హృదయంలో ఉన్న పరమేశ్వరుడు, నీ అంతర్యామని ఈశ్వరుడు, ఆయన యొక్క కాంతి, ఆయన యొక్క దయ, ఆయన యొక్క ప్రేమ నీ శిరస్సు మీద పడితే నీ బ్రాంచ్ అనే చీకట పో. ఈ బాహ్యమైన సూర్యుడికి సూర్యనారాయణుడు ఎవరైనా అంటే సూర్యుడికి అంతర్యాముగా ఉన్నాడు నారాయణుడే, మీకు అంతర్యాముగా ఉన్నాడు నారాయణుడు, అందుకే సూర్యనారాయణుడు. సూర్యనారాయణుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే సూర్యుడికి అంతర్యాముగా నారాయణుడు ఉన్నాడు. అయ్యా సూర్యనారాయణుడు, సూర్యుడికి అంతర్యాముగా ఏ నారాయణుడైతే అంతర్యాముగా ఉన్నాడు, మీకు ఆ నారాయణుడే అంతర్యాముగా ఉన్నాడు, ఆ నారాయణుడు ఇక్కడ ఉన్నాడు అంతర్యాముగా. ఆ సూర్యుడు వెలిగించేటప్పుడు మనకు బాహ్యంగా ఉండే చీకటి ఎలా పారిపోతుందో, అలా నీ హృదయంలోటువంటి ఈశ్వరుడు అంటే నారాయణుడు యొక్క అనుగ్రహాన్ని నువ్వు పాత్రుడైనప్పుడు నీ నీ మనస్సులో భ్రాంతి దేహాత్మ బుద్ధి కూడా చీకటి పారిపోయినట్టే ఈ అజ్ఞానం కూడా పారిపోతుంది. ఆ హృదయంలో నీకు ఆ వికాసం కలిగినప్పుడు, ఆ మనో వికాసం కలిగినప్పుడు, హృదయ పుష్పం ఇచ్చినప్పుడు, హృదయ పుష్పం ఎప్పుడైతే వికసించిందో ఈ భ్రాంతి అనే బుద్ధి వేరుతో సహా నశిస్తుంది. అయ్యా ఒక నీకు మధ్య మధ్యలో ఎప్పుడు అనుభూతి కలుగుతా ఉండొచ్చు. నీకు అర్థమవుతుందా? ఏదైనా ఒక వస్తువుని తెరచాటు చూసినట్టు మనం చూస్తే, చూసి దూరంగా ఉన్న వస్తువుని మనకు మసగ్గా ఎలా కనిపిస్తుందో, ఒక వస్తువుని అలా లోపలన పరమేశ్వరుడు లోపలన బ్రహ్మము దాని తాలూకు వైభవం దాని తాలూకు గ్లోరీ ఎప్పుడు నీకు తెలుస్తా ఉన్నా అది నిలబడదు. ఈ వాసనలు అది నిలబడినవు. ఓ పక్కన దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ వాసనను కూడా క్షీణింపజేయడానికి, నీ అలవాట్ల యొక్క వేగం తగ్గించుకోవడానికి ఈ రెండు సైమల్టేనియస్ గా ప్రయత్నం చేయి. నువ్వు పొందవలసింది ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే పొందుతావు. రెండు ఒకేసారి ప్రయత్నం చేసుకో. ఏది లోపల నీ అలవాట్ల వేగం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి. నీకు అర్థమవుతుందా? నీ హృదయంలోని బ్రహ్మమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. అది ప్రయత్నం చేసి అక్కడ ఆగొద్దు. అది తెలుసుకోవడానికి ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో అది దాన్ని తొలగించి ఆట అద్దెలిసింది ఆటంకాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. ఇంకోటి జ్ఞాపకం, నీకంటే నీ హృదయంలో నారాయణుడికి పిల్లి నారాయణుడు, ఏనుగు నారాయణుడు, విలన్ నారాయణుడు, గుడ్డు నారాయణుడు, బ్యాడ్ నారాయణ బ్యాడ్ ఉంటే ఉండను వాళ్ళు నారాయణ చూడండి. మీరు గుడ్డు ఉంటే ఉండను వాళ్ళు నారాయణ చూడప్పుడు నీకు ఏకత్వ బుద్ధి సమబుద్ధి వచ్చేస్తుంది. పిల్లి నారాయణుడు, ఏనుగు నారాయణుడు, గుడ్డు నారాయణుడు, బ్యాడ్ నారాయణుడు, ఆ సమాన బుద్ధి కల్టివేట్ చేయాలి. మన లేదు లేదని ఏడుస్తా కూర్చోకూడదు, కల్టివేట్ చేయాలి. మన హృదయంలో ఉన్నటువంటి ఆ శత్రువుల్ని, మన హృదయంలో ఉన్నటువంటి మన ఆత్మజ్ఞానం కలగకుండా చేసే శత్రువుని మనం కూడా అలా నిర్మూలిస్తేనే మనం పురుషోత్తములతో సమానం అవుతాం. అంటే ఇప్పుడు కొండ గుర్తు పెట్టుకోండి, మీరు ప్రయత్నం మీరు చేయండి. లోపల మనకి లోపల బ్రహ్మానుభవం కలగటం కోసం ఏ వాసనలు అయితే మనకు అడ్డు వస్తున్నాయో మనకంటే బ్రహ్మముకు బాగా తెలుస్తుంది. అది అంతర్యామగా ఉన్నాడు. అది ఎక్కడున్నాడు అంతే లోపల కల్మషం, లోపలన మనకున్న కపటం ఆ బ్రహ్మముకు తెలుస్తూ ఉంటుంది. మనకున్న కల్మషం ఉన్నా దాని లోతు మనకు తెలియదు, ఆ లోపల బ్రహ్మము తెలుస్తుంది. నీకు అర్థమవుతుంది? వాడు అనుగ్రహం ఒకసారి మన మీద పడింది అనుకోండి, ఏమండి ఆ కపటాన్ని, ఆ కల్మషాన్ని, ఆ భేద బుద్ధిని నీకు అర్థమవుతుంది? వాడు తొలగిస్తూ నెమ్మదిగా అది లైన్ క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తాడు. వచ్చేస్తే మనం వెళ్ళి బూట్లు పడతాం. ఆ ఈశ్వర అనుగ్రహం. ఇప్పుడు ఈ పుస్తకం నేను వదిలేశాననుకోండి, వదిలేస్తే కింద పడిపోతుంది. నేను పడమని చెప్పక్కర్లేదు, అది కింద పడిపోతుంది. నీ మనస్సులోని బలహీనతను ఈశ్వరుడు తొలగిస్తాడనుకోండి, మనస్సులో దాని గూట్లో పడిపోతుంది. అంటే అది ఎక్కడ పుట్టింది అక్కడికి వెళ్ళిపోతుంది, దాని జన్మస్థానంలో అది జారిపోతుంది. మనస్సు భక్తప్లేస్లో వెళ్ళిపోతుంది. ఏమి లేదు, జ్ఞానం అంటే మన మనస్సును దాని ఇంటికి పంపేయటం. మన మనస్సు అంటే దానికి ఏంటంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ చేర్చేయటం. దాన్ని ఒకసారి చేర్చేస్తే అక్కడికి అది హృదయాకారం చెందుతుంది. అవి ఎడు చూసిన సుఖమే, ఎడు చూసిన శాంతి, ఎడు చూసిన ఆనందమే, శరీరం ఉంటే ఆనందం. అది శంకరాచార్య వారు చెప్పిన ఉదాహరణ చెప్పాడు, గొర్రెకి దండ కట్టేసి మీరు దండ కట్టేసి వదిలేయండి, అవి దండ ఉన్నది ఏమైపోయింది, దండ కింద పడిపోయిన దానికి ఏమి తెలియదు. బ్రహ్మజ్ఞానికి శరీరం ఉన్నా ఒకటే, ఆ శరీరం పడిపోయింది దానికి అడిగి తెలియనే తెలియదు. అసలు అంచేది మీరు ఈశ్వరుడు ఎప్పుడైనా మీకు కొన్ని అనుభవాలు ఇస్తూ ఉంటాడు, ఇంచేది అంటే రుచి చూపించడానికి ఇస్తాడు. మనం ఏదైనా స్వీట్లు కొట్టులోకి వెళ్ళామనుకోండి, కొంచెం రుచి చూడండి మీకు నచ్చే కొనుక్కోని అంటాడు బాబు. కొంచెం రుచి చూడండి మీకు నచ్చని కొనుక్కోని అనేది చెప్తూ ఉంటాడు. అలాగే మీకు ఆ పరమాత్మ తాలూకు వైభవం మీకు రుచి చూపిస్తూ ఉంటాడు. ఎందుకు రుచి చూపిస్తా అంటే మీకు ఆకర్షణ కలగటం. అది కూడా ఆయనదై లేకుండా ఆయన రుచి కూడా చూపించడం. ఆ రుచి చూపించడానికి కూడా ఆయన దయ ఉండాలి. ఆ రుచి చూపించిన అక్కడ నిలబడలేరు మీరు, ఆ వాసన అక్కడ మిమ్మల్ని ఉండదు. కానీ ఆ ఒకసారి రుచి చేశారు కాబట్టి అక్కడ చేరుకోవాలనే సంకల్పం మీకు ఉంటుంది. అప్పుడు వాసనాక్షయం కోసం ప్రయత్నం చేస్తారు, టు నో ఆ దాని ఎరుకు కోసం మరి ఏదైతే ఒకసారి ఎరుకు వచ్చి పోయిందో మళ్ళీ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, మీకు అర్థమవుతుంది. అలా కాకుండా మళ్ళీ వాసనక్షయం కోసం ఈ సైమల్టేనియస్ గా రెండు ఒకేసారి చేసుకుంటూ మీరు వచ్చి ఒడ్డుకు వచ్చేస్తారు, మీరు అందరూ తరిస్తారు శాశ్వత శాంతిని. అంటే స్వతంత్రమైన శాంతిది. అదేంటది స్వతంత్రమే? మనుషుల మీద కానీ, ఆస్తిపాస్తుల మీద కానీ, బ్యాంక్ అకౌంట్ల మీద కానీ, దేని బయట గోడల మీద ఆధారపడి శాంతి కాదు. బయట గోడల మీద అదే స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన డిపెండెంట్ హ్యాపీనెస్ కాదు, ఇండిపెండెంట్ హ్యాపీనెస్. డిపెండెంట్ పీస్ కాదు, ఇండిపెండెంట్ పీస్. డిపెండెంట్ ప్రెజర్ కాదు, ఇండిపెండెంట్. ఆ ఇండిపెండెంట్ మనకి ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం ఎంతకాలం కాలక్షేపం చేస్తాం? అదికైనా మన శాంతికి ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎంతకాలం శాంతిగా ఉంటాం? ఎప్పుడు కూడా డిపెండెన్సీ డిపెండెన్సీ. ఒకసారి భగవంతుడు ఏం చేస్తాడంటే మీతో ఇష్టంగా మాట్లాడుతూ ఉంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు, మధ్య మధ్యలో మీ ఆధారాలు ఊడగొడతా ఉంటాడు. ఏదో అది నిజం అనుకుంటున్నామని తెలియటం కోసం మీ ఆధారాలు ఎడగొడతా ఉంటాడు. మీరంటే ఇష్టమైన వాళ్ళు వచ్చి మీ మీద పేచి పెడతా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ మీద ఇష్టం తగ్గించడం కోసం. మీరు ఎవరి కోసం అయితే బతుకుతున్నారు, మీరు ఎవరి కోసం అయితే ఇష్టపడుతున్నారు, ఎవరి కోసం అయితే సంపాదిస్తున్నారు, రాత్రి పగల తెలియకుండా వాళ్ళ చేత మిమ్మల్ని తిట్టిస్తూ ఉంటాడు. ఇంకేనా సార్, అది మీ బుద్ధి సరైన లైన్లో రావడానికి తిట్టి అక్కడ కూడా తిట్టి నారాయణుడు. ఆ తిట్లు ఆడి తిట్టడం లేదు, ఆడెవడు తిట్టడానికి నారాయణుడు ఉన్నాడు. మీ బుద్ధిలోని వంకరలు తీసేయడానికి, మీకున్న మమకారం తగ్గించడానికి ఆడితే ఒకసారి మీరు ఎవరు అయితే బాగా ఇష్టపడతారు ఆయనలో తిడతారు, మిమ్మల్ని వచ్చి ఇంటికి వచ్చి తిడతారు, మీ కొంప మీదకి వచ్చి తిడతారు, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పట్టుకుని తిడతారు. మీరు ఎవరి కోసం అయితే సంపాదిస్తున్నారో, ఎవరి కోసం అయితే పోగెడుతున్నారో, మీరు అది ఆడి పట్టుకు చేరతారు మిమ్మల్ని. ఇంటికి చెప్పుకుంటారు ఆడు ఆ తిట్టి నారాయణుడు, వాడు నారాయణుడే, ఏం చేయదు వాడి మీద ఉన్న మమకారం మీకు తగ్గిస్తేనే కానీ మీరు కుదిరి పడరు. తిట్లు నారాయణుడు, వాడు ఎవడు? ఆ తిట్టి వాళ్ళు కూడా మీరు నారాయణ చూడాలి. మీరు ఆడు తిట్లు నారాయణుడు. మీరు తిట్టి వాళ్ళని చూడదు, బ్యాక్గ్రౌండ్ చూసుకుంటా ఉండండి, బ్యాక్గ్రౌండ్ ఇడిచిపెట్టద్దు. అంటే మన బుద్ధిని సైరి చేయడం కోసం మీరు ఎవరి కోసం అయితే బతుకుతున్నారు, ఎవరి కోసం అయితే జీవిస్తున్నారు, ఎవరి కోసం అయితే మీ సర్వస్వం త్యాగం చేస్తున్నారు, వాళ్ళు మీకు విరోధులు అవుతారు, మిమ్మల్ని పట్టుకు చెడతారు. ఎంత దేవుడే చేస్తున్నాడు, ఎంత ఏడో మీరే వాళ్ళెవరైనా మీరు చేయడం దేవుడే చేస్తున్నారు. ఎందుకు మిమ్మల్ని బాగు చేస్తారు? ఎంత ఎవరు చేస్తున్నారు అంటే మీ ఆధారాలు ఒకసారి ఓడగట్టి చూస్తాడు. మీరు అమ్మ బాబు ఇదంతా నిజమనుకున్నాను, నిజం కాదని తెలియటం ఒకసారి ఆధారాలు పూర్తిగా పడగట్టే కదుపుతాడు. అమ్మ బాబు ఇదేమి లేదు అనిపిస్తా ఉంటాయి. ఇదంతా ఏమి లేదు, నిజం కానిదాన్ని నిజమని నమ్ముతున్నాం, నిజం కానిదాన్ని నిజమని నమ్ముతున్నాం మనం. ఇలా ఎన్నో జన్మలు వెళ్ళిపోకుండా మధ్య మధ్య ఇలా కుదిపి ఇలా గెంటి చూస్తాడు. అమ్మ బాబు ఇందులో ఏమి లేదు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ భగవంతుడు చేసే అనుగ్రహాన్ని మీకు తెలియక భగవంతుని తిట్టిపోసుకుంటారు. వాడు కూడా నారాయణుడే, వాడు కూడా నారాయణుడే. ఏ ఎలా భగవాన్ సబ్జెక్టులోకి మనం రాలేదు, అంచేది మీరు తొందరపడకండి, స్లోగా చేసుకోండి. పరిగెత్తి అబ్రహం లింకన్నాడు ఆయన స్లోగా ఆకారం. నేను ఎప్పుడు గబగబా నడవను, నెమ్మదిగానే నడుస్తాను, కానీ గమ్యం తప్పను, రోడ్డు తప్పను అన్నవాడు అబ్రహం లింకన్ అన్నవాడు. ఆయన స్లోగా ఆకారం, నేను గమ్యం తప్పను, రోడ్డు బయటకు ఇడిచిపెట్టను, అలాగని స్పీడ్గా వెళ్ళిపోను, నెమ్మదిగా నడుపు. క్షేమం అంటే నెమ్మదిగా నడుస్తాను, నడుస్తుంది నేను కూడా అంతగా క్షేమంగా నడుస్తాను. రోడ్డు తప్పకుండా ఉంటే సరిగ్గా రోడ్డు అక్కడ తీసుకెళ్తుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. రోడ్డు తప్పితే విమానం మీద వెళ్ళిపోయినా అక్కడ గమ్యానికి వెళ్దాం. అది స్లో వాకర్, బట్ ఐ డోంట్ మిస్ డెస్టినేషన్. నేను నెమ్మదిగానే నడుస్తాను కానీ డెస్టినేషన్ మిస్ అవ్వను. మీరు సాధన తొందరపడి అన్నం తినేసినట్టు తినేయకండి, గబగబా ఏదో చేపల కూర వేసుకున్నట్టు తినేయకండి. రామకృష్ణ పరమహంస అన్నాడు, కొంతమంది సంవత్సరాలు బురద చేపలు అన్నాడు. బురద చేపలంటే కొంతమంది సంసారంలో ఉంటారు, కొంతమంది బుద్ధిమంతులు కూడా సంసారంలో ఉంటారు, వాళ్ళు బురద చేపలు అన్నాడు. బురద చేపలని ఎందుకని అంటే బురద ఎంతసేపు బురదలో ఉన్నా దానికి బురద అంటుకోదు. మీరు బురద చేపలను చూడండి, 24 గంటల బురద ఉంటుంది, దాని ఒంటికి మటుకు బురద అంటుకోదు. అలాగే కొంతమంది బుద్ధిమంతులు ఉంటారు సంసారంలో కూడాని, వాళ్ళు దేహ ప్రారంధాన్ని బట్టి ఏదో సంసారం వచ్చింది కాదు, లోపల బుద్ధిమంతురాళ్ళు ఆ ప్రారంధాన్ని బట్టి సంసారం వచ్చింది. సంసారంలో ఉన్న ఆ సంసారం తాలూకు మాలిన్యం అంటుకోకుండా ఉంటారు ఆ బుద్ధిమంతులు. ఎటువంటి వాళ్ళు అంటే బురద చేపలు అన్నాడు. ఏం చేపలు? బురద చేపలు. బురద చేపలు అంటే 24 గంటల బురదలో ఉంటుంది, దాని శరీరాన్ని బట్టి బురద అంటుకోదు. అలా కొంతమంది బుద్ధిమంతులు ఎలా ఉంటారంటే 24 గంటల సంసారం ఉన్నా ఆ సంసారం తాలూకు మాలిన్యం వాళ్ళు అంటుకోదు. వాళ్ళు ఇదో దైవానుగ్రహం వాళ్ళకు, బురద చేపలు. ఇదే ప్రారంభాన్ని బట్టి ఆ సంసారం వచ్చింది వాళ్ళకి. కానీ వాళ్ళు హృదయంలో పవిత్రులు కాని ఉంటారు. వాళ్ళు తెల్లబట్టలే కట్టుకున్నారు, ఎర్రబట్టలు కట్టుకోలేదు, అయినా కానీ వాళ్ళు పవిత్రంగా ఉంటారు. వాళ్ళు సంసారం బురదే, కానీ బురద చేపను బురద చేపను బురదలో ఉన్న చేపను బురద చేపను చేపను బురద అంటుకోదు. సంసారం అంటే బురదే, కానీ ఆ సంసారం తాలూకు బురద అంటుకోకుండా ఉన్న సంసారాలు కూడా ఉన్నారు. అంటే కొంతమంది సంసారాలు బురద చేపలు. మరి ముగిస్తున్నాం. ఇందుకే భగవాన్ చెప్పింది అంటే వాసన క్షయం అవటం లేదని కంగారు పడకండి. ఒక కొంచెం వాసన తగ్గుతుంది, ఎగిరి ఎగిరి పడకండి. అది శేషంతో సహా నశించే వరకు వాసన నమ్మలేం. నీకు అర్థమవుతుంది, వాసన కొంచెం తగ్గుతుందని కూడా అప్పుడే జ్ఞానం వచ్చేస్తుందని ఎగిరి ఎగిరి పడకండి. నీకు అర్థమవుతుంది, అది వేరుతో సహా నశించే వరకు మిమ్మల్ని విడిచిపెట్టదు. వేరుతో సహా నశించే వరకు ఓర్పుగా ఉండాలి. మీరు ఓర్పుగా ఉండాలి, నేర్పుగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి, నేర్పుగా ఉండాలి. అంటే మీకు కనుక సహనం ఉంటే, మీ కనుక ఓర్పు ఉంటే మీరు చేసే పని కూడా నేర్పుగా చేసుకోగలరు. మీకు ఏదైనా సహనం ఉందనుకోండి, ఓర్పు ఉందనుకోండి, మీరు చేసుకుని వంటే అనుకోండి, ఏ పని అయితే ఆ పని. డాక్టర్ సహనం ఉందనుకోండి, అతను చేసే పని పెర్ఫెక్ట్గా ఉంటుంది. అలా మీరు వంట చేస్తున్నారనుకోండి, ఇంట్లో మీకు సహనం ఉందనుకోండి, తొందరపాటు తనలేదు అనుకోండి, ఆ కూర అసలు ఉడకుండా దింపేస్తే అలాగే కంగారు పడి అన్నం ఉడకుండా దింపేస్తాండి అలాగా. అది ఉడికే వరకు ఆగాలి కదా, వెయిటెన్సి. అలాగే ఏదో సగం ఉడికాక కొండ దింపేయకండి. అలాగే నీ వాసన కొంచెం తగ్గేటప్పటికి మనం ఏదో జయించేసాం, మాయను జయించేసాం, వచ్చేసాం అనుకోండి, అంతా నమ్మలేం. ఆ వాసన వేరుతో సహా నశించాలి, వాసన వేరుతో సహా నశించాలి. మీకు కక్కి, మీరు కక్కిన కూడి మనకి ఎప్పుడైనా కక్కుతాం, మనకు వామిటింగ్స్ అవుతాయి ఎప్పుడైనా, మన నోట్లోకి మనం కక్కేస్తాం. కక్కేసిన తర్వాత మన నోట్లోంచి వచ్చిన కక్కిని కూడా ఏమైందో ఆలోచించాం. మీ పోయిన వాసన కూడా అలా కక్కిన కూడి మీకు ఏదైనా మళ్ళీ తలంపులోకి రాదు, మీకు పోయిన వాసన కూడా మీ తలంపులోకి రాదు. అలా పోవాలి. మనం పెళ్ళిలో వస్తే రోడ్డు మీద కక్కుతాం, ఎప్పుడు కక్కులు వచ్చాయి కానీ కక్కును కారు దిగి రోడ్డు మీద కక్కుతాం. కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన కక్కిన కూడి ఏమైంది, మన కక్కును కూడి ఏంది అని ఆలోచించాం. మీ వాసన అలా పోవాలి. అయితే భగవాన్ చెప్పేది అంటే తొందరపాటు పనికిరాదు, మీరు స్లోగానే వెళ్ళండి. లింకన్ చెప్పారు, మీరు స్లో వాకర్, బట్ ఐ డోంట్ మిస్ ద డెస్టినేషన్, ఐ డోంట్ మిస్ ద గోల్. కానీ నెమ్మదిగా నడుస్తున్నది గమ్యాన్ని మర్చిపోను. మీరు నెమ్మదిగానే వెళ్ళండి, స్లోగానే వెళ్ళండి, స్టేడీగా కొంత టైం పడుతుంది. కాల పరిపక్వం, కాలం కూడా కలిసి రావాలి. మీకు తొందరపడిపోకూడదు, కాలం కూడా కలిసి రావాలి. ఈ మూడు భగవాన్ చెప్పారు. ఒకటండి స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం, ఈ మూడు కలిసి రావాలి. మీ ప్రయత్నం మీరు మానకూడదు. మీకు అలవాట్లు వేగంగా ఉన్నాయని, ఆ వేగంగా ఉన్నాయి కదా మనం జయించలేమని పేరైపోయి ఊరుకోకండి. ఇక పేర్లు రావాల్సి స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. అయితే అలా ఊరుకోకండి, మీ ప్రయత్నం మీరు విడిచిపెట్టి ఆ వాసన జయించి మీ ప్రయత్నం మీరు మానకండి. ఒకవేళ బలంగా ఉన్నా మీరు మానకండి, స్లోగా వీకల్ అవుతుంది. స్లో అండ్ స్టడీ వినిస్తారే, అది స్లోగా వీకన్ అవుతుంది. ఈ లోపల కాలం మీకు కలిసి వస్తుంది. ఎప్పుడైతే కాలం కలిసి వచ్చిన తర్వాత మీరు చేసే ప్రయత్నమే భగవంతుడి సాక్షి. భగవంతుడికి ఒక సాక్షి పేరు. భగవంతుడికి అంతర్యామిగా ఉంటాడు, అంతర్యామిగా ఉండి ముద్దబ్బాయిలా ఉంటాడు, సాక్షిగా ఉంటాడు. మీకు ఏదైనా తలంపు వచ్చిందనుకోండి,
మీకు తలంపు వస్తే అది నాకు తెలియదు కానీ మీ లోపల ఈశ్వరుడు తెలుసు. అంటే సాక్షిగా ఉంటాడు దానికి, మీరు చేసే కర్మకు సాక్షి వాడు. మీకు అర్థం, మీకు వచ్చే తలంపుకు సాక్షి, మీకు వచ్చే సంకల్పం లోపల వాడి సాక్షి మాత్రిగా ఉంటాడు. వాడి లోపల సాక్షి వాడు అన్ని చూసుకుంటూ ఉంటాడు. వాడు వాడి జడ్జిమెంట్లో ఎర్రర్ ఏముండదు, వాడు అన్ని చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు నేను అనుగ్రహించాలో, ఎలా అనుగ్రహించాలో ఆ టైం చూసుకున్నాడు, అనుగ్రహిస్తాడు. కానీ మీరు ఎదురు చూసినట్టు ఉండకూడదు, ఎక్స్పెక్టేషన్ ఉంటాడు, డిసప్పాయింట్మెంట్. మీరు ఎదురు చూసినట్టు ఉండకండి, మీ చేతిలో ఉన్న పని బాగా చేయండి, మీ సాధన ఏదో జాగ్రత్తగా చేసుకోండి, కానీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అంటే ఎక్స్పెక్టేషన్ ఉంటే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అంటే మీరు మీ చేతిలో ఉన్న పని బాగా చేసి ఊరుకోండి. ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు అనుగ్రహించాలి, ఆ మోక్షం ఆత్మజ్ఞానంతో, ఆత్మశాంతితో, ఆత్మవైభవంతో, ఈ సృష్టికంతా ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో దాంట్లో ఎక్కువ మిమ్మల్ని ఎప్పుడు ఐక్యపరచాలి, ఐక్యం చేయాలో, తన స్వరూపాన్ని ఎప్పుడు ఇవ్వాలో ఆ టైము ఆయన నిర్ణయించుకుంటాడు. నీకు అర్థమవుతుందా? ఈ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ షో టైం. నీకు పొద్దున్న 6 నెంబర్ 2 వెళ్ళటం అలవాటు అనుకోండి, అంటే స్టూల్కి వెళ్ళటం అలవాటు, పొద్దున్న 6 తెల్లవారుజాము 3 ప్రయాణం కానీ 1 వెళ్ళి లిటర్లో కూర్చుంటే దొడ్డు అవుతుందా? అయితే తెల్లవారుజాము మీకు మరి పొద్దున్న 6 ప్రయాణం కదా, మరి రాత్రి 12 లేచిపోయి లిటర్లో కూర్చుంటే దొడ్డుకి రాలేదని, దొడ్డుకి రాలంటే దానికి టైం ఉండాలి కదా. దానికే టైం ఉన్నప్పుడు మరి మోక్షానికి కూడా టైం ఉంటుంది కదా. మీ దొడ్డుకి అనుకున్నప్పుడు దొడ్డు రాదు. పొద్దున్న 6 ప్రయాణం ఉంది అని 11 వెళ్ళిపోయి దొడ్డులో కూర్చుంటే దొడ్డు వస్తుందా? Everything happens in its own time. Tellaradani edo 4 bus chellalani poyi saanchi 8 mukham kadigeskuntara. Everything happens in its own time. Ee kangaru padithe doddike rajika moksha ela vastundi? Sari time avutundi. ఇలా గణపరం నడిచింది అని చెప్పారు, 1 కంటే ఎక్కువ చెప్పకండి. వేసవకాలం మనకి టైం సెన్స్ లేదు, టైం సెన్స్ లేదు, మనం ఇలా చెప్పుకుపోతూ ఉంటాం. అంచేది మీరు తరిస్తారా లేదని అనుమానం పెట్టుకోవద్దండి. మనం తరిస్తాం లేదా అది అనుమానం పెట్టుకోకండి. ఇది మీరు అనుమానం పెట్టుకుంటే, మీరు సందేహం పెట్టుకుంటే మీరు కంటిలో నలిసేట్టు ఉండదు, మీ అనుమానమే మళ్ళీ మీకు అడ్డు వస్తూ ఉంటుంది. మీరు మనం తరిస్తాం లేదా మనం బాగుపడతాం లేదా అనుమానం పెట్టుకుంటారు అనుకోండి, మీ అనుమానం మిమ్మల్ని ఎదురకెళ్ళినవ్వలేదు. మీ అనుమానం మిమ్మల్ని మీ హృదయం యొక్క లోచి దిగనవుతుంది. అంటే సందేహాలు అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. మీ మీద మీరు నమ్మకంగా ఉండండి, మీ సాధన మీద మీరు నమ్మకంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, శాంతిగా ఉండండి. ఏమండి, వచ్చేది వస్తూ ఉంటుంది, పోయేది పోతూ ఉంటుంది, మీకు అర్థమవుతుందా? ఏమండి, పోయేదాన్ని ఆపు చేయడం, వచ్చేదాన్ని మనం ఆగే, వచ్చేదాన్ని ఆగదు, వచ్చేది ఆగదు, పోయేది మనం పట్టుకుంటే అదేమో పోక మానదు, వచ్చేది రాక మానదు, పోయేది పోక మానదు. అది దేహ ప్రారంభంలో ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. మీరు న్యూట్రల్ గా ఉండండి. మీరు సాధన మట్టికి హృదయపూర్వకంగా చేసుకోండి. కపటం వద్దు, మినహాయింపులు వద్దు. మీరు మనస్సును పెట్టి నిండు మనస్సుతోటి మీరు సాధన చేయండి. మీరు సాధన చేసినప్పుడు కూడా వాడు సాక్షిగా ఉంటాడు. ఎందుకు చేస్తున్నారు? జ్ఞానం కోసం చేస్తున్నారా, లేకపోతే నా కోసమే చేస్తున్నారా, ఈ లోకవాసులు ఏదైనా సంతృప్తి పరచుకోవడానికి చేస్తున్నారా అని చూస్తూ ఉంటాడు. అంటే రమణ మహర్షి గారు ఏమన్నారంటే, మనం మనుషులు మోసం చేయగలం కానీ దేవుణ్ణి మోసం చేయగలం. మీ అంతర్యామగా మీ అంతర్య మీ ఆత్మలకు ఆత్మగా ఉన్న నారాయణ మీరు ఎలా మోసం చేయగలరు? అందుకని అంతర్యామం ఎవడ మోసం చేయగలడు? మీ ప్రాణానికి ప్రాణంగా, మీ ఆత్మలకు ఆత్మగా ఉన్న పరమేశ్వరుని మీరు ఎలా మోసం చేయగలం? మనం మోసం చేయలేం. గాడ్ కెనాట్ బి డిస్యూడ్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. మర్చిపోయింది, లడ్డు మర్చిపోకండి. లడ్డు అంటే అనుగ్రహం. వెంకటేశ్వర స్వామి లడ్డు కోసం మరి తిరుపతి వెళ్ళి అక్కడ కూడా చిగురు గంటల ధరపడి నిలబడతారు. మీరందరూ లడ్డు ప్రసాదం తీసి, అక్కడ ప్రసాదం అంటే అనుగ్రహం. అక్కడ ప్రసాదం అంటే తినే వస్తువు అనుకోకండి, కేవలం అది అనుగ్రహం. అదేంటది అనుగ్రహం? అది అనుగ్రహం. ప్రసాదానికి మరొక పేరు ఉంది, అది అనుగ్రహం అని. అందరూ తెల్ల లడ్డు పెట్టుకోవాలి, ఇంటికి పెట్టుకోవాలండి, ఇంట్లో కాస్త కదా. మీ ఇంట్లో అందరూ షేర్ చేసుకోండి. మీ లడ్డు ఎక్కడే తినేయకండి,
ఇంటికి బట్టి కదా అందరూ వాటా, ఇంట్లో వాళ్ళు కూడా వాటా ఇచ్చానండి. ఇంట్లో వాళ్ళందరూ షేర్ చేసుకోండి, ఆ ప్రసాదం అందరికి తలవ లడ్డు ఇస్తారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఆ నామాన్ని ప్రచారం చేయడం కోసం యజ్ఞాలు చేస్తున్నారు. ఆ టీటీడీ దేవస్థానం వాళ్ళు ఆ నామాన్ని ప్రచారం చేయడం కోసం, హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ఈ జ్ఞాన యజ్ఞాలు నిర్వర్తిస్తున్నారు. దాని అంతు కదా మీరందరూ ఈ జ్ఞాన యజ్ఞానికి, గీతా యజ్ఞానికి, ఈ స్వామి యజ్ఞానికి వచ్చినందుకు మీకు ప్రసాదంగా ఒక లడ్డు కూడా 27 లడ్డూలు తెచ్చారు. కేరళ నుంచి 27 లడ్డూలు తెచ్చారు. అందరికీ తలవ డల్లు ఇస్తారు. ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నారు.